ఒక క్షణం మనం తల్లవంచుకుందాము. పరలోకమందున్న ప్రియమైన తండ్రి, ఇక్కడ ఈ రాత్రి మేము ఉన్నందుకు మేము కృతజ్ఞులము. ఇక్కడ నీ యొక్క సన్నిధి మాతో ఉన్నందుకు మేము కృతజ్ఞులము. మా యొక్క అక్కర్ల కొలది మాలో ఒక్కొక్కరికి నీవు మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాము. అది యేసునామములో అడుగుతున్నాము, ఆమేన్. మీరు కూర్చునవచ్చు. ఈ మైక్రోఫోన్లు పనిచేస్తున్నందుకు మంచిగా భావిస్తున్నాను. గత దినమున ఒక విధంగా గజిబిజిగా ఉన్నందుకు నేను చింతించాను. మీ యొద్దకు నేను తీసుకుని రావాలనుకున్న వర్తమానం ఎంతో ఇబ్బంది కలిగించినది. మీరు దాన్ని తప్పకుండా చూడాలని నేను అనుకుంటున్నాను. మనకు గల లంగరు అదే. మనము సంఘము చేత లంగరు వేయబడలేదు, మనము క్రీస్తులో లంగరు వేయబడ్డాం. అవునా? ఆ యొక్క ఒకే ఒక మార్గము ఆయనే. ఆయన ఒక్కడే క్షేమకరమైన స్థలము. దేవుడు ఆయన నామమును ఉంచినటువంటి ఒకే ఒక స్థలము. ఆయన నామమును పెట్టుటకు ఆయన ఎన్నుకున్న స్థలములోనే ఆయన ప్రజలను కలుసుకుంటానని దేవుడు చెప్పిండను. ఏ పురమనందు కాదు, అయితే ఆయన ఎన్నుకున్న పురమనందు మాత్రమే కలుసుకున్నానని దేవుడు చెప్పాడు. దేవుడు ఎల్లప్పుడూ తండ్రి యొక్క నామమును తీసుకున్నట్లుగా దేవుడు ఆయన నామమును మరొక చోట పెట్టలేదు, కానీ ఆయన కుమారులు యేసు క్రీస్తులో పెట్టాడు. అది ఈ దినాన దేనికి వర్తిస్తుంది? ప్రతి ఒక్కరూ నేను యేసులో ఉన్నాను అని చెప్తున్నప్పుడు అని అడుగుతావు. ఆయన వాక్యము అనగా ఆది అందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడి ఉండెను. వాక్యం శరీరధారి మన మధ్య నివసించెను. అది ప్రకటన 19వ అధ్యాయంలో ఇంకా ఇలాగూ రాయబడి ఉన్నది. ఆయన వచ్చుటను మనం చూచినప్పుడు, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వచ్చుట చూస్తున్నప్పుడు, ఆయన వస్త్రము రక్తములో ముంచబడుట, ఆయన పేరు దేవుని వాక్యమని పిలవబడి ఉన్నది. ఆయన దేవుని వాక్యమై ఉండెను అనగా జీవింపచే శక్తి ఆయన. ఆయన పరిశుద్ధాత్మయున్నాడు. ఇట్లనగా యంత్ర పని వారిలో వచ్చు బలశక్తి సంబంధమైన ప్రేరణము వాక్యములు అది జీవింపచేయును. అదంతా కలిసి పనిచేయవలసి ఉంటుంది, లేదా అది పనిచేయదు. అది తప్పకుండా సంపూర్ణమైన బైబిల్ను, సంపూర్ణమైన క్రీస్తును, సంపూర్ణమైన సువార్తను తీసుకునవలసి ఉన్నది. గడిచిన రాత్రి నేను టెలివిజన్ పై చూచిన ఆ పేర్ల జాబితా వారితో నేను చెప్పాలనుకుంటున్నాను. అది జరగబోతుందని ఎరిగిన వాడిని నేను చెప్పాలనుకుంటున్నాను. నేనది గమనించాను. పేర్ల జాబితాలో ఉన్న ఈ సహోదరుల గురించి నేను వ్యాఖ్యానించగూర్చున్నాను. అంతటి పండిత ప్రావీణ్యతతో కూడిన ప్రశ్నలకు జవాబులు. నేను ఎంతో విమర్శించబడబోతాను. ఎలాగైనా అవునా? అయితే విమర్శ చేయటకు అక్కడ ఏమీ లేదు. అది ఖచ్చితంగా నిజమైనది. దానితో నేను 100% ఏకీమించగలను. మీకు ధన్యవాదములు, ఆమేన్. ఆ యొక్క జవాబులు ఖచ్చితంగా సరైనవి. దాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను. ఇంటి యొద్ద నా యొక్క సంఘంలో చూపించడానికి నాకు ఒక ఫిల్మ్ కావాలని మాత్రమే కోరుకుంటున్నాను. అది నిజంగా మంచిది. మన యొక్క సొంత పెంతికోస్తు గుంపు ద్వారా మాత్రమే కాకుండా దేవుడు ఇతరమైన ప్రత్యేకమైన మార్గాల ద్వారా కూడా ఆయన సంప్రదింపులు జరిగిస్తున్నాడు. అందుకు నేనెంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరియు ఇన్ని సంవత్సరాలు అక్కడే పడి ఉండి వారిపై ప్రకాశించిన వెలుగునకై ఎదురు చూస్తున్న ఆ యొక్క దేవుని విత్రములకు మనుష్యులను ప్రోగు చేయుచున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. స్నేహితులారా, ఈ నిద్రించుచున్న కన్యకలు నూనెను కొనటానికి ప్రారంభించగలి అనగా అది పెళ్లి కుమారుడు వచ్చుచుండెను. కాబట్టి అటిదాని వలన మనము చూడగలుగుచున్నాము. ఎపిస్కోపలియన్ ప్రెస్బిటేరియన్ వారు, మెథడిస్ట్ వారు, బాప్టిస్టులు, లూథరన్లు నూనె కొనటానికి వచ్చుచున్నప్పుడు అప్పుడు పెళ్లి కుమారుడు వచ్చినటువంటి వేళ అదే. మనం అది జ్ఞాపకంచుకుందాం. కొద్ది నిమిషాల క్రితం నా కుమారుడు బిల్లి చెప్పినట్లుగా అతను నాతో అనటము నేను ఎన్నడూ చూడలేదు. నానా, ఏం చేయాలో నేను చెప్పను. దేని వలన నిన్ను మనస్సును ముద్ర వేయటం ద్వారా ముద్ర వేయటని కాదు నా భావం. అయితే నానా, నీవు ఏమి చేసినప్పటికీ నీ సమయమునంతా రోగులకే వినియోగించు. అతడు అన్నాడు, చాలా మంది రోగులు ఉండటం నేనెన్నడూ చూడలేదు అని చెప్పాడు. ఒకటి రెండు క్షణాల్లో 200 కార్డులు నేను పంచిచ్చాను అని అన్నాడు. ఇంకా చెప్పాడు, ఎంతో మంది వ్యాధిగ్రస్తులే వారు ఉన్నారు. అది మునుపు ఎప్పుడూ చెప్పిన దానికంటే అపురూపంగా చెప్పాడు. ఆ తర్వాత ఈ రాత్రి ఇక్కడికి నేను కొద్ది వివరాలతో వచ్చాను. రాబోతున్న న్యాయ తీర్పు పైన కొద్దిగా వ్యాఖ్యానముతో వచ్చాను. మరియు మన కింద ఒకటి చివుక్కున దెబ్బవేయు దేవుని యొక్క ఉగ్రత పైన ఒకటి ఉన్నదని, మనం ఈ రాత్రిలో కూర్చున్నామని, అది త్వరగా దెబ్బకొట్టునని మనం ఎరిగి ఉన్నాము. దేవుని యొక్క ఉగ్రత ఎదురు చూచుతున్నదని మనం ఎరిగి ఉన్నాము. కేవలం ఒక్క క్షణంలో అది చెప్పబడుతుంది. అది మిలియన్లకై అది జరిగిపోయినది. నా హృదయంలో నేనది ఎరిగి ఉన్నాను. అది అలాగవునని ఎరిగి ఉన్నాను. కాబట్టి అనేక మంది వ్యాధిగ్రస్తులవుట ముందు వెనుకలా లాగబడటం చూస్తున్నాము. అనేక మంది క్రైస్తవులేని నేను అనుకుంటున్నాను. దేవుని బిడ్డన మీతో ఇది చెప్తాను, మీరేమి చేస్తున్నాను? ముందుకు సాగు వెళ్ళుటకే మీరు కోరుచున్నారు. మీ యొక్క హృదయ పోవున్న హృదయంతో రాత్రి బగలు దేవుని సేవించుడి. ఒక పొరపాటు ఉన్నదని మీరు భావిస్తున్నారు. మీరు వీధుల్లో వెళ్తున్నప్పుడు మీరెక్కడ హెచ్చరిక వెళ్తున్నాను దానికి మీరు చెప్పండి. మీకు తెలుసు, మీరు ఆత్మ సంబంధులైతే మీరు అలాగనే నాకు తెలుసు. నేను ఒక మనిషితో మాట్లాడుతున్నాను, అతడు సహోదరుడు స్ట్రోమీ. ఇక్కడ టోనీ ఉన్నాడో లేదో నాకు తెలియదు. అతడు టోనీ సలోమి కాదు, తప్పు టోనీ అని అన్నాను. కాదు, అది కాదు టోనీ. ఈ టోనీ టూసన్కు సంబంధించిన వాడు. అతని పేరేంటి? స్ట్రోమి. అది సలమే స్ట్రోమి లేక ఇంకేదో అనుకుంటాను. నిన్నటి దినాన అతన్ని అంగడిలోకి అతని అంగడిలోకి బాగా వయస్సు మళ్ళిన ఒక మనిషి వచ్చాడు. నా జ్ఞాపకానికి తిరిగి తెచ్చుకున్నంతగా ఒకటి అతను చెప్తున్నాడు. అది నేను ఇండియాలో ఉన్నప్పటి విషయం. అక్కడ బొంబాయిలో ఒక్కసారిగా ఎక్కడ లేనంత జన సముదాయము అక్కడ ప్రభు మాకు దయచేశాడు. వేల వేల మంది ప్రజలు వచ్చారు. వారిని ఎక్కడుంచాలో మేము స్థలము లేనంతగా అంతమంది వచ్చారు. మేము అక్కడికి చేరుకోక ముందు తర్జుమా చేయబడి ఉన్న ఒక వార్తాపత్రిక అక్కడ ఉన్నది. సరే, అది ఇండియా రెండు భాషలు బాగా మాట్లాడగలిగిన దేశం. అది ఆంగ్ల పత్రిక. ఇలాగ చెప్పబడింది, భూకంపములు ఆగిపోవలసిన్నవి, పక్షులు తమ నివాస స్థలాలైన గూళ్లకు తిరిగి ఎగిరి వెళ్లబోచున్నవి అని వ్రాయబడినది. భూకంపం రాకమునుపు కొద్ది దినాలకు అది కంచెలను మొదలైన వాటిని పడద్రోసినవి. ఆ చిన్న పక్షులు తమ నివాసములు రాళ్లలో కడతవి, వాటి గూళ్లు కట్టుకుంటేవి. అక్కడ మిత్ర మధ్యాహ్నానికి సూర్యుడు బాగా ఎండగా ఉన్నప్పుడు ఆ యొక్క బండ గోడల చుట్టూ నీడ కొరకే జంతువులన్నీ నిలబడతవి. రెండు దినాలు రెండు రోజుల వరకు పక్షులు చెట్లకు ఆవల నిలబడేవి, వాటి గూళ్లకు అవి రాలేదు. పశువులు గొర్రెలు మధ్యాహ్న వేళ సమయంలో చుట్టూ గుమికూడలేదు లేక ఆ గోడల చుట్టూ రాలేదు. అవి పొలంలోనే ఉండిపోయి వాటి నీడ కొరకై ఒకదానికి ఒకటి ఆనుకున్నవి. అకస్మాత్తుగా భూకంపం వచ్చి గోడలను కదిలించి వేసి భవనాలను పడగొట్టింది. చూశారా, ఆ చిన్న పక్షులు అక్కడే ఉన్నట్లయితే అవి చచ్చిపోతాయి. పశువులు గొర్రెలు దాని కింద నిలబడితే అవి చచ్చిపోతాయి. దేవుడు ప్రకృతిని హెచ్చరిక చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితము సహోదరు టోనీ యొక్క అంగడిలో అక్కడే ఉండి ఇలాగ చెప్తున్న మనిషి మాట నేను వింటున్నాను. ఈ భూకంపం అలస్కాలో సంభవించినప్పుడు మెక్సికోలో మనం పిలుచున్న స్టోనీ పాయింట్ అనే చోట అతడు చేపలు పడుతున్నాడు. అతడు చెప్పాడు, పక్షులు ఆహారం తింటలేదు, చేపలు ఆహారం తింటలేదు. ఒకటి ఇబ్బంది జరిగినది, అకస్మాత్తుగా భూకంపం విరజిమ్మింది. నిన్నటి రోజు అది ఇండియాలో సంభవించినప్పుడు లేదా అదెక్కడ జరిగినను అతడు తిరిగి చేపలు పడుతున్నాడని చెప్పాడు. అతడు అనుకున్నాడు, అరే అది వింతగా ఉన్నదే, ఆ చేప ఈ సమయానికి భుజిస్తుంది, ఎక్కడ కూడా నీళ్లలో కదలకే లేదే, చల్లమలేదు, నీళ్లు నిమ్మలంగా ఉన్నవి, చేప మేత వేసే ఖచ్చితమైన సమయం, అయితే అవి తింటం లేదు. సహజంగా అక్కడే ఉండే పక్షులన్నీ సముద్రపు కాకులు ఈ చేపలు మొదలైన వాటిని పొడుచుకుని తింటవి. అవన్నీ ఒడ్డునకు చేరుతవి, గుంపుగా త్రోసుకుని వస్తవి. కొద్ది క్షణాలకి సముద్రపు నాచు అడుగు నుండి ఆ విధంగా పైకి వస్తుంది. భూకంపం భూమికి అవతల ఒడ్డున సంభవించింది. తుషరా, ఒకటి ఏదో జరుగుతుందని, ఒకటేదో జరిగిపోతుందని ఆ చేపలకు తెలుసు. అదే విషయం ఆ పక్షులకు కూడా తెలుసు. నిజం, చేపలకు పక్షులకు దేవుడి వివేచన ఆలోచన ఇచ్చినట్లయితే ఆయన బిడ్డలకు ఆయన ఎంత ఎక్కువగా ఇచ్చును. మనం అంత్యకాలంలో ఉన్నామని మనకు తెలుసు. న్యాయ తీర్పు ఎదురు చూస్తూ ఉన్నది. కాబట్టి మనం బహు భయభక్తులు కలిగి ఉందాం. మీ నిండు హృదయాలతో దేవుడి యొద్దకు మీరు ఎగిరిపోండి. ఓ కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చించుకున్న దానా, పాతాళం వరకు నీవు దిగిపోతావు. ఈ రోజు అది నీటి అట్టడుగు భాగాన వెళ్లిపోయినది. జ్ఞాపకముంచుకో, ప్రార్థించు. ఈ రాత్రి కొద్ది క్షణాల కొరకై ఇక్కడ లేఖనంలో నుండి ఒక స్థలము నేను చదవాలని కోరుకుంటున్నాను. రోగుల కొరకై మనం ప్రార్థించబోతున్నాం. కొద్ది ప్రార్థనా కార్డులు తాను పంచి ఇచ్చాడని బిల్లీ చెప్పాడు. గత దినము కొన్ని అతనిచ్చాడు, గత రాత్రి అవి నా దగ్గరికి రాలేదు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు దాని నీవు కార్యనిర్వాహకము చేయలేవు. అది చిన్న తులాదండ సాధనం, గేర్లోకి నిన్ను నీవు లాక్కుంటావు. పరిశుద్ధాత్మ నడిపించినటువంటి వస్తువు నీవే అవుతావు, నేను కాదు. నాకై నీవే అని చెప్తావు, చేస్తావు. అది చేస్తావు. గడిచిన రాత్రి కాబట్టి గడిచిన రాత్రి చివరికి ఆత్మ వివేచనలోనూ నేనది గమనించాను. నేరుగా అలాగనే ప్రజలను పైకెత్తలేదు, అది వారు స్వీకరించడుగా లేదు. ఇక్కడే ఆలస్యంగా కొంచెం కొద్దిగాను నేను మాట్లాడుతూ రోగులపై చేతులుంచి దాన్ని కనుగొన్నాను. వారికి తెలుసు, ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముచున్నామో, ఎవరమైతే యేసుక్రీస్తును నమ్ముచున్నామో మరియు ఆయన ఆత్మలోగా జన్మించి జీవింపచే శక్తి ద్వారా నింపబడి, అనగా ఆ శక్తి నీలో ఉండుట వలన మనమది గ్రహించవలసి ఉన్నది. శిష్యులు చేసినట్లుగా, కాలకాలాలలో వారు చేసినట్లుగా మిగతా వారి మీద చేతులుంచడం వలన అది ఖచ్చితంగా రోగులను స్వస్థపరచను, చనిపోయిన వారిని లేపెను, అది దర్శనాలు చూపించను, ప్రవచనాలు దర్శనాలు చూపించను. ఎటువంటి ఆత్మైతే ఆరంభ అపోస్తుల్లో నివసించునో సంఘములో అదే ఉంటూ అలాంటి కార్యాలనే చేయుచున్నది. మనమది ఎంత త్వరగా గుర్తించవలేనో అంత త్వరగా గుర్తించవలసింది. చూశారా, అది ఎంతగా పనిచేయుచున్నదని విషయం కాదు, నీవది గుర్తించి దాన్ని నమ్మవలసి ఉన్నది. అది నీవు నమ్ము వరకు నీకు రమ్మంతైనా మెలు చేయదు. అయితే నీవు నమ్మిన క్షణాలని నీ ఇబ్బందులు సమాప్తమవుతవి, అది నిజం. ఇప్పుడు మనం లేఖనములను చేద్దాం. నేను అక్కడ కూర్చొని కొద్ది క్షణాల క్రితము ఈ రాత్రి నా పాఠమును మార్చుకుంటూ కొన్ని లేఖనాలను గుర్తుపెట్టుకుంటున్నాను. పరిశుద్ధ లూకా పుస్తకంలో నుండి 8వ అధ్యాయం 40వ వచనం నుండి 40వ వచనం ప్రారంభం నుండి దేవుని వాక్యం కొంత భాగము చదవాలని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు వినండి, నేను ఎక్కువ చదవబోతున్నాను. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను, కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయన్ను చేర్చుకునేది. ఈ రాత్రి సభకు అది ఒక మంచి అభివతం కాదా? అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయూరును ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయన బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహులు ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవరి చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగుగా అందరూ మేమిరుగుమన్నప్పుడు పేతురు ఎలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా, యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెళ్లిపోయినదని నాకు తెలిసిందనెను. తాను మరుగయుండలేదని ఆ స్త్రీ చూచి వెనకచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందునిమిత్తము ఆయన్ను ముట్టెనో, వెంటనే తాను ఎలాగో స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానము కలదానివై పొమ్మని ఆమెతో చెప్పెను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచూ రొమ్ము కొట్టుకుంటుండగా ఆయన వారితో, ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నది కాని చనిపోలేదని చెప్పెను. ఆమె చనిపోయినని వారెరిగి ఆయన అపహసించిరి. అయితే ఆయన ఆమె చేయి పట్టుకుని, చిన్నదానా, లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చను కనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తల్లిదండ్రులు విస్మయమునొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. మనం ప్రార్థించుకుందాము. ప్రేమైన పరలోకపు తండ్రి, మేము ఈ వాక్యమును చదువుచుండగా అది సత్యమేనని మాకు తెలుసు, ఇది జరిగినదే. మేము చదువునది ఒక వార్తాపత్రికలో నుండి లేక ఒక కల్పితమైన పుస్తకంలో నుండి వచ్చినటువంటి ఒక కవి కల్పితమైనది కాదు ఇది. అయితే దేవుని వాక్యమని మేము ఎరిగినటువంటి గ్రంథం నుండి వచ్చినది ఇది. ఇది జరిగినదని మేము నమ్ముచున్నాము. ఈ గుర్తింపతగిన పనిని చేసిన ఈ ఇక్కడ 2 ఉదాహరణలు ఉన్నవి. రక్తస్రావంతో ఉన్న ఈ స్త్రీ చనిపోయిన బిడ్డ ఆయన దేవుని కుమారుడని మేము నమ్ముతున్నాము. దేవుడు ఆయన్ను మృతుల నుండి లేపి ఉన్నాడని, దేవుడు ఆయన్ను మృతుల నుండి లేపి ఈ రాత్రి పరిశుద్ధాత్మక సన్నిధానంలో ఆయన్ను మాకు బయలుపరచబడి ఉన్నాడని మేము నమ్ముతున్నాము. ఈ రాత్రిలో ఆయన ఎక్కడున్నాడని నమ్ముతున్నాము. ఆయన నిన్న నేడు యుగములు యుగాలు ఒకటి రీతిగా ఉన్నాడని, ఆయన యొక్క జాలి కనికరాలు ప్రజలకు చేరుమవుతున్నవని అవి నమ్ముతున్నాం. ప్రజలు ఏ విధముగా ఆయన కొరకు చేరుకుంటున్నారో, ఆ దినమున ఎలాంటి ఫలితాలు ఇవ్వబడినవో అవే ఈ దినమునకు ఇవ్వబడినవి. తండ్రి, మేము స్వచ్ఛమైన అభిషేకం పొందుకునేలాగున తిరిగి దయచేయము. కొద్దిసేపటి క్రితమే సహోదరు శకార్యం ఎంతో విధేయత అడిగినట్లుగా, సభికులు నమ్మాలని అడిగినట్లుగా మరలా యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాము, ఆమేన్. కొద్ది క్షణాల క్రితమే నేను మాట్లాడాలి అని అనుకుంటున్నాను. కేవలం అది కొద్ది క్షణాల మాత్రమే, కారణం ప్రార్థనాకారులు ఉన్నవారిని నేను ఇక్కడకు పిలిచి వారికి ప్రార్థిస్తాను. ఏదైనా వదిలిపెట్టి కేవలం రోగులకై ప్రార్థించుకుంటే ప్రార్థించుట. అయితే రోగులకై మనం ప్రార్థన చేయక ముందు ప్రజలను అటువంటి అభిమతములకు అలాంటి వాతావరణంలోనికి తీసుకుని రావాల్సి ఉంది. అట్టి వాతావరణమే ఎల్లప్పుడూ కూడా ఫలితాన్ని చేకూరుస్తుంది. అది దేవుని ఎడల నీవు తీసుకుని అభిమతము వాతావరణమవుతుంది. ఇక్కడ ఆయన వస్త్రమును ముట్టిన ఒక స్త్రీ ఉన్నది. ఆమె రక్తస్రావం నుండి స్వస్థపరచబడ్డది. ఒక సైనికుడు ఆయన ముఖం పైన ఉమ్మిపూసి ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టాడు. ప్రభావం యొక్క తాకిడి లేదు. అది నీ యొక్క సమీపించు స్థితి. ఆ తీరు లేక పద్ధతి అది స్వీకరిస్తుంది. ప్రియ స్నేహితురా, అదే ఈ రాత్రి ఉన్నది. ఆ తీరు లేక ఆ స్థితి అంగీకరిస్తుంది. మనము యేసుక్రీస్తు యొక్క సన్నిధానంలో ఉన్నామని మనము నమ్ముతున్నాం. అయితే అది నీ యొక్క అభిమతం లేక తీరు ఫలితాలు తీసుకొస్తుంది. యంత్రములు నడిపించు వారు ఇక్కడే ఉన్నారు, అలాగే గమనాత్మక శక్తులు ఉన్నారు. నీవు ఆరంభం చేస్తే చాలు, మిగతాది దేవుడు చేస్తాడు. కొద్ది క్షణాల సేపు నేను మాట్లాడాలని అనుకున్న ఈ అంశం ఆయన మాటను రుజువు చేయుట, అది ఆలోచించుట గంభీరమైన విషయం. ఆయన వాక్యమును రుజువు చేయుట, దేవుడు ఆయన వాక్యమును అన్ని సమయాల్లో ఎలాగ రుజువు చేస్తున్నాడో అదే ఈ రాత్రి ఆయన వాక్యమును రుజువు చేయుటకు సమర్థుడవుతాడు. బైబిల్ కూడా చెప్పుచున్నది, సమస్తమును పరీక్షించి సమస్తమును రుజువు చేసి మేలైన దాన్ని చేపట్టుడి అని. సందేహం లేకుండా మీరు పాత సామెత విని ఉంటారు, అది రుజువు చేయి, నేను దాన్ని నమ్ముతాను. అయితే అది నిజంగా నిలవదు, నిజం కాదు. అనేక సార్లు అనేకమైన విషయాలను రుజువు పరచుట నేను చూశాను. అది ఖచ్చితంగా చివరికి శాస్త్ర రీత్యా రుజువు చేయబడింది, అయినప్పటికీ ప్రజలు దాన్ని నమ్మలేదు. ఈ మధ్య నేను ఒక మనిషితో ఇక్కడ మాట్లాడుతున్నాను. అతడు దైవిక స్వస్థను గురించి మాట్లాడుచుండెను. అతడు అన్నాడు, నేను దానిని నమ్మను. ఏమి జరిగినప్పటికీ నీవు ఎలాంటి రుజువు చూపినప్పటికీ నేను అది నమ్మను అని అన్నాడు. ఖచ్చితమే నీవు ఆ మనిషి కొరకు ఏం చేసినప్పటికీ అతడు తప్పిపోయిన వాడే అవుతాడు. అతడు నమ్మలేడు, నమ్మటకు అతనిలో ఏమీ లేదు. ఇక్కడే ఒక వారం రోజుల క్రితము నేను ఒక అనుభవాన్ని పొందాను. నేను వేటాడతానని మీ అందరికి తెలుసు. నేను నా కుటుంబం నుండి వచ్చిన తర్వాత నేను సింహాల వేటలో ఉంటాను. నేను అరిజోనకు వెళ్లిన తర్వాత అది మంచిగానే ఉన్నది. నేను ఒక పెద్ద వేట ఆటను ఆడుటకు ఇష్టపడ్డాను. నేను ప్రకృతిలోకి వెళ్లిపోయి దాన్ని గమనించటకు ఇష్టపడతాను. నేను చంపేవాడిని కాదు, నేను కేవలము వేటాడుతాను. కాబట్టి వేట ఆటను విచ్ఛిన్నము చేయుటకు నేను ఆశించను. అది మంచిదని నేను అనుకున్నాను. వేటలో చంపుట అనేది నీవది వాడుకున్నట్లయితే అది పాపము చేయటం వల్లే అని నేను అనుకుంటాను. ఒక ఉద్దేశం కొరకై వెళ్ళుటైతే దేనిని చంపుటి అయినా సరే అది తప్పేయని నేను అనుకుంటాను. మనమది చేయకూడదు. దేవుడు దాన్ని మనకు ఆహారం కొరకు మరియు ఉపయుక్తమైన కార్యము కొరకు ఇచ్చాడు. మనమది నాశనం చేయకూడదు. అయితే నీవు పుచ్చుకోవచ్చు అని ధర్మశాస్త్రం లేక చట్టం ఏమి చెప్తుందో అది మంచిదే, దాన్ని వృధా చేయవద్దు. నేను అతడి ఉన్నాను. ఋతువు అన్నిటికీ ముగింపై పోయినది. సింహాలు ఎన్నో జంతువులను చంపివేసినవి. పశువులు సంరక్షణ క్షేత్రాలు దేశంలో అనేక ఉన్నవని నాకు తెలుసు. అవి చంపుట చంపివేయుట అనేది జరిగిన ప్రతిసారి గొర్రెల మధ్యకు సింహము వచ్చినట్లయితే వారు నన్ను పిలుస్తారు. నా స్నేహితులలో ఒకరు గత రాత్రి ఒక్క రాత్రిలో సింహము గొర్రె పిల్లలను తినివేయటం వలన సుమారు 35 వందల డాలర్లు నష్టపడ్డారు. అది లోపలికి వచ్చినది. దాని పాపము కొరకు మిగతా సింహాలు చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి సింహం నాకు దొరికింది. అది చాలా పెద్ద సింహము, 9 అంగుళాల 9 అడుగుల పొడవు, దాదాపు 2 ఎంతో బరువు. కాబట్టి అది పెద్ద పెద్ద మంచి సింహము. కాబట్టి నేను ఆరిజోనా ప్రదేశం నుండి ఉటాకు వేటాటుకు వెళ్లిపోయాను. అక్కడ కలిసి వేటాటుకు అక్కడ మనుషులు ఉన్నారని నాకు చెప్పబడింది. అది ప్రభుత్వపు జంతువులను పట్టు బోన్లు పెట్టేవాడు. అయితే నిజమేమిటంటే మతాన్ని గుర్చి లేక భక్తిని గుర్చి అతని యొద్ద మాట్లాడకూడదు. చెప్పబడినది అతడు చాలా మొరటువాడని. నేను అతనితో వెళ్తాను అని అతనితో చెప్పాను. నేనది ఎత్తను, మాట్లాడను అని చెప్పాను. అతడు చెప్పాడు, బోధకుడు అని చెప్పవద్దు. నీవు చెప్పావా, నీవు అతనితో వెటాడలేవు, అతను నిన్ను తీసుకుని వెళ్లడు అని చెప్పాడు. ఇంకా అతడు చెప్పాడు, నేను అతనితో 3 రోజులు వేటాడాను. ప్రతి రాత్రి అతనితో నేను నిద్రపోయాను. ప్రతి దినము అతనితో భుజించాను. ఉదయ వేళ శుభాలు, ఎలాగున్నారు, తింటానికి ఏమన్నా కావాలా, పాత్రలు కడుక్కున్నావా, ఏమీ అడగలేదు. చెప్పాడు, దాని గురించి ఏం మాట్లాడవద్దు, నేనొక్క మాట మాట్లాడను అని నేను చెప్పాను. కాబట్టి నేను ప్రార్థన చేసి కొనను అని అతనితో నేను చెప్పలేదు. అయితే నేను ప్రార్థించుకుంటాను అని అతనితో నేను చెప్తూనే ఉన్నాను. కాబట్టి నేను అతనికి చేరుకున్నప్పటికీ ఆ మనుషుడు చాలా క్రూరంగా ఉన్నాడు. దీన్ని అతడు నమ్ముతాడని నేను అనుకోవట్లేదు. అంత క్రితం జీవం లేకుండా పుట్టిన బిడ్డను అతడు పొగొట్టుకున్నాడు. కాబట్టి మేము వేటకు వెళ్లాము. 2వ రోజు నేను కలిసి వేటాడుతున్న వ్యక్తితో, దేశంలో ఎక్కడైనా నేను వేటాడుకోవచ్చు అని చెప్పాడు. కాబట్టి నాతోనున్న ఇంకొక వేటగాడు వదిలిపెట్టి వెళ్లిపోయాడు. పైన శిఖరాల పైన మేమున్నాము. ఎక్కడైతే సింహాన్ని మేము తరిమేమో బండలోకి అతడు అది వెళ్లు వరకు తరిమాము. అక్కడ అది వెళ్లిపోయింది. కాబట్టి కుక్క తిరిగి వచ్చే వరకు మేమక్కడ కూర్చుని ఉన్నాం. ఇతను నాతో అంటున్నాడు, అతను చెప్పాడు, నీ స్నేహితుడైన మరో వేటగాడు, నీవు ఎక్కడనా అయినా వేటాడుకోవచ్చు, నీకు చాలా డబ్బుంది అని నాతో చెప్పాడు అని అన్నాడు. అది నా పని కాదు అని చెప్పాడు. నేనన్నాను, కాదు, నేనన్నాను అది చాలా డబ్బు ఉంది, అది కాదు. నేను చెప్పాను, నేను పూచిపడు వాడినై ఉన్నాను, నిర్వహణ భారం గల వాడినై ఉన్నాను. ఓహో, అలాగా అని అతడు అన్నాడు, అది నా పని కాదని నేను అనుకుంటున్నాను. అయితే నీకు పూచిపడు ఒక సమస్యతో నీవున్నావా అని అడిగాడు. నాలో నుండి అతడది నేరుగా లాగుతున్నాడు. నేను చేయను అని వాగ్దానం చేశాను. అవునా, అవును అని అన్నాను. లేదండి, నేనొక బోధకుడును, ఒక మిషనరీని. నేను చెప్పానది. ఏంటి అని అతడు అడిగాడు. మిషనరీ అని చెప్పాను. తటాలను లేచి నిలబడ్డాడు. కొద్ది నిమిషాలు నా వైపు చూచాడు. నేను అడిగాను, జీవితం గుర్చి ఇక్కడ తరువాత నీకు ఏవైనా నిరీక్షణ ఉందా, ఏంటి నీ నిరీక్షణ అని అడిగాను. అతడన్నాడు, నేను జాక్ మోర్మన్ ను అని. అంటే అని నేను అడిగాను. ఒక జాక్ మోర్మన్ అని చెప్పాడు. ఏ విధమైన దేంటి అది అని నేను అడిగాను. శపథము చేయవాడు, కాఫీలు త్రాగువాడు, సిగరెట్లు త్రాగేవాడు అని చెప్పాడు. యథార్థమైన ఒప్పుకోలు, ఆత్మకు క్షేమం అని అన్నాను నేను. ఆ తర్వాత అతను అడిగాడు, నేనొకటి అడగాలనుకుంటున్నాను నిన్ను అని. ఇంకా అడిగాడు, మార్మన్ సంఘమే నిజమైన సంఘం అని చెప్పుడు నేను విన్నాను. ఇంకా అడిగాడు, నీవది నమ్ముతున్నావా అని. నేను చెప్పాను, సంఘము దగ్గరికి వస్తే వాటన్నిట్లో కూడా అదే మంచిది అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఒకే ఒక సత్యమున్నది, అది యేసుక్రీస్తు అని అన్నాను. అయితే సత్యము అని నాకు తెలుసు అని చెప్పాను. సరే, అతడన్నాడు, నిన్న రాత్రి నాకు ఒక జీవము లేని బిడ్డ పుట్టాడు అని చెప్పాను. ఈ బిడ్డను గురించి నాతో చెప్పారు. ఎందుకు ఇది జీవము లేనిదిగా ఉన్నదంటే, దీనిలో బిడ్డలు దేవుడు జీవము ఊదలేదు, దాన్ని మరలా నేనిక చూడను అని చెప్పారు అని చెప్పాడు అతడు. దాని గురించి నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు అతడు. అలాగే నేను చెప్పాను, నీవు జాక్ మోర్మన్ గా ఉండవు, నిజంగా నీవుండవు. ఆ ఒక్కటి ఖచ్చితం, జాక్ మోర్మన్ గా నీవున్నంత వరకు నీవది చూడవు అని చెప్పాడు. అతను నన్ను నెడుతూనే ఉన్నాడు. కాబట్టి అతన్ని కొద్దిగా వెనుకకు నెడుతున్నాను. అవునా, వెనుకకు నెట్టుటకు మాకు సమయం ఉంది. కాబట్టి అతను అన్నాడు, నేను అడిగాను, విషయమేంటి అని. అతను చెప్పాడు, ఓ నాకు తెలీదు. సరే, నీవేమని అనుకుంటున్నావు అని అడిగాడు. నేను అనేకమైన వాడితో పరిచయం కలిగి ఉన్నాను అని చెప్పాను. అతను మోర్మన్ అని నాకు తెలియదు, అది ఉటా లో ఉనుట అని ఎరిగి, అది బహుశా కావచ్చునేమో, ఎందుకనగా అక్కడ ఉన్న అనేక మంది మోర్మన్లే. అక్కడ సాల్ట్ లేక్ సిటీ, ఆ చుట్టూ ఉన్నవారు. అయినా ఇది సాల్ట్ లేక్ సిటీ కాదు. కాబట్టి నేను అనుకున్నాను, సరే, నాకు కొందరు మంచి మార్మన్ స్నేహితులున్నారు, ప్రార్థన వరుసలో ఉన్నవారు, మంచివారు. ఎవరైతే మార్మన్ వారై ఉన్నారో అట్టివారిలో మంచివారిని నేను కలుసుకున్నాను అని చెప్పాను. అందును గుర్చి వారి బోధ ఏదో నాకు తెలియదు. వారి యొక్క బోధకు వ్యతిరేకంగా ఒకటి నేను చెప్పను, ఎందుకంటే అదే మీరై ఉంటారు, నేనది పెద్దగా గౌరవిస్తాను అని చెప్పాను. నేను అడిగాను, సరే నీవది నమ్ముతున్నావా అని. అతడున్నాడు, అవునండి. ఇంకా అన్నాడు, అయితే అందులో నేను నివసించట్లేదు అని. నేను చెప్పాను, సరే మిలియన్ల సంవత్సరాల క్రితము భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుడు ఆ బిడ్డను ఎరిగిండునని బైబిల్ తెలుపుతుంది, అది నమ్ముతున్నాను అని. నేను చెప్పాను, దేవుడు యిర్మీయాతో చెప్పాడు, నీ యొక్క తల్లి గర్భములు నీవు రూపింపక మునిపే నీవు గర్భములో ఉండి బయలుపడక మునిపే నేను నిన్ను ఎరిగితిని, నిన్ను ప్రతిష్ఠించుదని, జనాంగములకు ప్రవక్తగా నేను నియమించుదని. నేను చెప్పాను, దాని గుర్చి అంతగా ఆయన ఎరిగి ఉన్నాడు, అవును అని చెప్పాను. అతడున్నాడు, అలాగా, ధన్యవాదాలు మీకు అని అన్నాడు. అతడు కొండ దిగువకు నడుచుటకు అతడు ప్రారంభించాడు. తరువాత అతడు ఈతన్ని కలుసుకున్నాడు. అతడు అడిగాడు, అతడు బోధకుడని నీవు నాతో ఎందుకని చెప్పలేదు అని అడిగాడు. అతడు అతనితో కొద్దిగా మాట్లాడిన తర్వాత కూటములు గురించి చెప్పడం మొదలుపెట్టాడు. మార్మన్లు ప్రవచనాన్ని నమ్ముతారు. బహుశా ఇక్కడ ఎవరూ లేరనుకుంటాను, నాకు తెలియదు. అయితే వారు ప్రవచనాన్ని నమ్ముతారు. అయితే నేను అంశం నుండి బయట మాట్లాడుతున్నానేమో, అయితే వారు నమ్ముతారు. అతడు తిరిగి వచ్చి నాతో అన్నాడు, నీవు ప్రవక్తవని అనుకుంటున్నాను అని. లేదండి అని నేను చెప్పాను. జరుగు విషయాలను ప్రభు కొన్ని నాకు చూపిస్తాడు అని చెప్పాను. వెంటనే అతడు సిద్ధపరచుకున్నాడు. లోపలికి వెళ్దాం అన్నాడు. అతని కారులోకి వెళ్లిపోయాడు. క్రిందకు వెళ్లిపోయాడు. అతడు నివసిస్తున్న చిన్న నగరం అక్కడ ఉన్నది. కొద్ది క్షణాలకి అతడు అదృశ్యమయ్యాడు. భోజనం అయిన వెంటనే మరొక వేటకు వెళ్ళుట కొరకై మేము కుక్కలను సిద్ధపరచుకున్నాం. మేమది చేసిన వెంటనే కారులో బయటికి వచ్చాడు. కొద్ది క్షణాల్లో ఒక మంచిగా కాన్పించే ఒక యవనుడు, సుమారు 17 సంవత్సరాలు, నిజంగా భక్తిగా కాన్పిస్తున్న క్రైస్తవ పెద్ద మనిషిగా కాన్పిస్తున్నాడు. అతడు వెనుకకు వచ్చాడు. ఇతడు చెప్పాడు, ఇతడు నా సహోదరుడు అని చెప్పాడు. ఇతడు జాక్ మార్మన్ కాదు, ఇతడు నిజంగా మార్మన్ అన్నాడు. బిడ్డా ఇలాగున్నావు అని నేను అన్నాను. అతడు అడిగాడు, నీవొక ప్రవక్తవని నా సహోదరుడు నాతో చెప్పుడు నేను అర్థం చేసుకున్నాను అని అన్నాడు. నే చెప్పాను, లేదండి అని నేను అన్నాను. నే చెప్పాను, నేనొక ప్రవక్తను అని కాదు. నేను చెప్పాను, జరగనయ్యున్న సంగతులను ప్రభు నాకు చూపించాడు అని చెప్పాను. అతడన్నాడు, నా ముంజేకి షాట్ ఇప్పుడున్నది, నేను శస్త్రచికిత్స బల్ల మీద ఉండవలసి ఉన్నాను. అతడు చెప్పాడు, అయితే నా అన్న నాతో ఇది చెప్పాడు. నే చెప్పాను, అది అలాగైతే నీకు శస్త్రచికిత్స అవసరం లేదు అని. అతను నా వైపు నేరుగా నా కళ్ళల్లోకి చూశాడు. అదొక యథార్థమైన నిజమైన విధేయతతో నున్న దృష్టితో నా వైపు చూశాడు. అన్నాడు, నీ చేతులు నాపై పెట్టు, ఈ విషయాలన్నీ నిజమైతే నాకు శస్త్రచికిత్స అవసరం లేదు అని అన్నాడు. బాగుగా ఉన్నవాడై ఇంటికి వెళ్లిపోయాడు. ఈ సహోదరుడు ఫీనిక్స్ నుండి వచ్చిన నా యొక్క క్రైస్తవ స్నేహితుడైన ఇతడు నాతో వేటాడుతున్నాడు. ఇప్పుడు వారిలో కొందరు ఇక్కడే కూర్చుని ఉన్నారు. వారిలో ఒకడు ఇక్కడే ఉన్నాడని నాకు తెలుసు. మేము ఇంటికి వెళ్లిపోయాము. అతడు అన్నాడు, సహోదర బ్రహం, దేవుడు నీకు ఒక దర్శనం చూపించి ఏమి జరగబోచున్నదో ఆ మార్మన్స్ వారికి చెప్పుటకు అనుమతి ఇచ్చినట్లయితే, ఎందుకనగా అందుకే వారు ఎదురు చూస్తూ ఉన్నారు అని అన్నాడు. కాబట్టి నేనెంతగానో ప్రార్థన చేశాను. తిరిగి నేను ఇంటికి వెళ్ళు రహదారి మీద ఆ వారంలోనే ఆదివారం సోమవారం నేను తిరిగి వస్తూ ఆ ఉదయం మందిరం తర్వాత గదిలో నిలబడి ఎదురు చూస్తూ ఉన్నాను. దీపకాంతులు ప్రకాశించుట లేక ఒక విధమైన వెలుగు కాంతులు ప్రకాశించుట నేను చూశాను. ఒక చెట్టులో ఉన్న సింహాన్ని నేను చూశాను. దాన్ని కాల్చివేయటకు అది నాకెంతో అల్పమైనది. అది చేయటకు నేను ఇష్టపడలేదు. అది కాల్చివేయటకు ఒకరున్నారు. వారు అది చేస్తే పెద్ద తుపాకీతో దాన్ని కాల్చారు. అది సింహాన్ని పిలిచివేసినది. అది చేసిన విధానాన్ని నేను శ్లాఘించలేదు. ఫీనిక్స్ నేను చేరిన తర్వాత దాని గుర్చి సహోదరు డాసన్ కు మరియు సహోదరు మోస్లీకి చెప్పాను. అతడు ఇక్కడే ఉన్నాడని నాకు తెలుసు. నిన్నటి రోజు ఇక్కడే ఒక చోట నేను అతన్ని చూశాను. అతడు అతని భార్య నాతో రాబోతున్నారు. నేను చెప్పాను, అది యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అన్నది నీవు గమనించి కనిపెట్టు, అది ఆ విధముగానే జరుగుతుంది అని. రాత్రులు మేము వేచి ఉన్నాము. 4-5 రాత్రులు లేక రాత్రులు మేము వేటాడాము. రాత్రిపూట సింహాన్ని చెట్టు యొద్ద కనుగొనలేవు. ఉన్నట్లుంది. ఇంటికి వస్తూ ఈ వేటగాడు, ఈ మార్మన్ అబ్బాయి కుక్కలను వదిలిపెట్టాడు. సింహం దారిని కనుగొన్నది, లేక సింహం యొక్క అడుగు గుర్తులు కుక్క గుర్తు పట్టింది. చెట్టులోకి పరిగెత్తి వెళ్లిపోయినది. రాత్రి 10 గంటలకు వారు వచ్చారు, మమ్మల్ని పడకలపై నుండి లేపారు. మేమక్కడికి వెళ్లాము. అక్కడ అదే సింహం చెట్టు లోపల ఉండి లైట్లు వేశారు. 44 క్యాలిబర్తో సహోదరి మోస్లే దాన్ని కాల్చాడు. 2లో సగం ఉన్నట్లు పేల్చివేశాడు. అది చెప్పబడగానే అది అక్కడ ఉన్నది. అది చెప్పబడిన రీతిగానే అక్కడ ఉన్నది. ఆ తర్వాత రోజు రాష్ట్ర ప్రాముఖ్య గేమ్ వార్డెన్ అయిన ఇంకొక నార్మను నేను కలుసుకున్నాను. ఆ ఇద్దరు పిల్లలను ఏకం చేసి క్రీస్తునందుకు తిరిగి ఇంటికి నడిపించాను. ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడని నేను మీకు చెప్తున్నాను. దేవుడు ఆయన వాక్యమును ఆయన మాటను అలాగ ఉన్నదని రుజువు చేయను. చూచుట నమ్ముటే అని ప్రజలు చెప్పటం మీరు వినియుంటారు. అనేక మంది చూస్తారు, ఇంకా వారు నమ్మరు. యేసు భూమి మీద ఉన్న దినాలలో వారు ఆయన ఎందుకని గుర్తెరగలేదు? ఆయన ఆ యొక్క దేవుని వాక్యమయుండి ప్రత్యక్షము కాగా, నా వంటి ప్రవక్తను దేవుడు మీలో పుట్టించునని మోషే చెప్పినప్పుడు ప్రజలు ఎందుకని గుర్తించలేకపోయారు? ఆయన చేయునని బైబిల్ ఏమి చెప్పిందో అదంతా, ప్రతి మాట ప్రతి వాక్యము ఆయన నిర్వర్తించినను వారు నమ్మలేదు. అయితే ప్రతి ఒక్క కాలంలోనూ దేవుడు ఆయన వాక్యము నిజమని రుజువు చేశాడు. ఆయన ఎల్లప్పుడూ ఆయన వాక్యమును రుజువు చేస్తాడు. తర్వాత కొన్నిసార్లు వారు అంటారు, చూచుటే నమ్ముడా అని అంటారు. అది అలాగూ కాదు. అయితే ప్రతి ఒక్క కాలంలో ఆయన వాక్యమును రుజువు చేస్తూనే ఉంటాడు. దేవుడు అని మనకు తెలుసు. నీవు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చదవని ఆయన చెప్పినది ఆదాము హవ్వలేడలా ఆయన చేశాడని మనకు తెలుసు. అది సత్యమేనని మనం ఒప్పుకోవలసి ఉన్నది. అది మన ఎడల ఆయన రుజువు చేశాడని మనము నమ్ముతున్నాం. అది సత్యమేనని మనము నమ్ముతున్నాం. దేవుడు ఆయన వాక్యమును రుజువు పరచిన కొన్ని స్థలాలు మనం తీసుకుందాము. ఉదరడగా నోవహు దినాలను మనం తీసుకుందాం. నిజంగా నమ్ముటకు వీల్లేనిది, శాస్త్రయుక్తము కానిది అగు ఒక వర్తమానమును దేవుడు నోహుతో మాట్లాడాడు. ఎవ్వరూ నమ్మలేకపోయారు. ఎన్నడు కూడా భూమి మీద వర్షం పడలేదు. అశాస్త్రనీయమైనది అది. ఒకవేళ అప్పుడు వారు మనము ఇప్పుడున్న దానికంటే గంభీరమైన శాస్త్ర సంబంధమైన కాలంలో ఉన్నారేమో. ఎందుకనగా వారు పిరమిడ్లను, స్పినిక్స్ అను శిలా విగ్రహాలను మొదలైన వాటిని ఉన్నవి ఆ దినాల్లో వారు కట్టారు. ఇప్పుడు మనమవి కట్టలేము. వారు ఒక విధమైన యాంత్రిక శక్తిని కలిగి ఉన్నారు, బహుశా అణుశక్తి లేక మరొకటి. వారు ఆ పెద్ద గుండ్రాలను పైకెత్తగలిగిన ఒకటి వారు కలిగి ఉండేది. ఈనాడు మనకది మనమది చేయలేము. అయితే వారు గంభీరమైన శాస్త్ర సంబంధమైన వాటిని వారు చేశారు. వారి యొద్ద శరీరానికి పూయటకు 100 సంవత్సరాల వరకు సహజంగా కాన్పించుటకు వారి యొద్ద ఒకటుండెను. ఆ యొక్క కళ్లను మనము పొగొట్టుకున్నాము. యేసు చెప్పాడు, నోహు దినాల్లో ఉన్నట్లుగా మనిషి కుమారుని రాకడ యందు ఉండును అని. మనము మరి యొక్క గంభీరమైన శాస్త్రయుక్తమైన కాలంలో వెళ్లవలసి ఉంది. నోహు ఎద్దున వర్తమానము ఆ దినాన నమ్మకానికి ఎంతో వ్యతిరేకమై ఉండేది. సంఘానికి, సంఘంలో శాస్త్రీయ పరిశోధనకు కూడా ఎంతో వ్యతిరేకమై ఉండేది వాటికి. అయితే ఆయన వాక్యము సత్యమై ఉండని ఆయన రుజువు చేశాడు. ప్రవక్త పలికినది సత్యమై ఉండుటకు దేవుడు ఆయన వాక్యమును రుజువు చేశాడు. ఒక క్షణం కోసం ఇంకొకరిని తీసుకుందాము. వాక్యము తన యొద్దకు వచ్చినటువంటి మరొక ప్రభు యొక్క ప్రవక్త అబ్రహాము. అతడు 75 సంవత్సరాల వయస్సు, శారాకు 65 సంవత్సరాల వయస్సు. అతడు శారా వలన బిడ్డను పొందుకోబోతున్నాడని అతనికి చెప్పబడినది. అది ఒక అవిశ్వాసికి విభ్రాంతిని కలిగిస్తుంది. అలాంటి విషయం ఈ రోజు కూడా జరుగుతుంది. నీవది ఊహించగలవా? మన యొక్క శాస్త్రీయమైన సాధన ఘనకార్యుల మధ్య వారు మాట్లాడే గొట్ట పరీక్ష బిడ్డలు మొదలగిన వాటి మధ్య నీవు ఊహించగలవా? అయితే ఈ వృద్ధురాలైన స్త్రీ ఇప్పుడు 65 సంవత్సరాల వయస్సు మరియు 75 సంవత్సరాల వృద్ధులైన ఒక మనుష్యుడు. అయితే ప్రభు యొక్క వాక్యము అబ్రహాము వద్దకు వచ్చి ఇది జరగనే ఉన్నదని అతనికి చెప్పెను. అబ్రహాము దేవుని నమ్మెను. ఎంతగా దేవుడు మాట్లాడాను అదెంత నిజమేనను అది జరుగుటకై అబ్రహాము దేవుడు చెప్పినది నమ్మవలసి ఉండెను. ఇప్పుడు చూడు, ఆ మనుష్యుడు అతడు నమ్మిన తన సాక్ష్యం కొరకై అతడు ఎంతగా పరీక్షించబడ్డాడో. అటువంటి ఒప్పుకోలు చేసిన అదే మనిషి, అతడు దేవుని నమ్మి ఉండెనని ఒప్పించబడిన అలాంటి మనిషి ఇక్కడ ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నీ వంటి వ్యక్తి అతడు. మనం ఇంకా దేవుని నమ్మాలి. ఆయన యొక్క వాక్యము సత్యమని మనము నమ్మవలసి ఉంది. మనమది నమ్మితే చాలు, అది సత్యమని ఆయన రుజువు చేస్తాడు. అబ్రహాములకు వచ్చిన ఆటంకాలు చూడు. మొట్టమొదటి అతని వయస్సు 75 సంవత్సరాలు, షారాకు 65, ఆమె వయస్సు మళ్ళిన ఆమె ఋతుక్రమము నిలిచిపోయినది. ఆమెకు అనేక సంవత్సరాల క్రితం ఆగిపోయినది. అనుమానము లేదు, భారీగానే అతను ఆమెతో జీవనం గడుపుతున్నాడు. అది అతనికి సగం సహోదరి. బహుశా ఆమె యొక్క చిన్న ప్రాయంలో ఉండినప్పుడు అతడు ఆమెను తీసుకుని ఉండవచ్చును, వివాహము చేసుకుని ఉండవచ్చును. అతనికి బిడ్డలు లేరు, ఆమె ఖచ్చితంగా గుజ్రాలే. ఇది జరుగుడు కొరకై దాన్ని నమ్మని ప్రజలందరికీ అతడు వేరు కావలసి వచ్చను. అది జరుగుడు కొరకై ప్రజలకు మీరు దూరమైపోవాలని చెప్పుట నా భావం కాదు. అయితే అవిశ్వాసమును వదరబోతుతనాన్నంతటి నీవు వేరు కావలసి ఉంది, మరియు దానికి దూరంగా ఉండవలసి ఉన్నది. ఏ, అవి జరగవు అని ప్రజలు చెప్తే ఆ పిచ్చివాళ్ళ గుంపు అని వారంటే అలాంటిది జరుగుట ఎక్కడ లేదు అని అంటే నీ చెవులు మూసుకుని వెళ్లిపోవు. దానికి ఎలాంటి ఆలకించడం చేయవద్దు. బైబిల్ గ్రంథం ఇలాగ చెప్తుంది, అబ్రహాము అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును సందేహింపక దేవుని మహిమపరచి బలము పొందేను అని. అతని యొక్క పేరు అబ్రాము నుండి అబ్రహాముగా మార్చబడేను. అతని పేరు మార్చబడటం ద్వారా అతని యొక్క పేరు జనాంగములకు తండ్రి. తన భార్యతో, తన ప్రియమైన భార్యతో ఉంటున్న ఒకడు, ఇన్ని సంవత్సరాలని ఆమెతో ఉంటున్న ఇతడు, ఒక చోట తాను 80, తన భార్య 70 ఉంటూ ఎలాంటి బిడ్డలు లేరు, బిడ్డగలిగే నిరీక్షణ లేదు. అయినప్పటికీ అతడు జనాంగములకు తండ్రిగా పిలువబడుచున్నాడు. అలాంటి మనిషి ఊహించు, అతని వెంట నడుస్తున్న వ్యక్తి జనాంగాలకు తండ్రి, ఇప్పటికి నీకెంతమంది బిడ్డలయ్యా అని చెప్తూ అట్టి వారి విమర్శ నీ ఊహించగలవా? అటువంటి విమర్శలో అతడు ముందుకు వెళ్లవలసి ఉండెను. అయితే అబ్రహాము ఎక్కడైనా అవిశ్వాసం వలన బలహీనపడినట్లు లేదు. దేవుడు ఆయన వాగ్దానం చేసినది నిర్వర్తించ సమర్థుడనియు, అది ఎంతకాలం తీసుకున్నా దేవుడు ఆయన మాటను రుజువు చేయగలడని అతను నమ్మాడు. అయితే ప్రతిసారి అతను బలహీనుడవుటకు బదులు మనం చేస్తున్నట్లుగా అతడు ఎప్పుడు బలమునే పొందుకున్నాడు. అది ఈ రోజు జరిగినట్లయితే రేపది గంభీరమైన అద్భుతం అవుతుంది. ఎందుకనగా ఒక దినమన పాతది, అదే దేవుడు అబ్రహాములో ఉండుట. ఎందుకనగా ఆయన వాక్యములన్నీ దేవుడు రుజువు చేసి అలాగే ఉన్నట్లు చేయునని అతడు ఎరిగి ఉండెను. ఆయన యొక్క బిడ్డలు ఆయన వాక్యమునే స్వీకరించితే నీ ద్వారా దానిని ఆయన రుజువు చేయును. ఆయన వాక్యమును ఆయన రుజువు చేయగల ఒకే ఒక మార్గము అదే. అవిశ్వాసుల మధ్య ఆయన దాని రుజువు చేయడు, అవి రుజువు చేయబడలేవు. వారు అవిశ్వాసులు అయితే అది అవిశ్వాసులకు కాదు, అది విశ్వాసుల నిమిత్తము కాదు, అది అవిశ్వాసుల నిమిత్తం కాదు. అది ఎవరైతే నమ్ముతారో అట్టివారి కొరకు. ఆయన యొక్క వాక్యమును ఎవరైతే నమ్ముతారో అట్టివారిని ఆయన కనుగొన్నట్లయితే ఆయన వాక్యమును నీ ద్వారా ఆయన రుజువు చేయరు. కొన్నిసార్లు వ్యాధులు మొదలైనవి ఆ విధముగా మనకు సంభవిస్తవి, తద్వారా దేవుడు ఆయనకు ఆయన రుజువు పరుచుకోనులాగున. యేసు కనుగొన్నటువంటి గుడ్డివాడు మీకు జ్ఞాపకముందా? ఎవరు పాపం చేశారు, అతడా లేక అతని తండ్రా అతని తల్లా? ఆయన చెప్పాడు, ఈ విషయంలో ఎవరూ కాదు, దేవుని కార్యములు ప్రత్యక్షమౌటకు అని. చూశారా, అది ఆ యవనికి జరిగినది. తద్వారా యేసు మహిమ నుండి కొరకై. కొన్నిసార్లు వ్యాధి అనేది శాపం కాదు, అది ఆశీర్వాదం. తద్వారా మన యొక్క విశ్వాసమును ఆనించుకుని లేని వాటిని ఉన్నవాటిగా పిలుచుకై అలాగని దేవుడు చెప్పాడు. నీ పరీక్ష ఎందు నీవు బలహీను కాకపోతే అది అలాగని ఆయన రుజువు చేస్తాడు. ఒకసారి యోబు విషయంలో ఆయన చేయగలిగాడు, చేశాడు. తద్వారా ఆయన్ను ముఖానే శపించుకున్నట్లుగా దూషించుకున్నట్టుగా చేశాడు. యోబు వెళ్లిన శ్రమ మార్గాన చూడు, ఏబు వెళ్లినటువంటి శ్రమ మార్గాన్ని చూడు. అయితే సాక్షాత్తు మరణ కూరల మధ్యలోనే ఉండి కూడా యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామానికి స్తుతి కలుగును కాక అని అతడు చెప్పాడు. అతడు దానిని నిజంగా నమ్మాడు. ఏబు ఎడలా దేవుడు ఆయన వాక్యమును రుజువు చేశాడు, అబ్రహాము ఎడలా ఆయన దానిని రుజువు చేశాడు, దాన్ని అలాగే చేశాడు. ఇంకా ఆయన దాన్ని మోషే ద్వారా రుజువు చేశాడు. మోషేకు ఇబ్బంది అతనికి ఎంతో వ్యతిరిక్తమైనప్పుడు బహుశా మోషే తన మనస్సులో ఉంచుకుని ఉండవచ్చును. ఒక విమోచకునిగా అవుట ఒక క్రమము గల బిడ్డగా నీవు జన్మించావని బహుశా తన తల్లి అతనికి చెప్పియుండును. ఫరో యొక్క నివాస స్థలంలో లేక అతని భవనంలో అతన్ని పెంచినటువంటి ఉపాధ్యాయురాలు ఆమె, బిడ్డ మేము విడుదల పొందుకోవాలని మేం ప్రార్థించాము, విమోచించుటకు దేవుడు వినియోగించుకును ఆ బిడ్డవు నీవే అని మేము నమ్మాము అని. ఆమె అతనికి చెప్పిననుకుంటకు సందేహము లేదు. చూశారా, అతడు పెద్దవాడై ఫరో కుమార్తెకు కుమారుడయ్యాడు. అతడు సింహాసనానికి హక్కుదారుడయ్యాడు. ఎందుకని వారి యొక్క మనస్సులో అది ఉన్నట్టుకు సందేహం లేదు. తదుపరి ఫరో అతడు అంతటి వాడవుతాడని, తరువాత ఫరో అవుట వలన అలాగ ప్రజలను అతడు అలాగ విమోచిస్తాడు అని. అది అలాగినట్లయితే, అలాగైతే అతడు భౌతికమైన వాటి ద్వారా అతడు చేయగలుగుతాడు, రాజకీయాల వలన చేయగలుగుతాడు. అయితే దేవుడు ఎప్పుడు కూడా అలా చేయడు. కార్యాలను చేయుటకు దేవునికి ఆయన సొంత మార్గాలున్నవి. వారిని బయటకు తీసుకుని వస్తానని ఆయన చెప్పున్నాడు. ఆయన అబ్రహాముతో చెప్పాడు, 400 సంవత్సరాల తర్వాత బలమైన హస్తముతో వారిని బయటకు తీసుకుని వస్తానని చెప్పాడు. సూచనలు అద్భుత కార్యములు చేస్తానని ఆయన చెప్పిన్నాడు. కాబట్టి ఆయన ఆ విధముగా చేయడు. అబ్రహాము దేవుని నమ్మినట్లు, ఇప్పుడు ఇక్కడ మోషే దేవుని నమ్మినట్లు మనం చూస్తున్నాం. ఫరో చూచినటువంటి అదే కిటికీ గుండా మోషే చూశాడు. ఒకే ప్రజలను అతడు చూశాడు. ఒక శాపగ్రస్తమైన ప్రజలుగా దేవుని కొరకు మూడులైన ఒక గుంపు తప్ప మరేమీ లేని వారిగా, మరియు ఒక చోట ఒక విధమైన ఎడారి దేవుని తప్ప మరొక లేని వారిగా, మరేది లేని వారిగా వారిని ఫరో చూశాడు. ఒక విధంగా అక్కడ ఏమీ లేదు. అగుపించని దిమ్మెకు వారు ప్రార్థిస్తున్న వారిగా అతడు చూశాడు. వారు మూడులైన గుంపు. వారు ఒక బానిస ప్రజలు. ఆయన దేవుడు కాదని రుజువుగా దేవుడు వారిని బానిసలుగా ఉంచాడు. ఈ సమస్తమైన కార్యాల మధ్య సాక్షాత్తు ఆ మనిషిని ఆయన లేపాడు. వారి మధ్యనే అటువంటి ప్రత్యేక మార్గాల ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. ఒక వేదాంతిగా కాదు, ఒక ఉపాధ్యాయునిగా కాదు, ఒక యాజకునిగా కాదు, ఒక పరిశుద్ధులలో ఒకరిగా కాదు, పరిశుద్ధులలో ఒకరిగా కాదు, అయితే ఒక సాధారణ మనిషి. ఆ పనికై జన్మించాడు. దేవుడు అతన్ని తన ప్రవక్తగా పిలుచుకున్నాడు. అక్కడకు అతన్ని పంపాడు. తన చేతిలో ఏమీ లేదు, ఒక వంకర కర్ర తప్ప. ఒక సైన్యాన్ని ఎదుర్కొంటానికి, ప్రపంచాన్ని అంతయు జయించిన యాంత్రిక బలాన్ని ఎదుర్కొంటానికి. అయితే తాను ఇస్రాయేలును విడిపించుటకు తన చేతిలో కర్ర పట్టుకోమని దేవుడు చెప్పినట్లుగా తన యొక్క చేతిలో కర్ర పట్టుకుని అతడక్కడికి వెళ్లి అలాగ చేశాడు. ఎందుకనగా దాన్ని దేవుడే వాగ్దానం చేశాడు కాబట్టి. ఎలాగునా అది చేటుకు వెళ్లాడు? నేను నీతో ఉంటాను. అతడు అడిగాడు, నీ మహిమను నాకు చూపుమని. దేవా, నేను నత్తివాడును, నిన్ను సరిగా మాట్లాడలేను నేను అని అన్నాడు. 10 లక్షల నెపాలు అతడు చెప్పాడు. అయితే ఆయన చెప్పాడు, నేను నీతో ఉంటాను. అదే అతడు తీసుకున్నదంతా. దేవుని యొక్క వాక్యం తీసుకుని అతడు వెళ్లిపోయాడు. ఎంత అపాయకరంగా కార్యము కనిపించినప్పటికీ మోషే దేవుని నమ్ముతూనే ఉన్నాడు. సత్యమేనని మోషే ద్వారా దేవుడు ఆయన వాక్యం రుజువు పరిచాడు. ఎందుకనగా ఏమి జరిగినది లెక్క చేయక మోషే వాక్యముతో నిలబడ్డాడు. ప్రయాణ సమయంలో ఐగుప్తులో ఉండగని వాణ్ణి విమోచిస్తానని దేవుడు వారితో చెప్పాడు. వాగ్దాన భూమిలోకి, శ్రేష్టమైన దేశంలోకి, పాలు తేనె ప్రవహించు దేశంలోకి వాని నడిపిస్తానని ఆయన వాగ్దానము చేశాడు. అది నిజంగా అక్కడే ఉన్నది. అది అక్కడ ఉన్నదని వారికి తెలియదు. అయితే ఆయన చెప్పాడు, అది అక్కడ ఉన్నది, ఇది మీకు నేను ఇచ్చియున్నాను, అదెప్పుడో మీదయున్నది, వెళ్లి స్వాధీనం చేసుకోండి. అరణ్యములో అనేక మంది బయటకు వచ్చి అరణ్య మార్గంలో ఆత్మలో నాట్యం చేశారు. మిరియాము తంబురు వాయించినది. పరలోకము నుంచి వచ్చిన మన్నాను భుజించారు. ఆత్మలో మోషే పాడగా ఆలకించారు. అద్భుతాలు, సూచక క్రియలు వారు గమనించారు. అయితే తెలియపరచుకుని సమయం వచ్చినప్పటికీ, దేవుని వాక్యములంతా నమ్ము సమయం వచ్చే వరకు, వాగ్దానమంతా నమ్ము సమయం వచ్చినప్పటికీ వారు విఫలులైపోయారు. వాళ్ళు ఇద్దరు మాత్రమే అది నమ్మారు. వారు యెహోషువా, కాలేబు. దేశము మంచి దేశమని రుజువును వారు తెచ్చారు. అయితే పరిస్థితులేవనగా అదే వాటిని ఆటంకపరచినది. ఎందుకనగా వారన్నారు, మనము దేశమును స్వాధీనపరచుకోలేము, ఎందుకంటే వారి యొక్క పట్టణాలు ఎత్తైన గోడలతో ఉన్నవి. వారి ప్రతినిధులు, వారి యొక్క ప్రతినిధులు కాదు కాని వారి యొక్క ప్రజలు గొప్ప దీర్ఘ దేహులు. వారికి పైగా మేము చూచుకుంటే వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము. యెహోషువా, కాలేబులు అన్నారు, అది స్వాధీనపరచుకుంటానికి మనం సమర్థులము అని అన్నారు. ఎందుకని దేవుడు వారికది ఇవ్వవలసి ఉన్నది. వారెంతటి దీర్ఘదేహులైనను అడ్డంకులు వారికి లెక్కలేనివవుతవి. దేవుడు అలాగను చెప్పవలసి ఉండెను. వారి ద్వారా దేవుడు దాని రుజువు చేశాడు. వారు వెళ్లి దాన్ని స్వాధీనం చేసుకుంటారు అని దేవుడు చెప్పినట్లుగానే వారు అది చేశారు. వారి ఎడలా ఆయన అది చేశాడు. ఏప్రిల్ మాసంలో వారతడికి వచ్చినప్పటికీ నీళ్లు పర్వతాల నుండి మంచుగడ్డలై తొలిపోతున్నవి. దేవుడు ఆయన సైన్యాన్ని ఆ స్థలానికి నడిపించుటకు బలహీనుడైన నాయకుడుగా ఉన్నట్లు అనిపిస్తుంది. వాగ్దాన దేశం నుండి వారిని ఆయన నిలిపివేసినట్లు అగుపిస్తుంది. అదే సమయంలో వారిని ముందుకు నడిపిస్తున్నప్పుడు సంవత్సరంలో అది బహు ఇబ్బందికరమైన క్లిష్టమైన మాసం అది. ఆ మాసంలో యోర్దాను గట్ల మీద నుండి పొర్లిపారి పొలాల్లోకి దూసుకువెళ్తున్న సమయం అది. ఎందుకని, ఒకవేళ వారు అది స్వాధీనపరచుకోవాలంటే అది ఎండాకాలం అవుతుంది, దాన్ని దాటాలైతే. అయితే నీళ్లు బహులోతుగా నుండు సమయం వరకు ఆయన వేచి ఉండెను. ఆయన దేవుడై ఉన్నాడని చూపుటకు ఆయన ఇష్టపడతాడు. పరిస్థితిని ఏదైనా ఆయన వ్యాజ్యమును రుజువు చేయుటకు ఇష్టపడతాడు. ఆయన వాక్యాన్ని రుజువు చేయుటకు ఇష్టపడతాడు. నీవు క్యాన్సర్తో చనిపోతున్నావు అని వైద్యుడు చెప్పినా నీవు లెక్క చేయవద్దు, అదంతా మానవుడు ఎరిగినదే. ఈ రాత్రి మీలో కొందరికి నీళ్లు లోతుగా ఉండవచ్చును. అయితే గుర్తించుకో, వాగ్దానం చేసింది దేవుడు. దేవుడు ఆయన వాక్యమును నిలబెట్టుకును, మరియు దేవుడు ఆయన వాక్యమును ఆయన రుజువు చేయును. అది నిజం. నీళ్లన్నీ మురికి అయిపోవునంతగా ఆయన వేచి ఉండెను. ఎంతో లోతైపోయి వారి తల్లపైగా పొలునంతగా ఆయన వేచి ఉన్నాడు. ఆ తర్వాత మార్గాన్ని ఆయన తెరిచాడు. వారికి ముందుగా ఆయన వెళ్లిపోయి దారిని ఆయన ఏర్పాటు చేశాడు. అక్కడ ఇరుకోవద్దా, అక్కడంతా మూతలు వేసినట్లుగా ఉన్నప్పుడు ఏ విధంగా వారు లోపలకు వెళ్లగలిగిరి? యెహోషువా ఆశ్చర్యపడుతున్నాడు. అంతవరకు అతన్ని దేవుడు నడిపించాడని అతనికి తెలుసు. తరువాత అడుగు దేవునికే సంబంధించినది. ఒకరోజు అతడు గోడలను చూచుచుండగా చుట్టూ తిరుగుతున్నాడు. కత్తి దూసి నిలబడిన ఒక మనిషిని అతను చూశాడు. అతడు తన కత్తిని దూసి ఆ మనిషిని కలుసుకుంటానికి వెళ్లాడు. ఎవరు నీవు? నీవు మా పక్షవాడవా శత్రుపక్షవాడవా అని అడిగాడు. నేను సైన్యములకు అధిపతికి యెహోవా యొక్క సైన్యాధిపతిని అని అన్నాడు. ఏం చేయాలో అతనితో చెప్పాడు. ఏ విధంగా గోడ పడిపోవుటకు అతడు బూర ఊదవలెను, వారు దానిమీద రథమును పరిగెత్తుకుంచగలిగినది బూర ఊదుడి వలన వారేమి చేయగలుగుతారు? దేవుడు అటువంటి చిన్న పద్ధతులు వినియోగిస్తాడు. అది అలాగే. దేవుడు నాయల చేయనది దాని యొక్క సాధారణమైనది. మనం ఎల్లప్పుడూ కూడా గొప్పదైన ఒకదాన్ని వెతకటకు ఒకటి చేయుటకు ప్రయత్నం చేస్తాము. ఒక గొప్ప సంస్థ అదంతా తీసుకుంటుకై చేస్తుంది అంతా చేయాలని. దేవుడు ఒక చిన్న మనిషిని తీసుకుని తన చేతులలో ఆయన పట్టుకోగల కేవలం ఒక మనిషిని, ఆయన చెప్పిన ప్రతి వాక్యమును ఆయన రుజువు చేయగలడు. అలాంటి చిన్న పద్ధతులు తీసుకుంటాడు. బూర బూదుట గోడలను త్రవ్వి వేటి కాదు, కాని బూరను ఊదుట గోడలు పడిపోతవి. బూర యొక్క ఊదిడి శబ్దం గోడలను నేలకు పడవేస్తవి. అది ప్రకృతి సంబంధికి ప్రకృతి రీత్యా ఆలోచన చేయవానికి అదంత బుద్ధిహీనంగా ఉంటుంది. అయితే దేవుడు ఆయన వాక్యము నిజమని రుజువు చేశాడు. ఎలాగనగా గోడలు పడిపోయినవి, ఒకదానిపైన ఒకటి పడిపోయినవి. నేరుగా వారు వెళ్లిపోయి పట్టణాన్ని స్వాధీనపరచుకున్నారు. ఓహో, దేవుడు ఆయన దేవుడే అని తనను రుజువుపరచుకుంటానికి ఇష్టపడతాడు. అది యెహోషువాకు తెలుసు. ఒకనొక దినాన అతడు అక్కడ నిలబడినప్పుడు యేసుక్రీస్తు యొక్క మరణము పాతి పెట్టబడుట పునరుద్ధానం తర్వాత ఘనమైన ఒక విషయము నమ్మదగని ఒక నిజం జరిగింది. అతడు వారిని దారిన నడిపించుచున్నాడు. పలు విధాలైన సైన్యాలు పర్వతాలపై ఉన్నవి. అతడు వారిని దారిన నడిపించవలసి ఉండేది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఓహో, సైన్యాధిరక్షుడ యెహోషువాకు ఎంతటి వితర్కమైన సమయమది. జ్ఞాపకముంచుకో, ఆ భూమిలో అతడు ఎలా పోరాడనగా ఎటువంటి ఆసుపత్రి లేదు, ఎటువంటి చికిత్సా కార్నియకు దాదీ లేదు, ప్రథమ చికిత్స లేదు, లేక గాయపడిన మనిషి లేడు. అది దాటగల ఒకటి నాకు చెప్పు. అవునండి, అతనికి ఎటువంటి ఆసుపత్రి లేదు, ఎలాంటి నర్సు లేదు. ప్రభు యొక్క చిత్త ప్రకారముగా వాక్య ప్రకారముగా వారు నడిచినంత కాలం ఏ మనిషిని అతడు పొగొట్టుకోలేదు. వారితో ఆయన ఉన్నాడని దేవుడు రుజువు చేసుకున్నాడు. అవునది నిజం. ఇప్పుడు గమనించుడి, రాత్రి అయినట్లయితే వారు దారి తప్పి ఒకరికొకరే వారిపై పడతారని, వారంతా కలిసిపోయి మరొక పెద్ద సైన్యం అవుతుందని యెహోషువాకు తెలుసు. ఆ తర్వాత దినము అతనికి బహు కఠినమైన సమయం అయిపోతుంది. ఏమి చేయాలో అతనికి తెలియలేదు. కాబట్టి అతడు దేవుని వైపు చూశాడు. సహాయం కావాలి అతనికి. మరియు సూర్యుడు కదలకుండా అలాగే నిలబడిండుట అతనికి అవసరమై ఉన్నది. కాబట్టి అతడు ఆజ్ఞిచ్చాడు, సూర్యుడు కదలకుండా నిలబడమని, చంద్రుడు అజాలోను అక్కడ వ్రేడమని. అతడు ఆజ్ఞ ఇచ్చే వరకు కదలవద్దని చెప్పాడు. సూర్యుడు చంద్రుడు 24 గంటలు అలాగే కదలకుండా నిలబడిపోయినవి. యెహోషువా యుద్ధం చేసి శత్రువును ఓడించే వరకు. ఎందుకనగా నేరుగా విధి నిర్వహణలో ఉన్నాడు కాబట్టి అది చేయుటకు అతనికి హక్కు ఉన్నది. ఎందుకనగా దేవుని యొక్క ఆజ్ఞకు అతడు విధేయుడు అయ్యాడు కాబట్టి. దేవుని వాక్యాన్ని గైకొనుచు నీవు విధి నిర్వహణలో ఉన్నంత వరకు, నీవు చేయమని ఆయన నీకు చెప్పినది నీవు చేస్తున్నంత వరకు, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడుస్తున్నంత వరకు కదలవేళ్లు అని ఆ పర్వతం చెప్పు హక్కు నీకున్నది. దేవుడు ఆయన వాక్యమును నిలబెట్టుకును, కదలవెళ్ళు అని నీవు ఈ పర్వతం చెప్తే నీ హృదయంలో సందేహించక నీవు చెప్పినది జరుగునని నమ్మితే నీవు చెప్పినది జరుగును. యేసు పరిశుద్ధ మార్కు 11:22 అది చెప్పాడు. అది సత్యము, అది నిజమని నాకు తెలుసు. అది దేవుని యొక్క వాక్యము, అది సత్యమని అది రుజువు చేస్తుంది. కొన్నిసార్లు మనం భయపడిపోతాము. ఆ వాక్యమును ఆయన నిలబెట్టుకొనడు అను స్థానానికి వచ్చి భయపడతాం. ఆయన ఆ వాక్యమును కాపాడుతాడు. అది ఆయన చేస్తానని ఆయన చెప్పాడు. అది నిజమని మనం చూద్దాము. దాన్ని ఆయన రుజువు చేస్తాడు, చేశాడు. యెషయా ప్రవచనం ఒకసారి, అది ఎన్నడూ జరగనిది ఒక చోటున్నది, క్రితం ఏనాడు జరగలేదు, అప్పటి నుండి ఎన్నడూ జరగలేదు. అతడు చెప్పాడు, కన్య గర్భవతియగును అని. పురుషుని ఎరుగకుండా బిడ్డ పుడతాడా? ఒక స్త్రీ అది ఊహించగలదా? యెషయా చెప్పాడు, ఒక కన్య గర్భవతి ఎగును అని. ఆయన వాక్యము సత్యమని రుజువు చేయుటకు దేవుడు ఆ కన్యను గర్భవతిగా అగునట్లుగా చేశాడు. ఆయన తన వాక్యము రుజువు చేశాడు. ఎందుకనగా ఒక కన్య గర్భము ధరించినది, ఆమె కుమారుని కన్నది. ఆ వాక్యము శరీరధారి అయినది. అదేం చేసిందో చూడు. ఆ కుమారుడు వచ్చను, ఆయన సాక్షాత్తు వాక్యమే అయి ఉన్నాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడి ఉండెను. మరియు ఆ వాక్యం శరీరధారి అయి మన మధ్య నివసించెను. జీవము గల వాక్యము ఆయనే. ఆ జీవము గల వాక్యము ఆయనే అని రుజువు చేశాను. ఆ దినమందున ఉపదేశకులతో ఆయన అన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు రుజువు చేయగలడు? పాపమనగా అవిశ్వాసము. నేను అవిశ్వాసులని మీలో ఎవరు నాతో చెప్పగలరు? నన్ను గుర్చి వ్రాయబడిన ప్రతి వాక్యం నెరవేరినది. కల్వరిలో గడిపిన ఆఖరి 7 గంటల్లో ఆయన జీవితంలోకి 7 ఆఖరి ముందు మాటలు నెరవేరినవి. ఎందుకనగా ఆయన వాక్యము ఆయన అలాగేనని రుజువు చేశాను. ఆయన రోగులను స్వస్థపరచను, ఆయన మృతులను లేపెను, ఆయన మరణమును పాతాళమును సమాధిని జయించెను. ఆయన వాక్యమని రుజువు చేశాను. గమనించు, ఇక్కడ ఈ విషయంలో యాయూరి ఇంటి వద్ద వారికి ఆయన సత్యమే చెప్పాను. ఆయన సముద్రమును దాటి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన లోపలికి వచ్చాడు. ఆ కొండ యొద్ద ఒక చిన్న స్త్రీ ఉన్నది. వైద్యులకు తన ధనమంతా ఖర్చు పెట్టినది. ఎలాగూ చేయాలో తాము మిగిలినదంతా వైద్యులు అలాగూ చేశారన్నట్టుకు అనుమానం లేదు. ఆమె బాగుపడుటకు బహుశా హెబ్రీ వైద్యులు ఆమె హెబ్రీ స్త్రీ అని తమ సహోదరికి చేయగలిగినంతా చేశారు. అయినప్పటికీ ఈ రక్తస్రావం ఆపటకు వారేమి చేయలేకపోయారు. బహుశా అది ఋతుక్రమం యొక్క సమయమేమో. ఆమె రక్తం కారిపోతూ ఉంది. ఆమె ఇక ఎటు వెళ్లలేనంతగా బలహీన పడిపోయింది. ఆమె యేసును గుర్చి విన్నది. ఆ చిన్న పడవ నీళ్ల నాచులోకి వెళ్లిపోవట ఆమె చూచినది. కనుగొనటానికి వెళ్లింది ఆమె. ఎందరెందరో ఆయన యొక్క విమర్శకులు అక్కడే ఉన్నారు. ఈ రోజు కూడా ఆయనకు ఉండని వారు ఉండరు. ఆయన ఎవరైనది వారిదిగా ఉన్నట్లయితే వారు ఆయన విమర్శకులు కారు. అయితే వారు ఆయన యొక్క విమర్శకులు. ఎందుకనగా ఆయన ఎవరైనది వారికి తెలియదు. ఈ దినమన వర్తమానానికి అలాగే ఉన్నది. చాలా మంది మంచి పురుషులు స్త్రీలు దీన్ని విమర్శిస్తున్నారు. ఎందుకనగా అది ఏంటో వారికి తెలియదు కనుక. యేసు చెప్పాడు, మీరు మోషేను ఎరిగినట్లయితే మీరు నన్ను ఎరిగి ఉందరు. మోషే నన్ను గుర్చి చెప్పి ఉండెను. అనేక మంది గొప్పవారు ఈ దినము చూచుటకు ఆశించారు. నేను నా తండ్రి కార్యములు చేయనట్లయితే అలాగైతే నన్ను నమ్మవద్దు. నాకు ఘనమైన సాక్ష్యము నేను కలిగిన్నాను. ఆయన చెప్పాడు, యోహాను కంటే ఘనమైన సాక్ష్యము కలిగిన్నాను. ఎందుకనగా నేను చేయు క్రియలు తండ్రి నాయందు ఉన్నాడని రుజువు చేయుచున్నవి. ఆయన గొప్ప కార్యములు కలవు. ఎందుకనగా ఆయన గుర్తింపబడేను. యోహాను కూడా గుర్తింపబడి ఉండెను. అరణ్యములో కేకవి ఒక శబ్దము కా. అయితే ఆయన వచ్చినప్పుడు వచ్చునని మోషే చెప్పిన ప్రవక్త ఆయనే ఉండెను. గత రాత్రి నేను చెప్పినట్లుగా ఆయన మూడు నామముల గుండా వచ్చాడు. దేవుని కుమారు నామమున, మనిషి కుమారు నామమున, దావీదు కుమారుడు నామమున ఆయన వచ్చాను. ప్రప్రదంగా ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మనిషి కుమారుడు అయ్యుండెను. అప్పుడు ఆయన దేవుని కుమారుడు కాలేడు. ఆయన అలాగూ ఎన్నడూ చెప్పుకోలేదు. ఆయన మనిషి కుమారుడు అని ఆయన చెప్పాడు. ఎవరైనా ఆయన ప్రశ్నిస్తే ఆయన చెప్పాడు, మీరు మనిషి కుమారుడును మనిషి కుమారుడుని చూచితరా అని అడిగాడు. మనిషి కుమారుడు అనగా ప్రవక్త. ఆయన అలాగున రావలసి ఉన్నది, ఎందుకనగా అది లేఖనము విరుద్ధముగా ఆయన రాలేదు. అందుచేత ఈనాడు మన యొక్క వర్తమానము వేదాంతుల ద్వారా రాలేదు, వేదాంతము ద్వారా రాలేదు. అది ఏ విధముగా వాగ్దానం చేయబడినో అదే విధముగా తిరిగి అది రావలసి ఉండెను. అది ఆ విధముగా రావలసి ఉన్నది. కాబట్టి ఈ యొక్క మనుషుల్లో ఆయన ప్రభక్తే ఉండేని మనము చూస్తున్నాము. అక్కడ ఆయన దేవుని కుమారుడు కాదు, ఆయన మనిషి కుమారుడు కావలసి ఉండెను. యెహోవా తనకు తానే ప్రభక్తులను పిలిచెను, ఇర్మియా మొదలైన వారిని పిలిచెను, మనిషి కుమారుడా అని పిలిచెను. మనిషి కుమారుని మీరు చూచినప్పుడు మనిషి కుమారుడు అనగా ఎవరు వారు అడుగుతూనే ఉండేది. అప్పుడు ఆయన యొక్క విధిని ఆయన మనిషి కుమారుడుగా నిర్వర్తించను. తర్వాత ఇప్పుడు ఆయన విధి నిర్వహణను దేవుని కుమారుడుగా నిర్వర్తించను. దేవుడు ఆత్మయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన సంఘ కాలంలో గుండా దేవుని యొక్క కుమారుడుగా పనిచేయునది ఇప్పుడే. వేండ్ల కాలంలో ఆయన దావీదు సింహాసనపై కూర్చుండి దావీదు కుమారుడుగా ఉండును. ఆయన దావీదు కుమారుడు, సింహాసనానికి హక్కుదారుడు. మనిషి కుమారుడు, దేవుని కుమారుడు, దావీదు కుమారుడు ఒక్క మనిషుడే. అన్ని కాలాలలో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వలె దేవుని యొక్క కార్యాలు. ఆయన తండ్రి యొక్క దేవుడు, ఆ తర్వాత ఆయన కుమారుడైన దేవుడు ఆయన. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్క దేవుడు, మూడు ప్రత్యక్షతలు, ఒకే దేవుని యొక్క మూడు గుణములు. ఇప్పుడు మనం జీవిస్తున్న కాలాన్ని మనం కనుగొందాము. అప్పుడు ఆయన ఆయన వాక్యాన్ని కాపాడినట్లు ఆ విధంగానే ఆయన వాక్యమును కాపాడును. ఆయన సముద్రం మీద వచ్చుచున్నట్లు మనం చూస్తున్నాము. ఈ స్త్రీ ఆయన నమ్మింది. ఒకటి ఆమెలో ప్రేరేపణ కలుగు చేస్తుంది. ఆమెకు ఎలాంటి లేఖనము లేదు. సూర్యుని ఆపుటకై యెహోషువకు కలిగినట్లుగా ఎలాంటి లేఖనము లేదు. అయితే ఆయన దేవుని యొక్క కుమారుడని తన హృదయంలో ఆమె నమ్మినది. కాబట్టి ఆమె అన్నది, నేను ఆయన వస్త్రమును ముట్టినట్లయితే నేను బాగుపడతాను అని అనుకున్నది. కాబట్టి జనసమూహం నుండి నెట్టుకుని పోయి ఆమె ఆయన యొక్క వస్త్రాన్ని ముట్టినది. రక్తస్రావం ఆగిపోయినది. ఎవరు ఆయన ముట్టి ఉన్నారో తెలుసుకుంటానికి జనముల వైపు ఆయన చూశాడు. సందేహం లేదు, అక్కడ ఒకరున్నారు. ఆయన ఆగిపోయాడు. ప్రజలందరూ కూడా త్రొక్కిసలాడుతూ ఆయనపై పడుతున్నారు. మరియు కొందరు ఆయన ఎగతాళి చేస్తున్నారు, కొందరు ఆయన చూచి నవ్వుతున్నారు. యాజకులు బోధకులు నిలబడి ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే నమ్మిన ఒకరు అక్కడ ఉన్నారు. కొంచెం సేపైన తర్వాత ఆయన నిలబడి అకస్మాత్తుగా ఆగిపోయి వెనుదిరిగి నన్ను ముట్టింది ఎవరు అని అడిగాడు. కొందరన్నారు, ఏంటి బోధకుడా, అది చెప్పినది పేతురు అనుకుంటాను. ఏంటి జనములంతా త్రొక్కిసలాడుతూ నీ మీద పడుతున్నారు, నేను ముట్టింది ఎవరని ఎందుకు అడుగుతున్నావు, ప్రతి ఒక్కరూ నిన్ను ముడుతుంటే అని అడిగాడు. అయితే నాలో నుండి ప్రభావం వెళ్లిపోయినది అని ఆయన చెప్పాడు. ఆయన బలహీనుడైపోయాడు. అది వ్యత్యాసకరమైనది తాకుట. సహోదరి సహోదరుడా, మనం అది గ్రహించగలిగితే ఆ విధమైన వ్యత్యాసకరమైన తాకుట లేక ముట్టుట నీవు అలా తాకినట్లయితే ఓ వ్యాధిగ్రస్తులతో ఉన్న వాళ్ళారా, కొద్ది నిమిషాల్లోగా నేను మీకు ప్రార్థన చేయబోతున్నాను. అక్కడ నీవు కలిగిన పరిశుద్ధాత్మ, నేను కలిగిన పరిశుద్ధాత్మ ఇంకొకటి కాదని నేను నమ్ముతున్నాను. ఇక్కడున్న ప్రజలు కలిగి ఉన్నది అదే. ఒకే పరిశుద్ధాత్మ అయితే అది దేవుని యొక్క ఆజ్ఞ. రోగులకు ప్రార్థించుటకు, వారి మీద చేతులుంచుటకు మరియు అపిత్రాత్మలను వెళ్లగొట్టుటకు ఆయన చేసిన వాగ్దానాలని అవి దేవుని ఆజ్ఞ అని నీవు నమ్మితే నీళ్ళు కూడా అది అలాగే ఉంటుంది. నీవు అది నమ్మితే నీవు అడిగినది నీవు పొందుకుంటావు. నేనది చేయగలనని నీవు నమ్ముతున్నావా అని యేసు అన్నాడు. అవును ప్రభువా, నేను నమ్ముతున్నాను అని చాంద్రరోగం వల్ల బిడ్డను గల తండ్రి అన్నాడు. నీవు లోకములకు రావలసిన దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను. అటువంటి ఒకే ఒక అభిమతం మాత్రమే ఫలితాన్ని తెస్తుందని మనకు తెలుసు. ఇప్పుడు త్వరగా ఆయన గురించి ఒక క్షణం ఆలోచించేద్దాము. ఆయన ఇక్కడ రహదారిని వెళుచున్నాడు. ఒక చిన్న యాజకుడు వచ్చాడు. అతడు అటు ఇటు కాని మధ్యస్థ విశ్వాసివై ఇండినట్టుకు సందేహం లేదు. ఈ రోజు కూడా లోకములు అనేకులైన అటు ఇటు కాని మధ్యస్థ చిన్న విశ్వాసులు ఉన్నారు. వారు అది నమ్మాలనుకుంటారు. పరిశుద్ధాత్మ నిజంగా ఉన్నాడని వారు నమ్మాలనుకుంటారు. దేవుడు వాగ్దానం చేసినట్లుగా కడవరి దినాలలో ఆయన ఆత్మను కుమ్మరించునని, ఇది అపోస్తుల యొక్క కదలేక సమయమని వారు నమ్మాలని అనుకుంటారు. ఆయన వాగ్దానం చేసిన రీతిగా మలాకి 4లో సంఘానికి ఆరంభ పెంతికోస్తు విశ్వాసం పునరుద్ధరణ చెందునని మలాకి 4లో సంఘములకు వాగ్దానం చేసినట్లుగా అతడు నమ్మాలనుకున్నాడు. మలాకి 4 దాన్ని చెప్తుంది, ఇదిగో అంత్య దినమున ఏలియాను మీ ఎద్దకు పంపుదును, మరియు అతడు పిల్లల విశ్వాసమును తండ్రుల వైపునకు త్రిప్పును. చూశారా, తండ్రుల విశ్వాసమును పిల్లల వైపునకు, అది కూడా చూశారా, అది జరగవలసినది. సరే, అది బాప్తిస్మిచ్చే యోహాను, అది కాదు. బాప్తిస్మిచ్చే యోహాను మలాకి 3, అవునది నిజం. మత్తయి 11 అది అలాగని చెప్తుంది. మీరది అంగీకరిస్తే, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను అని వ్రాయబడినవాడు ఇతడే, అతడు ఏలియా ఖచ్చితం అది అని యేసు చెప్పి ఉండెను. అయితే మలాకి 4లోని ఏలియా కాదు, ఇంత మాత్రము కాదు. ఎందుచేతనగా ఆ యొక్క వర్తమానము అయిన వెంటనే భూమి అగ్నిచేత కాల్చబడుతుంది, నీతి మంతులు దుష్టుల పాదముల క్రింద అనగదొరకబడదరు. కాబట్టి యోహాను యొక్క కాలంలో అది జరగలేదు. ప్రజలను తాకి ఈ యొక్క సంఘశాఖల పరిస్థితులన్నింటి ప్రజలను నిజమైన ఆరంభ పెంతికోస్తు విశ్వాసమునందుకు ఊర్చున్నటువంటి ఒక వర్తమానం మనకు ఉండవలసి ఉన్నది. అది చేయడం మనము చూస్తున్నాము. జరగవలసిన లేఖనము అది నెరవేరుస్తుంది. అన్ని లేఖనాలు నెరవేర్పు జరగవలసి ఉన్నది. ఎన్ని ఎక్కువ లేఖనములకు మనము సంబంధము కలిగింటామో చూపించుటకు ఈ సమయం కంటే మరెక్కువ సమయం పడుతుంది. అయితే ఆయన వాగ్దానం చేసినట్లుగానే అబ్రహాము యొక్క బిడ్డలకు ఇది ఖచ్చితంగా ఆ విధముగానే జరగవలసి ఉన్నదని ఈ విషయాలు అర్థం చేసుకోవలసి ఉన్నది. చిన్న బాలికను యేసు స్వస్థపరచుటకు వెళ్ళుచుండే మనం చూస్తున్నాము. తండ్రి ఒక సరిహద్దు విశ్వాసి, వైద్యులు ఆమెను ఆశ్రయం వదిలేరు. కాబట్టి యేసును తాను గుర్తించగలిగిన ఒక స్థితి లాంటిదానికి అతడు వచ్చి ఉండెను. అతను తన చిన్న నల్లటోపి ధరించి యేసును కలుసుకుంటానికి ముందుకు వచ్చాడు. తుషరా, నీవు ఆయనకై ఆశపడినట్లయితే ఆయన ఎల్లప్పుడూ అక్కడే ఉంటాడు. సముద్ర తీరానికి ఆయన వచ్చుచుడుట అతడు తెలుసుకున్నాడు. అతడు అడిగాడు, నా చిన్న బాలిక నందుకు వచ్చి నీ చేతులు ఆమెపై పెట్టు, ఆమె బాగుపడును అని అడిగాడు. అతను అన్నాడు, ఆమె మరణఘడియలో ఉంది, ఆమె నాకు ఏకైక కుమార్తె. ఇంకా చెప్పాడు, ఆమె 12 సంవత్సరాల వయస్సు కలది అని, మాకింక బిడ్డలు లేరు, నేను నా భార్య బహుశా ముసలివారమైపోతున్నాం, మాకున్న ఒకే ఒక బిడ్డ ఈ ఒక్కటి మాత్రమే. ప్రభువా, మరణస్థితిలో ఆమె ఉన్నది, నేను నిన్ను నమ్ముతున్నాను, నీవు అలాగ వచ్చి ఆ మీద చేతులు పెడితే ఆమె బాగుపడుతుంది అని అన్నాడు అతడు. చూశారా, అతనేమి గుర్తించాడు? ఆ వాగ్దానం చేయబడిన దేవుని వాక్యము ఈ మనుషుల్లో ప్రత్యక్షపరచబడినది అని ఇతడు గుర్తించాడు. నికోదేము ఏ విధముగా చెప్పాడు అలాగూ. అతడు అన్నాడు, రబ్బీ, బోధకుడా, నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాం, అది మాకు తెలుసు, పరిశీలకు అది తెలుసు, దాన్ని ఎందుకు వారు ఒప్పుకోలేదు? దేవుడు ఆయనతో ఉంటేనే కాని నీవు చేయు కార్యములు ఏ మనుషుడు చేయలేడు, నీవు దేవుని యుద్ధనే వచ్చిన మనుషుడు అని మేము ఎరుగుదము. ఇక్కడ యాయురు అదే విషయాన్ని నమ్మిడునని మనం చూస్తున్నాం. వచ్చి నీ చేయి పెట్టు, దేవుడు ఆయనతో ఉండినని అతనికి తెలుసు, నీ చేయి నా బిడ్డ మీద పెట్టుము. ఆమె మరణస్థితిలో ఉన్నప్పటికీ ఆమె బ్రతుకుతుంది. అతనితో కలిసి ఆయన వెళ్లిపోయాడు. ఆయన వెళ్లిపోవచ్చుండగా అక్కడికొకరు పరిగెత్తుకుని వచ్చారు, ఆయనకు ఇబ్బంది కలిగించవద్దు, ఇక యజమానికి ఇబ్బంది పెట్టవద్దు, అమ్మాయి చచ్చిపోయింది, ఇప్పుడు ఆమె లేదు, ఆమె గతించిపోయింది అని చెప్పారు. యేసు యాయూరు వైపు తిరిగి, నీవు నమ్మిక మాత్రం ఉంచినట్లయితే నీవు దేవుని మహిమను చూతువు అని చెప్పలేదా? నీవు అది నమ్మితే చాలు అని అన్నాడు. ఆయన గదిలోకి చేరుకున్నాడు. అక్కడ వారందరూ ఏడుస్తూ బొబ్బరింతలు పెడుతూ అరుపులు అరుస్తున్నారు. అందరూ ఎలా చేస్తారో అలాగూ. ఒక మంచి చిన్నమ్మాయి, ఒక సంఘ కాపరి యొక్క కుమార్తె చనిపోయింది, ఆమె లోకంలో నుండి వెళ్లిపోయింది, బహుశా గంటల క్రితము ఆమె చనిపోయి ఉండవచ్చు. వారు ఆమెను సమాధి పెట్టెపై పెట్టారు. ఆమె శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయటానికి సంసిద్ధమయ్యారు, బహుశా సమాధి చేడుకై ఉంచారు. ఆ తరువాత ఇంటి లోపలికి యేసు వెళ్లటం మనం చూస్తున్నాము. అందరూ ఏడుస్తున్నారు. సమాధానము కలుగునుగాక అని ఆయన అన్నాడు. ఆమె చనిపోలేదు, ఆమె నిద్రిస్తుంది అని ఆయన చెప్పాడు. వారేమని తలంచుంటారో నీ ఊహించవా? ఏంటి, ఇతడు మనం ఎరిగినవాడే, ఇతడు అక్రమ సంబంధంగా పుట్టినవాడని మనకు తెలుసు, అతడివి మనం విన్నాము, అతడు చెప్పు తొందరపాటు మాటలన్నీ మనం విన్నాము. యాజకుడు నిజమే, మనిషి పిచ్చివాడు, ఆమె చనిపోయిందని మనకు తెలుసు, ఆమె చనిపోయిందని వైద్యుడు చెప్పాడు, ఆమె అలాగే పడి ఉన్నది, ఆమె అయిపోయింది, ఆమె చనిపోయిందని మనకు తెలుసు. వారన్నారు, ఆయన్ని వారు అపహాస్యం చేశారు, ఆయన్ని వారు విమర్శ చేస్తూ ఆయనకు ఆయన్ను ఇబ్బంది పడుతూ చేశారు. అయితే ఆమె చనిపోలేదని ఆయన చెప్పాడు. అదే కావలసినది, ఆమె నిద్రిస్తున్నది, ఎంతమంది విమర్శకులను పర్వాలేదు. ఆయన తన యొక్క మాటను రుజువు చేసుకోబోతున్నాడు. వారందరినీ ఇంటిలో నుండి ఆయన బయటకు పంపివేశాడు. అవిశ్వాసులందరినీ బయటకు పంపేశాడు. విశ్వాసులకు పేతురు, యాకోబు, యోహాను, ముగ్గురు సాక్షులను మరియు తల్లిని తనని తీసుకుని లోపలికి వెళ్లిపోయి ఆ చిన్నదాని చేతులు పట్టుకుని ఎక్కడో ఒకనొక చోట దురాన నిత్యజీవుల నుండి ఆమె ఆత్మను ఒక భాషతో వెనుకకు పిలిచాడు. ఆ అమ్మాయి బ్రతికింది. ఆయన ఏమి చేశాడు? ఆయన వాక్యము రుజువు చేశాడు. ఆయన ఏమని చెప్పాడో దాన్ని రుజువు చేశాడు. ఆమె చనిపోలేదు, ఆమెను ధరించుచున్నది. దీన్ని చేయటం వలన ఆయన ఒకటి గుర్తింపు చేశాడని రుజువు చేసిన మనం తెలుసుకుంటున్నాము. ఆయన దేవుడని ఆయన రుజువు పరిచాడు. ఆయన భవిష్యత్ జ్ఞానము గలవాడని ఆయన రుజువు పరిచాడు. ఇప్పుడు ఆయన వాక్యం ఏమని చెప్పినదో గమనించుడి. ఆమె చనిపోలేదు, ఆమె నిద్రిస్తున్నది. చూసారా, ఆమె చనిపోలేదు. ఆమె మొదటిగా ఆమె భవిష్యత్తు ఆమె నిద్రిస్తున్నది. ఆయన భవిష్యత్ జ్ఞానమును తెలియజేశాడు. ఇప్పుడు అదే ఉదయ వేళలో అనేకులైన యవ్వన ఆడపిల్లలు చనిపోయి ఉండవచ్చు. అయితే ఈమె చనిపోలేదు. ఆమె లాజర్ వలె నిద్రించుచున్నది. ఆ నిద్రలో నుండి ఆయన ఆమెను పిలిచాడు. ఎందుకనగా ఆమె చనిపోలేదు కాబట్టి. నాయందు విశ్వాసముచ్చిన వాడు చనిపోయిను అతడి బ్రతుకును, మరియు ఎవరు బ్రతికి నాయందు విశ్వాసముచ్చిదరో మరెన్నడూ చనిపోరు. గొర్రెపిల్ల జీవ గంధమంది ఎవరి పేరైతే ఉండేదరో వారు మాత్రమే. ఆయన చనిపోయి ఆయన విమోచించెను. ఆ దినాన వారిని ఆయన నిద్ర నుండి పిలుచును. ఎవరైతే ఆయన శక్తిని బట్టి జీవింపజేయబడతారో వారిలో ఆ జీవింపజేయ శక్తి ఉంటుంది. గత రాత్రి నేను చెప్పినట్లుగా కూడా ఎలీషా చనిపోయిన తర్వాత కూడా అతని ఎముకలు సమాధిలో పెట్టబడి ఉన్నవి. ఆయనను జీవింపజేయ శక్తి అతని ఎముకల్లో ఉండెను. నిజం, అతడు ఎవరై ఉన్నది అతడు రుజువు చేశాను. ఆ విధముగానే మనం ఇంకా చూస్తున్నాం హెబ్రీ 4:12 ఆయన వాక్యమై ఉండినని ఆయన రుజువు చేశాడు. ఆయన ఖచ్చితంగా చేశాడు. ఆయన ఏం చేశాడో చూడు. హెబ్రీ 4:12 చెప్తుంది, దేవుని వాక్యము ఎంతో బలము గలదై ఉండి రెండంచుల ఖడ్గము కంటే వాడిగా ఉండి మరియు హృదయం యొక్క ఆలోచనలు తలంపులను పరిశోధించున్నది అది. ఇప్పుడు ఒక క్షణం గమనించు. ఆయన ప్రప్రథముగా ఆయన పరిచయను ప్రారంభించినప్పుడు ఆయన వాక్యమై ఉండెను. ఆయన కనపరుచుకుంటూ ఆయన వచ్చినప్పుడు ఆయన శోధన తర్వాత అరణ్యంలో ఉండి ఆయన బయటికి వచ్చిన తర్వాత అక్కడ పేతురు అతడు ఉండెను. అప్పుడు అతని పేరు సీమోను. తన సహోదరుని అందరితో అతడు యేసునందుకు వచ్చాడు. యేసుక్రీస్తు యొక్క సన్నిధానానికి అతడు వచ్చిన వెంటనే, నీ పేరు సీమోను, నీ తండ్రి పేరు యోనా, ఇక నుండి నీవు పేతురుగా పిలువబడదవు అని ఆయన చెప్పాడు. ఆయన వాక్యమై ఉండినని అది రుజువు చేస్తున్నది. ఎందుకనగా వాక్యం హృదయం యొక్క ఆలోచనలు తలంపులను పరిశోధించున్నది. ఆయన వాక్యమే ఉండెను. ఇది జరగట ఫిలిప్పు చూశాడు. అతడు ఒక దినమంతా కొండ చుట్టూ తిరిగి ఇంటికి వచ్చాడు. అతనితో తిరిగి నతానియేలును స్నేహితుని తీసుకుని వచ్చాడు. అతడన్నాడు, ఈ సంగతులు నిజంగా జరిగినవే. తన వంటి ప్రవక్తను ప్రభువైన దేవుడు పుట్టించునని మోషే చెప్పిండెను. ఇక్కడే ఆ మనిషిడు ఉన్నాడు. ఎందుకంటే అతడెవరినది సీమోనుకు ఆయన చెప్పాడు. చివరికి తన తండ్రి ఎవరినది చెప్పాడు. ఆయన చెప్పినది సత్యమని అది మనకు తెలుసు. ఎందుకనగది వాక్యమై ఉన్నదని దేవుడు చెప్పాడు. అది ఆయన చేయునని ఇక్కడ అది రుజువైనది. అది మెస్సయ్యాయే అని రుజువైనది. యేసు యొక్క సన్నిధానంలోనికి అతడు వెళ్లినప్పటికీ ఇతడి సోయలేడు, ఇతని ఎందు ఏ దోషము లేదు అని చెప్పాడు. అతడు అడిగాడు, రబ్బీ, నీవు నన్నెప్పుడు చూచితివి అని. ఫిలిప్పు, నిన్ను పిలవకముందే నీవు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచితిని అని చెప్పాడు. ఆయన వాక్యమును రుజువు చేస్తున్నాడు, రుజువు చేసుకున్నాడు. దేవుని వాక్యమును ఆయన రుజువు చేశాడు. ఆయన చేశాడు. బావియుద్దునున్న స్త్రీ బావిలో నుండి ఆమె చేదుతున్న పాత్రలో ఆయనకు నీళ్లు ఇవ్వమని ఆయన అడిగాడు. ఆమె అన్నది, ఆ విధముగా సమరయ స్త్రీ నన్ను యూదురువైన నీవు అలా అడుగడ క్రమము కాదు, ఎందుకనగా మాకు ఎటువంటి సంప్రదింపు లేవు అని అన్నది ఆమె. ఆయన అన్నాడు, నీవు మాట్లాడుతున్న వాడిని విరిగినట్లయితే నన్ను నీవు దాహమిమ్మని నీవు అడుగుతావు అని. బావి లోతైంది అని ఆమె చెప్పినది. సంభాషణ అలాగే కొనసాగుతుంది. చివరికి ఆమె బలహీనత ఏదో ఆయన తెలుసుకున్నాడు. నీ వెళ్లిపోయి నీ పెనిమిట్లు తీసుకుని ఇక్కడికి రా అన్నాడు. నాకు పెనిమిట్ లేడు అని ఆమె చెప్పినది. నీవు సత్యమే చెప్పావు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు నీతో ఉంటున్నవాడు నీ భర్త కాదు అని ఆయన చెప్పాడు. ఏంటి? ఆమె అన్నది, అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను. 400 సంవత్సరం నుండి మాకు ప్రవక్త లేడు. నీకు తెలుసా, నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను అని అన్నదామె. క్రీస్తు అనబడు మెస్సయ్య ఎప్పుడు వచ్చునో మాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఇవి మాకు తెలియచేయను. అది ఆయన యొక్క గురుతు. ఆయన చెప్పాడు, నీతో మాట్లాడుతున్న ఆయన నేనే అని చెప్పాడు. ఆయన వాక్యాన్ని ఆయన రుజువు చేశాడు. ఆయన ఏమని చెప్పుచున్నానో ఆయన రుజువు చేశాడు. ఆయన మెస్సయ్య, దేవుని యొక్క కుమారుడు. ఇంకా మనం ఇలా చూస్తున్నాము, ఈ యొక్క రక్తస్రావం గల వ్యాధి గల ఈ చిన్న స్త్రీ, ఆయన వస్త్రం ముట్టిన ఆమె ఇంకా ఆయన దేవుని వాక్యమై ఉన్నాడని ఆమె ఎట్లా రుజువైనది. ఈ రాత్రి జ్ఞాపకం ఉంచుకో, యేసు చెప్పాడు హెబ్రీ 1:3 అని అనుకుంటున్నాను. ఆయన చెప్పాడు, మనం ఇప్పుడు జీవిస్తున్న ఈ కాలంలో ఆయన ఇప్పుడు ప్రధాన యాజకుడై ఉన్నాడు. పరలోకములో మహోన్నతుడు దేవునిలో సింహాసనములో ఆసీనుడై ఉన్న ప్రధాన యాజకుడు ఆయన. మన యొక్క బలహీనత ఎరిగిన వాడై ఉన్నాడు ఆయన. హెబ్రీ 13:8 చెప్తుంది, ఆయన నిన్న నేడు మరియు యుగములు ఒకటే రీతిగా ఉన్నాడు అని. అప్పుడున్న అదే దేవుడు ఈ రోజు అలాగే ఉన్నాడు, ఈ రాత్రి ఒక్కడే రీతిగా ఉన్నాడు. పరిశుద్ధ యోహాను 14:12 ఆయన ఎలాగో చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేయు కార్యములు అతడును చేయను. నేను నా తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక వాటికంటే మరి గొప్పవి అతడు చేయను. చూశారా, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు కార్యములు చేయను. మత్తయి 28 ఆయన చెప్పాడు, కొంచెం కాలం లోకము నన్నెన్నడూ చూడదు, అయినప్పటికీ మీరు నన్ను చూతురు, నేను మీతో యుగ పరిత్రం ఉందును. యేసుక్రీస్తు నిన్న నేడు యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. ఆయన వాక్యమును రుజువు చేయటకు ఈ రాత్రి ఆయన నిలబడి ఉన్నాడు. నా సమయం అయిపోయింది, అయితే ఆయన చేయగలడని ఆయన రుజువు చేశాడు. ఆ దినమునకు ఆయన ఏది వాగ్దానం చేశాడో అప్పుడు ఆయన వాక్యమును ఆయన రుజువు చేశాడు. యెషయా మాటలను ఆయన రుజువు చేశాడు, నోహు మాటలను ఆయన రుజువు చేశాడు, మోషే యొక్క మాటలు ఆయన రుజువు చేశాడు, ప్రతి ప్రవక్త యొక్క మాటలను ఆయన రుజువు చేశాడు. మనం జీవిస్తున్న ఈ రోజును గురించి ఆయన చెప్తున్నాడు. ఆయన వాగ్దానం చేశాడు, సదమ యొక్క స్థితిలో పురుష సంయోగులు అట్టి స్థితిలో లోకం ఉండును అని. ఈనాడు లోకములో చూడు, నేను ఎక్కడెక్కడ ప్రయాణాలు చేశాను అక్కడ మాత్రమే కాదు, ప్రతి చోట అది ఉన్నది. అది అపాయకరము. స్వీడన్ లో యవనస్తులకు స్త్రీలు పురుషులు మంచులో పడుకుని దొల్లాడే ఆటలు, మరియు జర్మనీలో, ఫ్రాన్స్ లో, ఇంకా ప్రతి ఒక్క చోట. మనకిక్కడ సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నట్టుగా ఒక రకమైన అల్లరి మూక. అది ఒక యుగము. నేను మళ్ళా తిరిగి వచ్చుగా తరస్తపడితే మీతో కొన్ని ప్రవచనాత్మక సంగతులు మాట్లాడాలని ఆశపడుతున్నాను. మనం జీవించుచున్న యుగాన్ని గుర్చి అది మీకు చూపుటకు. బైబిల్ తెలుపుతుంది, పిల్లలు తల్లిదండ్రులకు శాసిస్తారు అని వాక్యము. అయితే జ్ఞాపకం ఉంచుకో, అబ్రహాం ఒక సంతానమును కలిగి ఉన్నాడు, ఆ సంతానము ఇస్సాకు. శారా మరణము తర్వాత అతనికి సంతతి సంతానములు ఉండెను. అతడు 145 సంవత్సరాల వయస్సు కలవాడై మరొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె వలన కుమార్తెలు కాకుండా 7 కుమారులు కలిగెను. ఎందుకనగా అతడు 100 సంవత్సరాల వయస్సునప్పుడు దేవుడు అతన్ని ఒక యవనస్తునిగా మార్చాడు. అప్పుడు అతడు తిరిగి 45, అది మనకు తెలుసు, సంవత్సరాల క్రితము. ఇక్కడ కాలిఫోర్నియాలో నేనది బోధించాను. ఇప్పుడు మనము శారా ద్వారా లైంగికంగా జన్మించిన సంతానమగు ఇస్సాకు కాదు, అబ్రహాము యొక్క సంతానము అని గ్రహిస్తున్నాము. అది ఒక జనాంగమాయను. అయితే రాజసంతానం వాగ్దాన వలన కలిగిన సంతానము, అది యేసుక్రీస్తు. ఆ యొక్క సంతానము ద్వారా ఆయన ఒక రాజ సంతానమును పుట్టించను. ఇప్పుడు మనము రాజులైన యాజక సమూహము, రాజరికంతో కూడిన జాతివారము, పరిశుద్ధులైన ప్రజలై ఉన్నాము. మన జీవ ఫలము అర్పిస్తూ ఆయన నామమునకు స్తుతులు చెల్లించుచున్నాము. దేవుడు ఆయన వాక్యాన్ని దూచేశాడు, మనపైన పరిశుద్ధాత్మను ఆయన కురుమరించి ఉన్నాడు. మనిషి కుమారుడు బయలుపరచబడినప్పుడు సదమ దినాల్లో ఎలాగ ఉండును ఆ విధముగానే ఆ దినమున ఉండును. నీవది గమనించావా? దేవుని కుమారుని నుండి దావీదు కుమారుడు ఆయన కాకముందు కొంచెం ముందుగా ఆయన మరలా మనిషి కుమారుడుగా ఆయన బయలుపరచుకును. లేఖనము నీవు గమనించారా? ఎందుకనగా ఆయన ఎల్లప్పుడూ చేస్తాడు. ఆయన ప్రవక్తలకు తెలుపకుండా ఆయన ఏదీ చేయడు. అది ఖచ్చితం, అది ఆయన వాగ్దానమై ఉన్నది. అవును, ఆయన ఈనాడు చేయడు. దేవుడు అబద్ధమాడాడు. ఆయనది చేయక ముందు మొదటిగా ఆయన ఎల్లప్పుడూ దానిని బయలుపరుస్తాడు. ఈనాడు మనం కూర్చున్న పరిస్థితి చూడు, మనము ఎక్కడున్నామో చూడు. మన యొక్క నవనాగరికతో ఉన్న సుధమలో ఉన్నామని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు మనం ఉన్నామని. ఈ దేశం అందులోనే ఉన్నదని నీకు తెలుసా? నిరీక్షణకు దూరంగా వారు ఉన్నారు. ఈ దేశానికి ఎలాంటి రక్షణ మిగిలి ఉండలేదు, లేక ఏ దేశానికైనా. దానికి దూరంగా ఇప్పుడు మనం ఉన్నాం. దీని గురించి ప్రవచించబడిన ప్రవచనాలు సంపూర్ణమైనవి. దేవుడు ఏరుకుంటున్నాడు. అది ఎక్కడ ఉన్నప్పటికీ ఆ ఆఖరు చిన్న గొర్రెను తెచ్చు కొరకై ఒకనొక రోజు అదంతా లోపల ఉంటుంది. మనం అంత్యకాలంలో ఉన్నాము. స్థాన గమనమును చూడు. ఈ ప్రజలకు ప్రార్థించక ముందు మీ యొక్క విశ్వాసము ఓ క్షణం మరింత ఎక్కువ చేయడానికి ఒక సహోదరునిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక ప్రత్యేక సమయం మనకు లేదని నాకు తెలుసు. అయితే ప్రార్థన వరుసను నేను ప్రారంభించాలనుకుంటున్నాను. అలాంటప్పుడు మీరు వెళ్లాలనుకున్న వారు అప్పుడు వెళ్లవచ్చు. అవునా? ప్రార్థనా వరుసలో ఉండాలనుకున్న వారు నిలబడపోవచ్చు. అయితే కేవలం ఒక సహోదరునిగా ఒక క్షణం ఒకదాన్ని నీకు గురిచూపుతాను. లూకా 13:30 యేసును గమనించు. అంతే కాలాన్ని గురించి ఆయన అక్కడ చెప్పినప్పుడు నోహు దినముల్లో వారు ఎలాగుంటారో ఆయన చెప్పాడు. తర్వాత ఆయన చెప్పాడు సదమ దినముల్లో ఎలాగూ ఉండునని. అది చెప్పాడు. మనిషి కుమారుడు బయలుపరచబడినప్పుడు. తిరిగి మనిషి కుమారుడు, దేవుని కుమారుడు కాదు, మనిషి కుమారుడు. అవునా? అది తిరిగి మలాకి 4 నేరుగా వెనుకకు ఇతరత్ర ఈ యొక్క ప్రవచనాలన్నీ వచ్చినప్పుడు అది ఎలాగూ జరగవలసిందో ఉంటుంది. అది అలా అవుతుంది. ఆయన యొక్క వాక్యము అలాగనని ఆయన రుజువు చేయును. అవునది నిజం. గమనించు, ఆ విధంగా చేయుట ద్వారా మనుషులందరి మీద ఆయన ఏ విధముగా ఆయన ఆత్మను కృమరించున్నది మరియు ఏమని జరిగిపోతున్నది, ఏ విధముగా పునరుద్ధరణ తిరిగి వచ్చున్నది తెలియబడుతుంది. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, నా పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కురుమరించెదను, పైన ఆకాశమందు నేను సూచనలు చూపించెదను. ఇక్కడ ఉన్న సహోదరు లీ వేల్ యొక్క చిత్రపటము నా దగ్గర ఉన్నది. గత దినము పర్వతం మీద ఏమి జరిగినది మీకు చూపించవాలని ఆశించుచున్నాను. ఆ యొక్క 7 ముద్దల యొక్క ఈ గొప్ప అంశము తెరవబడక ముందు బడిలోని పిల్లలందరినీ పంపివేశారు. బడి పిల్లలను బయటికి పంపినప్పుడు వారు పైన ప్రార్థిస్తున్నారు. ఇక్కడైతే అగ్ని గొట్టములో గొట్టం వల్లే ఉన్నట్లు క్రిందికి వస్తుంది, తిరిగి మరలిపోయి పగిలిపోయింది, వెనుకకు వెళ్లిపోయి తిరిగి క్రిందికి వచ్చినది. అది ప్రజలకు ఏమని చెప్పమన్నది? అది ఆయన చెప్పినది. అది అదే టూసన్లోని పాఠశాలలో గాలిలోకి పైకి అది వెళ్లిపోయినది. విజ్ఞాన శాస్త్రం పటములు మొదలగడం తీసినది. అందరి గురించి ప్రశ్నించినది, అది ఎక్కడున్నది, ఏం జరిగినది అని వారు అడిగారు. దాన్ని వారు చెప్పలేకపోయారు. చూశారా? ఓ, అది ఎక్కడో ఒక మారుమూల జరగలేదు. కేవలము అంధకారమైన ఒక దాగుచోటున అది జరగలేదు. అలా జరగలేదు. యేసు ఆయన ఇక్కడ భూమి మీద ఉండినప్పుడు ఆయన భూమి మీద ఉన్నాడని లక్షల లక్షల మందికి తెలుసుకోలేదు. ఈ రోజు కూడా లక్షల లక్షల మంది, 10 లక్షల మంది అర్థం చేసుకోలేరు. అయితే ఎవరి కొరకు అది పంపబడినదో వారు దాన్ని గ్రహిస్తారు. ఆ దినమున జ్ఞానులు గ్రహిస్తారు. వారు గొప్ప కార్యములు చేయదురు. మనం అది గ్రహించాము. మనం జీవిస్తున్న ఈ కాలంలో ఇప్పుడు సదమ వైపు చూడు, ఏం జరిగేదో చూడు. ఆయనే చెప్పాడు, సదమ దినములలో ఉన్నట్టుగా వాగ్దాన కుమారు కొరక ఎదురు చూచు ఒక గుంపు ప్రజలు ఉన్నారు. మనం అది నమ్ముతున్నాము. అది అబ్రహాము, అతని వర్గం వారు. ఒక నులివెచ్చని గుంపు ఉన్నారు. లోతు సగం వెనుకబడిన వారు. ఆయనను విశ్వాసి సదమలో ఉన్నాడు. 3 వర్గముల ప్రజలు ఎల్లప్పుడూ కూడా 3 తరగతుల వారు ఉంటారు. హాము, షేము, యాపెతు ప్రజలు, అలాగే విశ్వాసులు, అనుకునే విశ్వాసులు, అవిశ్వాసులు. వారు ప్రతి చోట ఉంటారు. మనం వారిని ప్రతి గుంపులో చూస్తాము. ప్రతి చోట వారిని నీవు చూస్తావు. ఆ గుంపు వారు ఇంకా ఇక్కడ ఉన్నారు. నీవు దానిని విభజించవలను. లేఖనమంతటా నీవు తీసుకోవలసి ఉంటుంది. దానికది అతికించవలసినది. దీన్ని వినండి, ఈ రాత్రిలో మనము అనుకూల స్థానంలో ఉన్నామా మరియు ప్రవచన ప్రకారముగా ఉన్నామా? ఎక్కడ కూర్చుని ఉన్నామో చూడుడి. సదమ లోకము సదమ స్థితిలో ఉన్నదని మనలో ప్రతి ఒక్కరికి తెలుసును. ఇస్రాయేళ్ల ప్రవచనాలని మనకు తెలుసు. అది దాని స్వదేశంలో ఉన్నది. మనం ఎక్కడున్నామో జాతీయంగా నీవు తెలుసుకోవాలంటే ఇస్రాయేలు దేశం ఎక్కడున్నదో దాన్ని గమనించు. సంఘము ఏ యొక్క స్థానంలో ఉన్నదో నీవు ఎరగాలంటే స్త్రీలు ప్రవర్తించు ప్రవర్తన గమనించు. ఆమె సంఘము, ఆమెను చూడు. అవినీతికరమైన అసభ్యతతో కూడిన ఆమెను గమనించు. సంఘము ఎక్కడ ఉన్నదో చూడు. అలా గమనించు. చూశారా? చూశారా? స్త్రీలను గమనించు. మీ యొక్క స్త్రీలు ఏ విధముగా ఎంతగా దిగజారిపోయింది, ఎంతగానో మురిగిపోయింది నీవు చూస్తావు. ఆ విధముగానే నీ సంఘము ఉంది. అవునా? ఒక పోలిక ఉంది. ఇస్రాయేళ్లు ఎక్కడున్నారో గమనించు. మనం ఎక్కడున్నామో సమయం యొక్క స్థితి స్థానాన్ని నీవు చూస్తావు. ఆ యొక్క అద్భుతాలు సూచికలను గమనించు. నీవు నీ నేత్రం తెరవబడినట్లయితే మనం ఎక్కడున్నామో చూడగలవు. మనం ఎక్కడ కూర్చుని ఉన్నామో స్థానమును గమనించు. లోకము సుధమ స్థితిలో ఉన్నది. ఇప్పుడు గమనించు, అప్పటి వల్లే అది ఉండును. ఇప్పుడు గమనించు, ఆ దినమున అక్కడ ఒకరుండే వాడు రాబోచున వాగ్దానపు కుమారుడై ఎదురు చూస్తుండెను. అబ్రహాము శారాలు వాగ్దాన బిడ్డకై అబ్రహాం యొక్క గుంపు వారు ఎదురు చూస్తుండేది. వారు సదుమలో లేరు. అయితే కొద్దిగా అదే సమయంలో సంఘటన యొక్క ఆఖరి అధ్యాయం వాగ్దానపు బిడ్డ వచ్చుటకు కొంచెం ముందుగా ముగ్గురు పురుషులు ఆకాశము నుండి దిగివచ్చేది. ఇద్దరు దేవదూతలు, దేవుడు. వారు దిగివచ్చి సింధూర వృక్షము కింద అబ్రహాముతో మాట్లాడుచుండేది మాట్లాడారు. అవును, నిజమేనా? మరియు వారిలో ఇద్దరు సుదోం వైపు వెళ్లిపోయి పట్టణము యొక్క పాపముల నిమిత్తము పాపములకు వ్యతిరేకముగా కేకలు పెట్టారు. అన్యుల ప్రపంచం ఆ సమయమందు కాల్చబడక ముందు అది. తర్వాత సదమ అంతా నశించిపోయినది. కొంచెం మంది మాత్రమే బయటకు లాగబడ్డారు. లోతు, అతని యొక్క కుమార్తెలు, అతని భార్య, చివరికి చెప్పబడలేదు కూడా. ఆమె వెనుకకు తిరిగినది. దానిని ఇప్పుడే మీకు చూయించుటకు, మీకు చూపించుటకు నాకు సమయం ఉన్నట్లయితే ఆ స్థానంలో ఎక్కడ సంఘం నిలబడినదో మీకు చూపించుటకు ఇప్పుడు గమనించాలని కోరుతున్నాను. ఒక పురుషుడైతే అబ్రహాముతో వెనుక మాట్లాడుతున్నాడు. అతను అబ్రహాముకు ఒక సూచన చేశాడు. గమనించు, అనేకములైన గొప్ప సూచనలతో అబ్రహాము దేవుని చూశాడు. అది మనము నమ్ముతున్నాం కదా. కుమారుడు రాకముందు కొంచెం ముందుగా, అయితే కుమారుడు ప్రత్యక్ష కాకముందు ఒక సూచన అతనికి ఇవ్వబడెను. ఎందుకనగా కుమారుడు నిజమైన కుమారుడు. అబ్రహాము యొక్క విశ్వాసును బట్టి దేవుని కుమారుడు కావలసి ఉండడు. చూశారా, ఆయన యేసు. మనము అబ్రహాము యొక్క సంతానమై ఉండి క్రీస్తులో చనిపోయిన వారమై మనము అబ్రహాము యొక్క సంతానమై ఉన్నాము. ఇప్పుడు గమనించు, ఇది జరగక ముందు, కొంచెం ముందుగా, ఈ కుమారుడు రాకముందు ఈ ఒక్కరు నిలబడి అబ్రహాముతో మాట్లాడాడు. గుడారం వైపు ఆయన వీపు నుంచి అబ్రహాము అని ఆయన పిలిచాడు. దానికి కొంచెం ఒక రోజు ముందుగా అతడు అబ్రాము. ఇప్పుడు ఆయన చెప్పాడు, నీ భార్య శారా ఎక్కడ? శారాయి కాదు, SARRE, SARAH, రాజకుమారి. నీ భార్య అయిన శారా ఎక్కడ? ఆమె నీ వెనుకాల గుడారంలో ఉన్నది. నేను నీతో చేసిన ప్రమాణం ప్రకారముగా నేను నిన్ను దర్శించబోతున్నాను అని ఆయన చెప్పాడు. మరో మాటల్లో, జీవనకాల ప్రకారముగా తిరిగి శారా తన సాధారణ జీవనము కాలమును ఆమె ప్రారంభించును అని ఆయన చెప్పాడు. శారా గుడారం లోపల ఉన్నది. ఇప్పుడు 100 సంవత్సరాల వృద్ధులయ్యుండి, 100 సంవత్సరాల ముసలమ్మయ్యుండి ఆమె ముసుగు వేసుకుని నవ్వినది. చూశారా, ఆమె తనలో తాను నవ్వుకుని అతడు చెప్పినది ఎలాగూ సరైనది కాగలదు అని అన్నది. చూడు, నేనొక వృద్ధురాలను, అక్కడున్న నా యజమానుడు కూడా వృద్ధుడు. సంవత్సరాల తరబడిగా కుటుంబము మడుగుడ ఆగిపోయింది. తిరిగి నా యజమానుతో నాకు సుఖం ఎలాగ కలుగును? అతడు వృద్ధుడే, నేను వృద్ధురాలని. వయస్సు దాటిపోయింది, పాల నాడులు ఎండిపోయినవి, ఆమె ఎండిపోయినది. తిరిగి మాకు సంతోషం కలుగును అని ఆమె అనుకున్నది. ఆమె ఎలా కలుగునని ఆమె అనుకున్నది. గుడార వైపున తన వీపు నుంచిన ఆ మనుష్యుడు శారా నవ్వనేలా, ఇవి ఎలాగూ జరుగునని ఆమె చెప్పనేలా అని అన్నాడు. ఏంటది వివేచన? ఒక ప్రవచనాత్మకము. చూస్తున్నారా? అవును, అదే అతను చూచినది. ఆయన అన్నాడు, అది మరలా వచ్చునని. మనిషి కుమారుడు అదేదనగా నేరుగా మనిషి కుమారుడే అక్కడ ఉండుట. అతడు ఆయనను చెప్ప అన్నాడు, ఎలోహీము, ప్రభుణ దేవా అని. ఎలోహీము అది నిజమేనని ఎవరికైనా తెలుసు. ఎలోహీము ప్రభుకు దేవుడు. ఆది ఎందు ఎలోహీము భూమి ఆకాశమును సృజించెను. యెహోవాను సమస్తమును కలిగి ఉన్నవాడు. మనిషి కుమారుడు శరీరధారి అయినను, థియోఫెని వల్లే. ఆ సమయంలో ఆయన శరీరంలో ఉండి ఆయన అక్కడ నిలబడి ఉండెను. ఆయన వెనుకనున్న గుడారంలో అక్కడ నిలబడి ఉండి శారా ఏమి చెప్పుచుండెనో వివేచించుచుండెను. ఆయన వాగ్దానం చేశాడు. గమనించుడి, అదే విషయాన్ని అబ్రహాం యొక్క రాజసంతానము చూచుడు కొరకై ఆయన వాగ్దానం చేశాడు. అయితే లోతును గమనించు, అతను కూడా అక్కడ వర్తమానికుడు కలిగి ఉన్నాడు. ఇద్దరు అక్కడికి వెళ్లిపోయారు. వారిలో ఒకరు క్రిందకు వెళ్లిపోయాడు, మరొకరు అతనితో వెళ్లిపోయాడు. రబోతున్న ఉగ్రత నుండి పారిపోమని ప్రజలకు పిలుపునిచ్చి బోధ చేశారు. యేసు వాగ్దానం చేసిన ఆ దినము నుండి ఇప్పటి వరకు వాస్తవంగా ప్రపంచం అట్టి స్థితిలోకి ఈనాడు రాలేదు. బహుశా ఈ భవనంలో ఉన్నవారిని కాని, ఈ యొక్క టేప్ ను ఎప్పుడైనా విన్నవారు కాని, ఈ టేప్ పైన వింటున్న చరిత్ర కారుని నేను అడుగుచున్నాను, దయచేసి నాకు వ్రాయవచ్చు చరిత్రను. బైబిల్ చరిత్రను 30 సంవత్సరాల నుండి నేను చదివాను. సంఘ చరిత్ర ఎంతట్లో 7 సంఘ కాలములలో ఎటువంటి వ్యక్తిని నేను ఎన్నడూ చూడలేదు. అది ఇప్పుడు లౌదికలో ఉన్నది, అది మనకు తెలుసు. ఇప్పటి వరకు కూడా సంఘ మందిరంలో కూడా HAM అను దానితో ముగించబడు అతని పేరు గల ఎటువంటి వర్తమానికుడు లేడు. GRAHAM బిల్లిగ్రామ్, మోడీ, ఫిన్నే, షాంకి, నాక్స్, లూథర్ మొదలైన వారు ఉన్నారు. HAM అనువారు లేరు. జనాంగములకు తండ్రి, ఇప్పుడు జ్ఞాపించుకోండి, అతడు GRAHAM 6 అక్షరాలు. అయితే అబ్రహాము ABRAHAM ఆంగ్లంలో 7 అక్షరాలు. గమనించుడి, వారు అక్కడే ఉన్నారు. బిల్లిగ్రహం, బయటికి రండి, రాబో ఉగ్రత నుండి పారిపోండి అని సుధమూల నుండి బయటకు పిలుచుచు ప్రపంచంలోని అన్ని స్థలములకు వెళ్ళుచున్నాడు. నీతిమత్తంతో కూడిన ఆయన వాక్యము గుచ్చి బిల్లిగ్రహం వలె దేవుని వలన పట్టుకున్న మరి ఎవరు, నేను ఎదిగినంత వరకు ఎవరు లేరు. అతడు దానిని ఇవ్వగలవాడు, నేను అనుకుంటాను. అతడు వేదాంత విద్య గలవాడు. అయితే అతడు గంభీరమైన ఉపదేశకుడు కాదు. అయితే దేవుడు అతనితో ఉన్నాడు. ఒక సండే స్కూల్ పాఠం వల్లే ఆ మనుషుడు అక్కడ నిలబడి ప్రజలను స్తంభింపచేస్తాడు. కాలానికి తగిన దేవుని యొక్క సేవకుడు అతడు. ఎవరికి? ప్రకృతి సంబంధమైన సంఘానికి, సుధమలో ఉన్నవారికి. అయితే జ్ఞాపకం ఉంచుకోండి, ఆత్మ సంబంధమైన ఒక సంఘం ఉన్నది. అది ఆ యొక్క సంఘ శాఖల పరిస్థితులకు ఉపయుక్తము కానిది. పిలువబడిన గుంపు అది. ఒక వర్తమానమును వారు స్వీకరిస్తారు, మరియు ఒక వర్తమానికుని కూడా అది ఏమయ్యున్నది? హృదయములో ఉన్న తలంపులను పరిశోధించున్నది అది. దేవుడు ఎల్లప్పుడూ ఆయన వాక్యం రుజువు చేయును. ప్రార్థించుకుందాము. ప్రియమైన పరలోకపు తండ్రి, ఎచ్చటైతే తీర్మానాలు చేయవలసి ఉన్నదో, కాలం అనే కొడుతున్న సమయంలో, ఈ క్లిష్ట పరిస్థితిలో మా ప్రభు ఏ ఘడియల్లో వచ్చునో మాకు తెలియదు. కాలకాలాలలో మీ యొక్క ప్రవక్తల ద్వారా, ఆయన ద్వారా తెలియపరిచిన మీ యొక్క ప్రవచనాలు ఇప్పుడు బయలుపరచుట మేము చూస్తున్నాము. ఓహో దేవా, ఇందుకొరకే మేమెంతో కృతజ్ఞులమై ఉన్నాము. చిట్టి చివరకు సమర్థులైన ఒకరు లోకం యొక్క దుష్ట కార్యాలకు, అవిశ్వాసులకు, మరి యొక్క సభ్యుల జీవితాలకు వేదాంత విద్యతో వీటికి వ్యతిరేకంగా నిలబడగల ఒకరున్నారు. వారెక్కడ నిలబడవలసి ఉన్నారో ఎదిగి లేఖనాల ద్వారా నీ వాక్యము సత్యమని రుజువు చేయగలవారు. ఆ ఇలాంటి అవమానం లేకుండా ధీరులైన సమర్థులున్నారు. ప్రభువా, నీ రాకడకై ఎదురుచూచు మేము నీవే మా మధ్య ఉండి ప్రవచింపబడిన జరుగునని మొదలవే నమ్మి నమ్మిన మేమున్నాం. జరుగునని నీవు చెప్పినవి నీ వాక్యం సత్యమని రుజువు చేయుచుండగా నిలబడి చూచి ఆనందిస్తున్నాము. నిచ్చుటకు దేవా, వ్యాధిగ్రస్తులైన యొక్క బిడ్డలు ఇక్కడ కూర్చుని ఉన్నారు. మేమెంత సమయం పని చేయవలసి ఉన్నదో మాకు తెలియదు. సాయంకాల వేళ సూర్యుడు కృంగిపోతున్నాడు. అయితే నీ ప్రవక్తతో నీవు సాయంకాల వేళ సమయాన్ని గురించి సాయంకాల వెలుతురు ఉండునని నీవు వాగ్దానం చేశావు. తూర్పు దిక్కున ఉదయించు సూర్యుడే పశ్చిమ దిశను అస్తమించున్నది అదేనని మేము చూచి ఉంటే, నాగరికత సూర్యుడితో కలిసి పయనించను. ఇప్పుడు మేము పశ్చిమ దిశన ఉన్నాము. సువార్త నాగరికతతో పయనించినది తండ్రి. ఇది సువార్తకు అంతమని మాకు తెలుసు. కాలం యొక్క ముగింపు, సమయం యొక్క ముగింపు అని మాకు తెలుసును. ఆమె నిశ్చత్వంలోకి మరుగైపోతుంది. అయితే కుమారుడు వచ్చునని, మనిషి కుమారుడు బయలుపరచబడినని నీ వాగ్దానం చేశావు. చివరి దినమున ఇది సంభవించును తండ్రి. సాయంకాల వెలుతురు వచ్చినవి అందునిమిత్తమై నీకు ధన్యవాదములు. అదెంతో దీనత్వంగా ఉన్నట్లుగా అయినను అదెంతో సాధారణమైనది. అనేక పర్యాయాలు నిగూఢమైన గొప్ప పరిశోధకులని పిలుచుకునే వారి తలపైగా అది వెళ్తుంది. నేర్చుకునే పసిబాలుకు పైగా అది వెళ్తుంది. దేవా, ఈ రాత్రిలో దాన్ని అలాగ చేయమని ఇక్కడ ఉన్న నీ యొక్క దీనులైన వ్యాధిగ్రస్తులకు బిడ్డలు దేవుని వాగ్దానము చూచినట్లు చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. వారిలో ఒక్కొక్కరు స్వస్థత నుండి ఇక్కడ నుండి వెళ్లిపోయి మరియు నూతనమైన బలమైన శరీరంతో బాగుపడదురు కాక ప్రభువా, దాన్ని అంగీకరించుము. తద్వారా ఒక నుండి ఒకరు వర్తమానం తీసుకుందురు కాక. ఆఖరి వ్యక్తి మందులోనికి చేరు వరకు అలాగ ఉండును కాక. అప్పుడు తలుపు మొయబడుతుంది. ప్రేమిన దేవా, మాకు సహాయం చేయండి. వీటన్నిటి పక్షముగా ఈ రాత్రి నేను అడుగుచున్నాను తండ్రి. నా కొరకై నీవు మరొకసారి చేయవా. గడిచిన రాత్రులు ప్రజలు దాన్ని ఎక్కువగా గమనించినట్లుగా లేదు. అయితే ఈ రాత్రి మళ్ళా అది సంభవించాలని ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను. నాకు నియమించిన సమయమును నేను వినియోగించుకున్నాను. అయితే ఇది చేయుటకు ఎంత సమయం పడుతుందో నాకు తెలియదు. కాబట్టి తండ్రి, నీవు నా మనవి ఆలకించమని ప్రార్థిస్తున్నాను. నీ యొక్క ఆత్మతో నింపబడి ఈ రాత్రి ఎవరైతే ఇక్కడ కూర్చుని ఉన్నా భక్తి గల ఈ స్త్రీ పురుషులు ప్రార్థన వినమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వారు విశ్వాసులు, వారి మధ్య నీవు కార్యాన్ని జరిగించు. నా యందు విశ్వాసముంచు వాడు నేను చేయు కార్యములు చేయను అని నీవు చెప్పిన నీ యొక్క వాక్యమును నీవు నిర్ధారణ చేయమని నేను ప్రార్థిస్తున్నాను. నీవు నిన్న, నేడు, యుగగాలు ఒక్కడిగా ఉన్నావంటకు రుజువుగా యేసు అది తిరిగి జరుగునుక. దేవుని మహిమార్థమై ఆయన కుమారుడని యేసుక్రీస్తు నామమున నేనది అడుగుచున్నాను, ఆమేన్. ఇప్పుడు ఒక నిమిషం, ఇక్కడ వారిలో ఎంతమందికి ప్రార్థన కార్డులున్నవి? ప్రార్థనా కారులు ఉన్నవారు మీరు చేతులు పైకెత్తాలని నేను కోరుతున్నాను. అది సాధారణంగా అంతటా ఉన్నాయని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వ్యాధిగ్రస్తులై ఉండి ప్రార్థనా కారులు లేనివారు ఇంకా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వారు మీ చేతులు పైకెత్తి, నాకు ప్రార్థనా కారులు లేదు, ఇంకా నేను వ్యాధితో ఉన్నాను, నేను అక్కడితో ఉన్నాను అని చెప్పగలరా? ఒక క్షణము, మీరు భయభక్తులుగా ఉండాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇప్పుడు నేను మీతో మాట్లాడటానికి అపేక్షిస్తున్నాను. ఎల్లప్పుడు అదే నా యొక్క ఇబ్బంది, నేను ఎక్కువగా మాట్లాడతాను. అయితే మీరు రాకముందు దీన్ని, ఇది సత్యమని నేనేది చెప్పేదనని మీతో చెప్పేదినో దేవుడు రుజువు చేయనని నేను నమ్మి ఆశిస్తున్నాను. ఆయనది చూచును కాక. మిమ్మల్ని గురించి ఏ ఒక్క సంగతి నాకు తెలియదని అక్కడ వ్యాధితో ఉండి కూర్చున్న వాళ్ళు ఎంతమందికి తెలుసు? మీ చేతులు పైకెత్తండి, అది చూడండి. ప్రార్థనా కారులు లేని వారితో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ప్రార్థనా కారులు పిలువబడతవి, మీకై నేను ప్రార్థన చేస్తాను. బైబిల్ గ్రంథం ఎలాగ తెలియజేస్తుంది? యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగగాలు ఒకటి రీతిగా ఉన్నాడు అని. మనం ఒప్పుకునే దానికై విజ్ఞాపన చేస్తూ ఆయన ప్రధాన యాజకుడై కూర్చున్నాడని ఆయన చెప్పుచున్నాడు. ఆయన ప్రధాన యాజకుడిగా కాకమునకు ప్రప్రదంగా అది మనము ఒప్పుకోవలసినది. దైవ సేవకుల సహోదరులారా, అది నిజమేనా? అవునా? ఆయన ఏమయ్యున్నాడు, ఆయన మనకై ఏమి చేసి ఉన్నాడు అని ఒప్పుకున్న దానిపై మాత్రమే ఆయన విజ్ఞాపన చేయను. ఏం చేస్తాడు అను దానిపైనే కాదు, ఆయన ఎప్పుడో చేశాడు అది. ఆయన అది చేశాడని మనం ఒప్పుకోవలసి ఉన్నది. మన అతిక్రమలకై ఆయన గాయపరచబడను, ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగినది. పరలోకపు తండ్రికి తెలుసు, నీ వైపు చూస్తున్నాను, ఓహియ నుండి వచ్చిన నా మంచి స్నేహితుడు చూచి గుర్తిస్తున్నాను. అతడు, అతని భార్య కూర్చుని ఉన్నారు. మిస్టర్ జావ్, అతని భార్య, వారిద్దరు నుండి కూర్చున్న వారిలో రెండు లేక మూడు. తిరిగి రెవరెండ్ మిస్టర్ బ్లైర్, గత రాత్రి నేను చూచిన వారిలో ఒక్కరు అతడు. సభికుల్లో అది నాకు కొద్దిగా మసగ్గా ఉన్నది. ఈ ఇక్కడున్న దీపంలో కాంతుల ద్వారా అది నాకు ఒక విధంగా చిన్న ధ్వనిగా అగుపిస్తుంది. మిమ్మల్ని సరిగా చూడలేకపోతున్నాను. అయితే మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మీకు అవసరమైన దానిని మీ గుండెల్లో పెట్టుకుని ఉండండి. మన బలహీనతలలో మనతో సహానుభావం గల మన ప్రధాన యాజకుని మీరు అడగండి. నేను మీకు తెలియకున్నాను, మీరు మీ యొక్క సహోదరుని తాకినట్లుగానే మీ భర్తను, మీ పాదిరిగారిను, ఒకరిని తాకినట్లుగా మీరు నన్ను ముట్టవచ్చును. దానివల్ల ఏ ప్రయోజనము లేదు. అయితే మీరు ఆయన్ను ముట్టినట్లయితే మరియు మీరు ఆయన యొక్క ఆత్మలో బంధము కలిగి ఉంటే అప్పుడు ఆయన్నే ముట్టినట్లుగా మీ విశ్వాసాన్ని ఆయన వినియోగించుకుంటాడు. ఇంకా నా యొక్క వరము దాని వెనుక మాట్లాడుతుంది. చూశారా, నేను ఎలా మూగవాణిగా ఉండాలో అలాగ ఉంటాను. అది ఇక్కడే ఉన్నది. దాని ద్వారా ఇలాంటి శబ్దం వినబడకుండా ఇది దాని వలన మాట పలుకుటకు ఒకటి లేకుండా ఉండటువంటి ఒక మూగవాణి లేక నిశ్శబ్దత అది. ఆ విధంగానే దేవుడు వారి ద్వారా మాట్లాడకపోతే ఈ విషయాలకు వచ్చినప్పటికీ ఏ వ్యక్తి అయినా అంతే. ఇప్పుడు మీరు ప్రార్థించుడి, నేను చెప్పిన ఈ సంగతులు సత్యం అవునో మనం చూద్దాము. అలా ఉండుటకు దేవుడు సహాయం చేయను. ఆయన చేయును అని నేను చెప్పను, ఆయన చేయునని నేను చెప్పట్లేదు, ఆయన చేయునని నేను నిరీక్షిస్తున్నాను, ఆయన చేయునని నేను నమ్మకం కలిగి ఉన్నాను. సంవత్సరాల తరబడిగా ప్రపంచం అంతటా అన్ని దేశాల వారి మధ్య మరియు లక్షల లక్షల జనముల మధ్య ఆయన నన్ను కృంగిపోనివ్వలేదు, ఇంకా ఆయన నన్ను అపజయం పొందనివ్వలేదు. నేను ఇక్కడ నిలబడి ఉన్నానని నమ్ముట ఎంత నిశ్చయమో అంత నిశ్చయముగా నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఆయన నన్ను అపజయం ఉందనివ్వడు. మీరు అలాగే కూర్చుని ఉండి భయభక్తులతో ఉండాలని మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. కొద్ది క్షణాలు మాత్రమే. మనం ఇప్పుడు ప్రాముఖ్యమైన ప్రజల సభను పంపివేసి రోగులకు ప్రార్థిద్దాం కొద్ది క్షణాల్లో. అయితే విశ్వాసులైన మీరు నా వైపు చూడకపోయినట్లయితే నమ్మండి, ఆ మనుషుడు చెప్పినది లేఖనమని నేను నమ్ముతున్నాను అని చెప్పండి. అతడు చెప్పినట్లుగా ఆ సమయం వరకు మనం ఇక్కడ ఉంటామో లేదో నాకు తెలియదు, అయితే అలాగైతే అది జరగవలసి ఉన్నది. అతని యొక్క మాటలు దేవుని మాటలైనట్లయితే అలాగైతే అతని మాటలు గతిస్తవి, కాని దేవుని మాటలు కాదు. దేవుడు ఆయన మాటను కాపాడుటకు ఆయన బద్ధుడయ్యున్నాడు. ఆయనది రుజువు చేయును. నాయందు విశ్వాసముంచువాడు ఇది కడవరి దినమని ఆయన రుజువు చేశాడు. ఏమి జరుగునో అనున్నది ఆయన రుజువు చేశాడు. ఇది జరగవలసి ఉన్నదని ఆయన రుజువు చేశాడు. జ్ఞాపకముంచుకోండి, అబ్రాహాము కాని అతని వర్గం వారు కాని వాగ్దాన కుమారుని పొందే వరకు ఎటువంటి సూచనను ఎన్నడూ పొందలేదు. అది నిజమేనని ఎంతమందికి తెలుసు? ఆ యొక్క వివేచన సూచన అబ్రాహాము యొక్క రాజ్య సంతానము. నేను మీకు చెప్తాను, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మీ యొక్క ఆఖరి సూచనను మీరు పొందుకుంటున్నారు. అది లేఖనముల ప్రకారముగా మరియు నా హృదయములో ఉన్నటువంటి ప్రత్యక్షత ప్రకారము ఇది సత్యమని మాట్లాడునది, ఇది జరుగును. ఇప్పుడు మీరు నమ్ముతున్నారా? ప్రతి ఒక్కరు ప్రభుని యేసు నిన్ను ముట్టని నా గుండెల్లో అక్కర ఒకటి ఉన్నది. అందును గుర్చి సోదరు బ్రహాం కి ఏమీ తెలియదు. ఆ మనిషి ఎవరో నాకు తెలియదు, నేను అతనికి తెలియదు. అయితే నీకు తెలుసు, ఇది జరిగిందని అతను సత్యం చెప్తే అని చెప్పండి. మీరు కదలవద్దు, కొద్దిసేపు జాగ్రత్తగా ఉండండి. చూసారా, మీరు ఆత్మ ఆయన యొక్క వాక్యము నిర్వర్తించబడి కొరకై యేసు నామములో ఇక్కడున్న ప్రతి ఆత్మను నా యొక్క స్వాధీనంలోకి నేను తీసుకుంటున్నాను. భయభక్తులతో ఉండండి, ప్రార్థనలో ఉండండి, ఆయన వైపు చూస్తూ ప్రభువా నేనది నమ్ముచున్నాను, నా యొక్క అవిశ్వాసం నిమిత్తమై నాకు సహాయం చేయము అని చెప్పండి. మనము ప్రారంభించుకుందాము. ఇక్కడ భవనములో ఒక విధంగా కొంత భాగం పైన నేను శక్తి భక్తి శ్రద్ధలతో చూడవలసి ఉండవలసి ఉన్నది. ఎందుకనగా చూడండి, మీలో చాలా మందిలో మరియు మీ ఒక్కొక్కరికి ఒక ఆత్మ ఉన్నాడు. నేను చేయను, నా సంగతి ఏంటి అని నీవు అడుగుతావు. నేను నీకు చెప్పలేను, అది సర్వోత్కృష్టమైనది. దేవుని యొక్క సమస్త కార్యములు సర్వోత్కృష్టమైనవి. ఈ యొక్క వేదికను దాటుతూ ఈ రాత్రి అనేక మంది స్వస్థత పొందుతారు, బహుశా అనేక మంది పొందరేము. అదంతా దేవుని యొక్క సర్వసత్తాధికారములో ఉన్నది. ఏమి చేయాలి అని ఆయనకు ఎవరు చెప్పగలరు? ఎవ్వరూ లేరు. ఆయన యొక్క స్వంత చిత్తాన్ని బట్టి, ఆయన స్వంత ప్రణాళికను బట్టి ఆయన చేస్తాడు. అయితే నీవు అలాగ నమ్మవలసింది. తగ్గించుకో, భయపడవద్దు, అలా దేవుని ఎదుగు చేరుకో. ప్రభుని దేవా నేనది నమ్ముతున్నాను, అవునా నన్ను నీ వస్త్ర చింగు ముట్టనేమో, నాకు ఫలానా అవసరం ఉంది, సహోదరుకు నేను తెలియదు లేక నా అవసరత తెలియదు. అయితే నీవు చేసిన విషయాలను అతడు మాతో చెప్పాడు. ఈ రోజు నీవు అదే విధముగా ఉన్నావని చెప్పాడు. మీలో ఎవరైనప్పటికీ ఇక్కడ వేదిక నొద్దకు సహోదరులు మీకు అది మినహాయింపు కాదు. క్రీస్తు సువార్తకి సాటి జతపని వానిగా నా సహోదరులారా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. చూడండి, నేను ఎరిగినంతగా ఈ లోకం విడిచిపెడుతూ మీలో చనిపోతున్న ఒకనిగా విధేయతో మీతో మాట్లాడుచున్నాను. మనం విడిచిపెట్టవలసి ఉన్నది. నేను చెప్పిన దానికి తీర్పు దినానా నేను లెక్క ఒప్ప చెప్పాల్సిన వాడవని ఉన్నాను. అందును గూర్చి నేను మనస్సాక్షి కలిగి ఉన్నాను. ఎంతో ఎరుకైన వానిగా నేనున్నాను. మీరు ఏమై ఉన్నారో అందరు గూర్చి నాతో కలిసి ఇక్కడ నిలబడి నాకు సహాయం చేసిన దాన్ని బట్టి మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. నేను మీకు చేయగలిగినంతా నేను సహాయం చేయ ప్రయత్నిస్తాను. దేవుని రాజ్యం నిమిత్తము చేయ ప్రయత్నం చేస్తాను. నేను ప్రార్థన అభ్యర్థిస్తున్నాను. ఇక్కడున్న వారు పటములోనున్న ఆ వెలుగును ఎంతమంది చూశారు? మీరు దాని పటమును చూశారా? అక్కడ అది వెలాడుతున్నది, అది మీరు చూడగలుగుతున్నారా? అక్కడ చేతి రుమాలు పట్టుకుని అక్కడ కూర్చున్న ఒక స్త్రీ పైగా అక్కడది ఉన్నది. ప్రేమించిన ఒకరికై ఆమె ప్రార్థన చేస్తున్నది. అమ్మా, అది నిజమేనా? నేను ఆయన ప్రవక్తనని నీవు నమ్ముతున్నావా లేక నన్ను క్షమించు ఆయన దాసునని నమ్ముతున్నావా? నీవది నమ్ముతున్నావా? మంచిది. ఇప్పుడు దేవుడు అసలు ఇబ్బంది ఏంటో దేవుడు నాకు బయలుపరిచినట్లయితే అది దేవుని దగ్గర నుండి వచ్చిందని నీవు అంగీకరిస్తావా? ఆయన వస్త్రమును ముట్టిన అట్టి స్త్రీవలే ఇప్పుడు నీవు 20 లేక 30 అడుగుల దూరంలో లేక మరెక్కువ దూరంలో ఉన్నావు. నీవు నన్ను ముట్టలేదు, అయితే నీవొకటి ముట్టావు. నీవు ఒక దానిని ఒకరిని స్పర్శించినావని తెలుసుకో. అదేంటి? అది ఒక స్త్రీ కొరకు, ఆమె నీ యొక్క కుమార్తె. అవునది నిజమేనా? ఆమె బాగుపడుతుందని నీవు నమ్ముతున్నావా? ఆమె యొక్క మాదక పానీయాల చెడు అలవాట్లు కలది. అది ఖచ్చితంగా నిజం. ఆమె ఈత కొట్టుట, మద్యపానం సేవించుట నేను చూస్తున్నాను. అవునా? నీ చేతిలో ఉన్న చేతి రుమాలు ఆమె పైన పెట్టు. అనుమాన పడవద్దు. దేవుడు ఆమెకు విడుదల ఇచ్చుడని నేను నమ్ముతున్నాను. నాతో కలిసి అది నీవు నమ్ముతున్నావా? ఆమెన్. ధన్యవాదాలు నీకు యేసు. ఆ స్త్రీ నాకు తెలియదు, అయితే ఆమె దేవునికి తెలుసు. నీవు నీ నిండు హృదయంతో నమ్ముతున్నావా? ఒక బీజము వ్యాధి కలిగి ఉంది, జీర్ణ చొక్కా తొడుక్కుని అక్కడ కూర్చుని ఉన్న ఒక పురుషుడున్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరిచి బాగు చేయని నీవు నమ్ముతున్నావా? ఆయనది చేయగలని నీవు నమ్ముతున్నావా? నా బ్రతుకులో నేను ఎన్నడూ ఆ మనిషిని చూడలేదు. అయ్యా, నీకు ప్రార్థన కార్డు ఉందా? నీ వద్ద లేదు. నీకు ఒకటి అవసరం లేదు. నీవు నమ్మినట్లయితే ఇక్కడే ఒక స్త్రీ కూర్చుని, ఇక్కడ కూర్చున్న స్త్రీ పైభాగన చూచుటకు ప్రయత్నం చేస్తున్న ఒక స్త్రీ ఉన్నది. ఆమె నాకు అపరిచితురాలు, అయితే ఆమె ఎంతో భయంగా ఉన్నది. ఆమె నాకు తెలియదు. ఆమె నా బ్రతుకులో నేనెన్నడూ ఆమెను చూడలేదు. అయితే ఆమె దేవునికి తెలుసు. ఆమె ఒకదానితో స్పర్శత కలిగినట్లుగా ఆమె ఇప్పుడు గ్రహిస్తున్నది. నీవు అక్కడ ఒక విషయం కొరకు ప్రార్థిస్తున్నావు. అలాగ చేయుటకు కారణమేదనగా, ఈ రాత్రి కంటే మరో రోజు నీ ఉండవు. నీవు కూటము విడిచి పెట్టవలసి ఉన్నది. రేపు నీ ఇంటికి వెళ్లటకు ప్రయత్నాలు చేస్తున్నావు. నీవు ఇక్కడికి సంబంధించిన దానము కాదు, కాలిఫోర్నియాకు సంబంధించిన దానము కాదు. ఇక్కడ నీవు తూర్పునకు వెళుచున్నావు. నీవు వాయుయానంలో వెళ్లనై ఉన్నావు. విమానంలో వెళ్లటకు నీవు ప్రయత్నం చేస్తున్నావు. నీవు ఒక్లహోమాకు చెందిన దానవు. అవునది నిజం. నీవు కూడా చనిపోయే స్థితిలో ఉన్నావు. ప్రార్థన చేయించుకుంటానికి నీవు ఇచ్చరికి వచ్చావు. నీకు ప్రార్థనా కార్డు లేదు. అయితే ఇక్కడికి వచ్చినట్లయితేనే నీవు స్వస్థత పొందుకుంటున్నావని నీవు నమ్మావు. అవునా? ఇంకా నీ యొక్క పరిస్థితి క్యాన్సర్ తో నీవున్నావు. ఆ క్యాన్సర్ ఎముకల్లో ఉన్నది. ఇప్పుడు నీవు స్వస్థత పొందబోతున్నావని నమ్ముతున్నావా? నా సహోదరి, ఆయనతో నీవు సంబంధం కలిగినావని నమ్ముతావా? బహుశా నీవెవరైనది దేవుడు అది నాకు చూపిస్తాడని చెప్తాడని, తద్వారా అది నీకు సహాయపడుతుందని నీవు నమ్ముతున్నావా? అలాగైతే అది నీవు నమ్మినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడని నమ్మితే నీ చేయి పైకెత్తు. సరే మిస్టర్ స్టీల్, నీవు ఓక్లహోమాకు తిరిగి వెళ్ళు. ఆమె నాకు తెలియదు. నేను ఆమెను ఎన్నడూ చూడలేదు.
Here's a lady sitting right back here behind her. She is suffering with varicose veins.
ఆమె వెనుకనే కూర్చుని ఉన్న ఒక స్త్రీ ఉన్నది. గుండె నరాల జబ్బు వలన ఆమె బాధపడుతున్నది. త్రాగుడు అలవాటు గల కుమారుడు కూడా ఆమెకున్నాడు. అతనికై ఆమె ప్రార్థిస్తుంది. ఆమె నమ్మినట్లయితే ఆమె స్వస్థత పొందుకుంటుంది. మిస్సెస్ మేసన్, నీ నిండు హృదయంతో నీవు నమ్ముతున్నావా? యేసుక్రీస్తు నీకు స్వస్థత దయచేస్తాడని నీవు నమ్ముతున్నావా? నీవు నమ్ముతావా? మంచిది. అలాగైతే అక్కడ నీ ప్రక్కన కూర్చున్న ఆ స్త్రీ పైన నీ చేయి పెట్టు. రక్షింపబడని ఆమె భర్తకై ఆమె ప్రార్థన చేస్తున్నది. దేవుడు స్వస్థత దయచేయును. ప్రార్థించుకుందాము. ప్రియమైన దేవా, అట్టి ఆశీర్వాదమును ఆమెకు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఆమె హృదయ వంచను ఆ యొక్క స్త్రీకి దయచేయము. ఆమెకు నీయల్ల ఉన్న విశ్వాసము ఎంతో అమితమైనది. అది నిన్ను ముట్టినది. తండ్రి, నువ్వు సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ఆమేన్. అమ్మా, నీవది పొందుకుంటావని నిర్హృదయముతో నీవు నమ్ముతున్నావా? నీవు చేస్తావా? సరే, దేవు నిన్ను దీవించును.
You believe with all your heart? Raise up your hand. You do.
నీ యొక్క భర్త రక్షింపబడబోతున్నాడని అమ్మా నీవు నమ్ముతున్నావా? నీ నిండు హృదయముతో నీవు నమ్ముతున్నావా? నీవు అలాగైతే నీ చేయి పైకెత్తు.
There seems to be before me a woman that's very heavy.
నాకు ఎదురుగా ఉన్నటువంటి ఒక స్త్రీ ఉన్నది. ఆమె చాలా లావుగా ఉన్నది. ఆమె అక్కడే కూర్చుని ఉంది. నేను దేవుని యొక్క సేవకుడినని నీవు నమ్ముతున్నావా? దేవుని సేవకుడినని నీవు నన్ను నమ్ముతున్నావా? నీవు సరే, నీవు నాకు తెలియదు. నీ సమస్య ఏదంటే గ్రంథులు. నీవు అధికంగా బరువున్నావు. నీవు వైద్యునికి వెళ్తావు, వెళ్ళావు. అందుకు తానేమి చేయలేడని చెప్పాడు. అయితే అతడు భూసంబంధమైన వైద్యుడు. అవును, నీవిప్పుడు ఎంతో బాధతో ఉన్నావు. నీ భర్త చనిపోయాడు. నీవు ఇక్కడికి సంబంధించిన దానవు కావు. నీవు నిజంగా అర్కన్సాస్ కు చెందిన దానవు. నీవు పని కొరకు కూడా వెతుకుతున్నావు. నీకు పని దొరకదు. ఆ ఒక్కదాని కొరకు నీవు భయపడ్డావు. నీవు పిలవబడలేదు. అయితే నీ యొక్క విశ్వాసము ఇప్పుడు దేవుని తాకినది. నా సహోదరి, నమ్మి వెళ్లిపో. దేవుని నీకు ఉద్యోగమిస్తాడు. నీ హృదయ వాంఛను తీరుస్తాడు. ఆయన వాక్యము సత్యమని దేవుడు చేస్తాడు. అది అలాగని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు మీరు నాతో కలిసి తిరిగి ప్రార్థించాలని కోరుతున్నాను. తండ్రి దేవా, అది రుజువు పరిచిన దేవుడువు నీవే ఉన్నావు. ఆ చిన్నది చనిపోలేదు. ఆమె నిద్రించుచున్నది అని చెప్పినది నీవే. ఆ తర్వాత నీవు రుజువు చేయవలసి ఉండెను. అంత్యకాలమునకు కొంచెం ముందుగా నీ వాగ్దానం చేశావు. ప్రభువా, ఆయన సొదొమ యొద్ద ఏ విధముగా చేసెనో మనిషి కుమారుడు తనకు తాను ప్రత్యక్షపరచుకున్నప్పుడు ఆ విధముగానే ఇండునని నీ వాగ్దానం చేశావు. ఇప్పుడు పరిశుద్ధాత్మ రూపమున నీవు భూమిదికి వచ్చావు. ఈ రాత్రి మామధ్య ఉన్నావు. విశ్వసించు వారమైన మామధ్యం ఉండి రుజువు చేయవలసి ఉండెను. ఆ దినాన నీవు రుజువు చేసినట్లుగా నీ వాక్యమును నీవు రుజువు చేస్తుంది. ప్రభువా, ఇక మాకు ఎలాంటి రుజువు అవసరం లేదు. నీవు మా మధ్యనే ఉన్నావు. మేము నిన్ను ప్రేమిస్తున్నాము. లేఖనాల ప్రకారముగా నీ యొక్క రాకడకు ముందుగా ఇది ఆఖరి సూచన అని మేము గ్రహిస్తున్నాము. సూచనలన్నీ ఛాయలన్నీ ఎన్నడూ విఫలము కావు. అవి వాస్తవములు కావలసి ఉన్నవి. కాబట్టి తండ్రి, మేము ప్రార్థన చేస్తున్నాము. నీ యొక్క బిడ్డలు ప్రార్థన చేయించుకుంటూ వచ్చిన్నారు. వారందరూ స్వస్థత పొందుకుందురుగాక. ఈ యొక్క స్వస్థత కూటము ముగింపబడి ముగింపుకు ఇలాంటి వ్యాధిగ్రస్తుడు ఉండకూడా ఉందునుగాక. ఓహో ప్రియమైన దేవా, ఇప్పుడు ఎంతో వాత్సల్య కరుణతో నీ యొక్క అభిషేకమును నీ ప్రజలపైకి వచ్చినట్లు అనుగ్రహించు. తద్వారా వారిలో ఒక్కొక్కరు స్వస్థత నొందుదురుగాక. ఇక్కడ ఉన్న కొందరిలో ఇంకా నీ బిడ్డలు కాలేదు. ఈ విషయాలకు ఆధారంగా వారు వాక్యమును విన్నారు, విషయం జరిగిన చూశారు. అక్ష ప్రకారము ఖచ్చితంగా రుజువు ఎగుట నీవు ఎవరైనది, నీవు ఏమైనది, నీవు ఇక్కడే ఉన్నది వారు చూశారు. ప్రభువా, నీవు అబద్ధమును ఆశ్రదిస్తావా? ఎందుకు ప్రభువా, ఖచ్చితంగా నీవు అలాగూ చేయనే చేయు. అయితే నీవు నీ వాక్యమును నీవు ఆశ్రదిస్తావని, అది నిష్ఫలంగా తిరిగి రాదని నీవే వాగ్దానం చేశావు. అది పంపిన ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది. ఈ రాత్రిలో ఎటువంటి సందేహమనే ఛాయ కూడా లేకుండా మా మధ్య నీవు చేసితివి. మనము తల్లవంచుటగా క్రితం ఎన్నడూ నమ్మనే వారు ఉన్నట్లయితే మీ చేతులు పైకెత్తవాలని ఆశపడేవారు. మీ తలల వంచి చేయెత్తండి. నిలబడి, నేనిప్పుడు నా నిన్నృదయముతో నమ్ముతున్నాను, ఇప్పుడే యేసుక్రీస్తును అంగీకరించాలని అనుకుంటున్నాను అని చెప్పండి. ఇంకా క్రీస్తును అంగీకరించిన వారు ఈ సమయంలో చేయాలనుకుంటున్న వారు ఇక్కడ ఎవరైనా ఉంటే అది చేస్తారా? మీరు కోరుకున్న సంఘానికి మీరు వెళ్లవచ్చు. అయితే యేసుక్రీస్తును స్వీకరించమని నేను అడుగుతున్నాను. వ్యక్తిగా కాన్పించు దేహముతో ఆయన పరలోకం నుండి ఆయన వచ్చుడు చూచు వరకు బహుశా ఆయనకు నీవు సమీపిస్తున్న వాడవు, సమీపస్థుడు కాదు. ఇప్పుడు ఆయనను అంగీకరిస్తావా? అది చేయకపోతే ఇక్కడ ఎవరు నిలబడి ఉండుట చూడకూడని మీరందరం మంచి మనసుతో బుద్ధి కుశలత ప్రజలై మీరు చేయనవిని చేయనది గ్రహిస్తారు. దీని క్రింద మీరు కూర్చున్నట్లయితే మీరు గుర్తుంచుకోండి, మనిష్ కుమార్ ఎదుట నన్ను గుర్చి సిగ్గుపడేవాడెవడో నా తండ్రి ఎదుట నేను సిగ్గుపడదును. బహుశా వెనుక ఒకరు నిలబడి ఉండవచ్చును. అవును, వెనుక. ప్రియమైన దేవా, అక్కడ నిలబడి ఉన్న వారిని ఒకవేళ నేను చూడకపోవచ్చు. వారు నిన్ను అంగీకరించ ఆశించుచున్నారు. ప్రభువా, ఈ సమయం వరకు అది జరగలేదని వారు గ్రహించారు. అది అలాగేని నీవు నిర్ధారించి రుజువుపరచు. తండ్రి, నేను ప్రార్థిస్తున్నాను వారి యొక్క హృదయాలలో వింతగా అది కదలచుండను. లోపలికి వచ్చు వ్యక్తి ఇదే అని మేమెట్లు ఎరుగుదమని వారి హృదయాల్లో ఉండవచ్చును. ఇదే లాస్ ఏంజల్స్ కు ఆఖరేమో అని, దేవుని రాజ్యంలో జన్మించు ఆఖరి ఆత్మ ఇదేమోనని. సమయము ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. అది అలాగైతే తలుపులు మూయబడుతున్నవి, శరీరము సంపూర్తి అవుతుంది. అది ముక్కలై చెదరపోయిన శరీరముగా ఉండదు, లేక పెళ్లి కుమార్తెగా ఉండదు. అయ్యే విధముగా ఆదాము తన భార్యను రక్షించుకొనకై ఎలాగో వెళ్లిపోయాడో అలాగే ఎవరి పేరైతే భూమికి పునాదులు వేయక ముందే గొర్రెపిల్ల జీవగంధమందు రాయబడి ఉండి అట్టి వాణి విడిపించుటకు ఏసు వచ్చెను, అట్టి అనేకులైన సభ్యుల సంఖ్యగా ఉండి ఉన్నది. దేవా, నీవు వారిని నీ రాజ్యంలోనికి స్వీకరించమని ప్రార్థిస్తున్నాను. వారు నీ చేతుల్లో ఉన్నారు. ప్రభువా, వారితో సంప్రదించుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. నిలబడి ఉన్న మిమ్మల్ని ఒక్కొక్కరిని దేవుడు దీవించును కాక. నిలబడిన వారిలో కొందరు నాకు తెలియదు, కొందరు వెనుక నిలబడి ఉన్నారు. బాల్కనీ పైన కొందరు ఉన్నారు. ఇప్పుడు మీరు నాకు ఒకటి చేయాలని ఆశపడుతున్నాను. నన్ను అర్థం చేసుకున్నది దయచేసి మందిరం అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక దైవ సేవకుని కలుసుకుని వారితో అది మాట్లాడండి. అది మీరు చేస్తారా? చేయకుండా ఉండవద్దు. మీరింతవరకు క్రైస్తవ బాప్తిసం పొందినట్లయితే తర్వాత మీరది చేయండి. అడు తర్వాత పరిశుద్ధాత్మ మీరు పొందే వరకు మీ చేతులు పైకెత్తండి, పైకెత్తి వేశ్చుడి. ఇక్కడ చాలా మందికి ప్రార్థన కర్లు ఉన్నవి, వాటిలో కలిసి మనము నిలబడబోతున్నాము. ఇక్కడకు ఎక్కిరండి అడ్డుగా నడుస్తూ అని నేననేది, లేదా నేను రావాల్సిందా, నాకు వీలు పడదు, ఇటువైపు నుండి ఈ మార్గాన రండి. ఎవరికైతే ప్రార్థనా కార్లు ఉన్నావో వారు మీరు ఎవరికైనా తప్పకుండా వెళ్లాలనుకుంటే నేను ఆలస్యం, క్షమించండి, కొంచెం మంచిగా రేపు రాత్రి నేను చేస్తాను. గోడ మీద ఉన్న గడియారాన్ని బట్టి అది 10:10 ఈ రాత్రి. మీ హాజరుని బట్టి మీకు చాలా వందనాలు. పరలోకపు దేవుడు మిమ్మల్ని దీవించును కాక. మీరు ఉండిపోయి ప్రార్థనా వరుస గమనించాలనుకుంటే మీకెల్లప్పుడూ ఆహ్వానమే. అయితే ఇప్పుడు మనము రోగుల కొరకై ప్రార్థించబోతున్నాం. మీరు ఉండాలని అనుకోకపోతే నేను మిమ్మల్ని ఉంచను. ప్రభుని యేసు నామములో మీకు వీడ్కోలు ఇవ్వబడినది. దేవుని సమాధానం మీతో వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి రాత్రంతా మీ దేహాలకు విశ్రాంతి అనుగ్రహించి రేపు రాత్రి తిరిగి మీరు వచ్చుటకు మీకు మంచి ఆరోగ్యం అనుగ్రహించును కాక. దేవుడు ఇప్పుడు మీతో ఉండును కాక. ఎవరైతే ప్రార్థనా కార్లు కలిగి ఉన్నారో ప్రార్థనకై నిలబడండి. ఇప్పుడు సర్వజనాది సాధారణంగా జనములకు మేము, ప్రజలకు మేము ప్రార్థన చేస్తాము. ఇప్పుడు మీరు తెలుసుకోవాలని ఆశిస్తున్నాము. ప్రార్థనా కార్డు నుండి నిలబడిన మీరు, మీ బ్రతుకుల్లో ఏదైనా సందేహం ఉందా? ఏదైనా, క్షమించండి, మీరు తప్పుగా ఒప్పుకున్నటువంటి మీ బ్రతుకులు ఏదైనా పాపముందా? అది అలా ఉన్నట్లయితే ఇది నేను మిమ్మల్ని అడుగుతాను, మీ యొక్క హృదయంలో ఒప్పుకొనకుండా ఉన్న పాపములో పాపముతో ప్రార్థన వరుసకు రావద్దు. ఎందుకనగా అది పిల్లల రొట్టే. అవునా? మీరు క్రైస్తవుడు కానట్లయితే ప్రార్థనా వరుసలో మీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకోండి. అప్పుడు రండి, అది విశ్వాసుల కొరకు. మీరది చేస్తారా? ప్రప్రదంగా ఆయన రక్షకుడిగా అంగీకరించుడి. అప్పుడు ప్రార్థన చేయించుకుంటూ వేదిక నదుకు రండి. ఇప్పుడు నేను ఒక్కొక్కరికి ప్రార్థన చేయబోతున్నాను. వారిని దాటిపోతూ ఓ విధంగా నియమానుసారంగా చేయాలనేది కాదు. మనం ఇప్పుడు ఆలయంలో ఉన్నాం. మనం ఉండి ఎందుకు ప్రార్థించవలను? సహోదరి వైట్ కారణం చెప్పినది, మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు. మనం అలాగ చేయటానికి సహోదరి వైట్ మరియు ఇతర వర్గము అంగీకారములకై నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఆమెను దీవించును కాక. ధీరుడైన ఆమె యొక్క భర్త ఈ వేదికపైనే నిలబడి నేను ఎదిగినంత వరకు, ఆయన చనిపోయే వరకు రోగుల కొరకై ప్రార్థన చేశాడు. అతడు ఒక నిజమైన సిలువ సైనికుడు. ఇప్పుడు ఈ ప్రజలను దీవిస్తూ అదే విషయం చేస్తూ నేనది సాగించుటకు ప్రయత్నిస్తాను. మీలో ఇక్కడికి వచ్చే ఒక్కొక్కరికి నేను ప్రార్థిస్తాను. మీరు ఒప్పుకోవాలని అనుకున్నవి మీరు చెప్పనవసరం లేదు. మీలో పొరపాట్లు ఏవి చెప్పనవసరం లేదు. మీరు అలాగు రండి, నేను మీకై ప్రార్థిస్తాను. నమ్మండి, నేను దీన్ని చేయటానికి దేవుడు పంపాడని మీరు నమ్ముతున్నారా? మీ చేయత్తండి. ప్రభుత్వం ఏమని చెప్పినో జ్ఞాపకపరచుకోండి. ప్రజలు నిన్ను నమ్మునట్లుగా చేసుకున్నట్లయితే, నీవు ప్రార్థించినప్పుడు నమ్మకంగా ఉన్నట్లయితే నీ ప్రార్థన ఎదుట ఏది నిలవదు. అది సత్యమని మీకు తెలుసు. అది ఇంకా రుజువు చేయబడినది. నేనిప్పుడు సహోదరి రోజ్ ను అడగబోతున్నాను. ఆమె ఇష్టపడితే ఓన్లీ బిలీవ్ లేక మహావైద్యుడు వచ్చను లేదా ఇంకొకటి వాయించమని. మీలో ఒక్కొక్కరు నాతో సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. చేస్తారా మీరు? ఇంకా ప్రార్థనా వరుసలో లేని మీరు, వీరి కొరకు మీరు ప్రార్థిస్తారా? నేను ప్రార్థిస్తున్నాను అని మీ చేయి పైకెత్తి వాగ్దానం చేస్తారా? చూశారా, మేమంతా ప్రార్థిస్తున్నాము. సరే, మీరు చేయాలని నేను అనుకుంటూ కాదు. మీరు వెళ్లిపోవాలనుకుంటే నెమ్మదిగా వెళ్ళండి. తద్వారా మేము ప్రార్థించినప్పుడు వారికి ఇబ్బంది కలగకున్నట్లు. ఇప్పుడది అయిపోతుందా సహోదరి? ప్రేమిన దేవా, ఆమె శరీరంలో ఉన్న బాధను సవాల్ చేస్తూ నా చేతులు సహోదరుని పైన పెడుతున్నాను. యేసుక్రీస్తు నామములో అది ఆమెను వదిలిపెట్టు కాక. ఆమేన్. నిన్ను దీవిస్తున్నాను సహోదరి. నీ నిన్ను హృదయంతో నమ్ముతున్నావా? నీ పాపములన్నీ ఒప్పుకున్నావా? నీవు ఎరిగినంత వరకు నీ స్వస్థతను స్వీకరించుటకు సంసిద్ధంగా ఉన్నావా? నీవు
and ask that the affliction of her body will be gone in Jesus name.
ప్రియమైన దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో నా సహోదరిపై నా చేతులు ఉంచుతూ ఆమె శరీరంలోని వ్యాధి యేసు నామములో వెళ్లిపోవాలని అడుగుచున్నాను. ఆమేన్. అన్ని పాపాలన్నీ ఒప్పుకోబడినవి. నీవు నీ స్వస్థతకై సంసిద్ధంగా ఉన్నావా సహోదరుడా? నీవు నమ్ముతున్నావా? ప్రేమైన దేవా, నీవు ఇక్కడ ఉన్నావని మేము నమ్మి నా సహోదరుని పైన నా చేతులు పెడుతున్నాను. ప్రభువా, యేసుక్రీస్తు నామములో నీవు అతన్ని స్వస్థపరచమని నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. పాపములన్నీ ఒప్పుకున్నావా? లేదు. నీకు వినబడదా? నీకు వినబడుతుందని నీవు నమ్ముతున్నావా? నీవు నమ్ముతున్నావా? ఈ స్త్రీకి ఇప్పుడు చెవుడు. ఇక్కడ మనం ప్రార్థిద్దాం. ప్రేమైన దేవా, మా యొక్క సహోదరిని నీవు స్వస్థపరిచి ఆమె యొద్ద నుండి ఈ చెవుడును తీసివేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఆమె మూతవేయబడిన లోకంలో కూర్చున్నది, ఆమె వినలేదు. యేసు నామములో నీవు ఆమెను స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఒక్క నిమిషం మీరు మీ తల వంచి ఉండమని ప్రజలను నేను అడగబోతున్నాను. ఆమెకు ఏమి జరుగుతుందో నేను చూడాలని అనుకుంటున్నాను. దయచేసి యేసుక్రీస్తు నామంలో ఎవరు కూడా తలలు పైకెత్తవద్దు, లేక కళ్ళు తెరవద్దు. నేను చెప్పు వరకు మీరు అది చేయవద్దు. ఇప్పుడు నా మాట వినబడుతుందా? నా మాట వినబడుతుందా? వినబడుతుందా? ఇప్పుడు ఆమె వింటుంది. చూశారా? ఆ శబ్దం వినండి. నీ నిండైన హృదయముతో నమ్ముతున్నావా? నీవు దేవుడు నిన్ను సంపూర్తిగా బాగు చేస్తాడని నమ్ముతున్నావా? ఆమె చెప్పినది. నేను అలా ప్రార్థించి ఆమె చెవిలో నా చేతులు పెట్టాను. ఆమెకి ఒకటి వినబడుతుందని ఆమె చెప్పినది. మంచిది, నీకు సంపూర్తిగా వినపడుతుందని నమ్మి వెళ్ళు. నీ వింటావు సహోదరి. అన్ని పాపాలు ఒప్పుకున్నావా? నీవు నీ స్వస్థత కొరకై సంసిద్ధంగా ఉన్నావా? మా యందు ఏలాంటి మంచితనము లేదని, మాలో లేదని మేము ఎరిగిన వారమై ప్రేమైన దేవా, మా సహోదరి పైన మా చేతులుంచుతున్నాను. అయితే మేము క్రైస్తులమని, దేవుని ఆత్మకు జన్మించిన వారమని మాకు తెలుసు. మా సహోదరి పైన మా చేతులుంచి యేసుక్రీస్తు నామములో ఆమె స్వస్థతను అడుగుతున్నాము. ఆమేన్. నీవు స్వస్థత పొందబోతున్నావా? నీవు నమ్ముతున్నావా? మంచిది, నీవు స్వస్థత పొందుకున్నావు. అది చేయు మార్గం. అవును, సరే. అన్ని పాపాలు ఒప్పుకున్నావా? నీ స్వస్థతకై నీవు సంసిద్ధంగా ఉన్నావా? చేతుల పైన పెట్టుట వలన ప్రజల హృదయాలను ఎరిగిన దేవుడు నిన్ను బాగు చేయనని నమ్ముతున్నావా? మా యొక్క పరలోకపు తండ్రి, మేం మా యొక్క హస్తాలు ఆమెపైన పెడుతూ నీవు ఆమెను బాగు చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచుండగా నీవు మా సహోదరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఇలాగున్నారు, నీలో నున్న పొరపాటేంటో నాకు తెలియనని, నాకు తెలియదని నీకు తెలుసు. అయితే నేను అది చెప్పుకుంటూ వెళ్ళట్లేదు, కారణం అది అలాగే అలాగే వెళ్తుంది. అయితే అన్ని పాపములు ఒప్పుకున్నావా? దేవుడు నిన్ను బాగు చేయడని నీవు నమ్ముతున్నావా? కీళ్ల నొప్పులు నమ్ముతున్నావా? నేనది చెప్పాను. ప్రేమైన దేవా, నీవు ఆమెకు సహాయం చేసి ఆమెను బాగు చేయమని నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామములో అది అనుగ్రహించుము. నీవు అంగవిహీనుగా ఉండవు. వెళ్ళు, నీ నిన్నృదయముతో నమ్ము. దేవుని నిన్ను బాగు చేయనని నీవు నమ్ముతున్నావా? అన్ని పాపములు ఒప్పుకోబడినవా? నీ స్వస్థతకు నీవు సంసిద్ధంగా ఉన్నావా? నీ వీపు నొప్పి సరిఅవుతుందని నీవు నమ్ముతున్నావా? ప్రేమైన పరలోకపు తండ్రి, నీవు ఆమెను స్వస్థపరిచి ఆమెను బాగు చేయమని నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో అది అలాగవును కాక. ఆమేన్. దేవుని నిన్ను దీవించును కాక. సహోదరి, ఇప్పుడు నమ్మకంతో వెళ్ళు. సహోదరి, అన్ని పాపాలు ఒప్పుకోబడినవా? నీ స్వస్థత కొరకు నీవు సంసిద్ధంగా ఉన్నావా? ప్రేమైన దేవా, ఆమె పాపములు ఒప్పుకుందని ఆమె చెప్పినది. యేసుక్రీస్తు నామములు ఈ స్త్రీ పైన నా చేతులు పెట్టి ఆమె స్వస్థతను అడుగుతున్నాను. ఆమేన్. అన్ని పాపాలు ఒప్పుకున్నావా? నీవు సరిగా ఉండవలసినది. నీవు ఎంతో జబ్బుగా ఉన్నావు తెలుసా? నీలో పొరపాటు ఏంటో నాకు తెలుసని నీకు తెలుసా? దేవు నిన్ను బాగు చేసి నీ గుండెను స్వస్థపరిచి నిన్ను నిండుగా బాగు చేయనని నీవు నమ్ముతున్నావా? ప్రియమైన దేవా, నీవు ఈమెను స్వస్థపరిచి బాగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ఇది ఆమెను విడిచిపెట్టును కాక తండ్రి. ఆమేన్. దేవు నిన్ను దీవించును. అనుమానపడవద్దు, విశ్వసించి వెళ్ళు. పాపాలన్నీ ఒప్పుకున్నావా? స్వస్థత నీవు సిద్ధమేనా? ప్రియమైన పరలోకపు తండ్రి, మా యొక్క సహోదరి పైన నా చేతులు పెట్టుచున్నాను. యేసుక్రీస్తు నామములో ఆమె స్వస్థత పొందుకును కాక. ఆమేన్. అనుమానించవద్దు, నమ్మి వెళ్ళు. అన్ని పాపాలు ఒప్పుకున్నావా? స్వస్థతకు సంసిద్ధపడ్డావా? ప్రేమిన పరలోకపు తండ్రి, నీవు మా యొక్క సహోదరుని స్వస్థపరచమని, అతని బాగు చేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేయము. ఈ కారణము కొరకై నా చేతులు అతనిపై పెడుతున్నాను. యేసుక్రీస్తు నామములో అమేన్. దేవుని నిన్ను దీవించును. నా నిండు హృదయముతో నేనది నమ్ముతున్నాను. సహోదరి, నీవు నమ్ముతున్నావా? పాపములన్నీ ఒప్పుకోబడి స్వస్థతకై నీవు సంసిద్ధంగా ఉన్నావా? ప్రియమైన దేవా, యేసుక్రీస్తు నామములో సహోదరి పైన నా చేతులు పెట్టుచున్నాను. నీ మహిమార్థమై ఆమె స్వస్థపరచబడును కాక. అమేన్. ఆ విధంగా అనేక సార్లు యేసు చెప్పినట్లుగా అలా మీరు ముట్టితే తాకితే నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును. వారు రోగుల మీద చేతులుంచినట్లయితే కూటమిలో నేను గమనించడం ప్రారంభించాను. ప్రార్థనా వరుసలో ప్రజలను పిలిచినప్పుడు అది జరిగిన దానికంటే 150 ఫాళ్లు ఫలితం ఇవ్వడం గమనించాను. ఆత్మ వివేచన వలన. ఎందుకనగా మీరు కొద్ది మంది అవుతున్నారు. ఈ విధముగా అనేక మంది స్వస్థత పొందుతారు. అవిశ్వాసం మొదలైన పాపాలని ఒప్పుకున్నావా? నీవిప్పుడు స్వస్థత పొందుకోబోతున్నావని నీవు నమ్ముతున్నావా? ప్రేమైన దేవా, మా సహోదరి యొక్క చేతులు తీసుకుని ఉండగా యేసుక్రీస్తు నామములో ఆమెకు స్వస్థత దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. అమేన్. సహోదరి, దేవుడు నిన్ను దీవించును కాక. ఇప్పుడు నీవు నమ్ముతున్నావా? అన్ని పాపములు ఒప్పుకున్నావా? ప్రేమిన దేవా, యేసుక్రీస్తు నామములో ఆమె స్వస్థత కొరకు నా చేతులు మా సహోదరి పైన పెట్టుతున్నాను. అమేన్. సహోదరి, దేవుడు నిన్ను దీవించును. ఒక చిన్న విషయంగా అగుపిస్తుంది, అయితే అది వాగ్దానం చేసింది దేవుడు. పాపములు ఒప్పుకోబడినవా? ప్రేమిన దేవా, మా యొక్క ఈ సహోదరిని నీవు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములు నా చేతులు ఆమెపై పెట్టుచుండగా ఆమె బాగుపడి వెళ్ళుడు కాక. అమేన్. పాపములు ఒప్పుకొనబడినవా? ప్రేమిన దేవా, యేసుక్రీస్తు నామములు ఆమెపై నా చేతులు పెడుతూ నీవు మా సహోదరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అమేన్. నీవు యంత్రాంగములతో వస్తుండగా గమనాత్మక శక్తులు దాన్ని తాకును కాక. అది పనిచేయుటకు మొదలు పెడతావి. పాపములు ఒప్పుకున్నావా? నీవు సంసిద్ధమా? ప్రేమిన దేవా, యేసుక్రీస్తు నామములో నీవు ఆమెను స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. దేవుడు నిన్ను స్వస్థపరచును గాక సహోదరి. పాపములన్నీ ఒప్పుకున్నావా? ప్రేమిన దేవా, ఈ స్త్రీ నాకు కంటికి కనబడినట్లుగా నేనది నమ్ముతున్నాను. యేసు నామములో నీవు ఆమెను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. నీవు ఆమెను తీసుకుని వస్తున్నావు. అవునా సహోదరి, నీవు ఆమెను తీసుకుని వస్తున్నావు. సరే, దేవుడు నిన్ను బాగు చేస్తాడని నీవు నమ్ముతున్నావా సహోదరి? దేవుడు నిన్ను దీవించును కాక. పరలోకపు తండ్రి, గుడ్డివారి ఎడలను, అక్కరలతో ఉన్నవారి ఎడలను నీవు ఎల్లప్పుడూ కనికరం గలవాడు. నీవు ఈ రాత్రులు ఏం చేసావో వారు చూశారు, కాబట్టి మేము నమ్ముతున్నాం. ప్రభువా, ఈ గంభీరమైన ఆఖరి సూచన మా మధ్య కదలుచున్నది. ఈ యొక్క అంధురాలి చూపు ఆమెలోకి పంపమని నేను అడుగుచున్నాను యేసుక్రీస్తు నామములో. అమేన్. ఇప్పుడు ఆ వివరణ, ఆ రిపోర్టు మాకివ్వు. ఓహో, అవునా. దేవుడు నీకు స్వస్థత దయచేయని నమ్ముతున్నావా? ప్రేమైన పరలోకపు తండ్రి, మా యొక్క సహోదరి పైన నా చేతులు పెట్టి నీవు ఆమెను స్వస్థపరచమని అడుగుతున్నాను యేసుక్రీస్తు నామములో. అమేన్. సహోదరి, దేవుడు నిన్ను దీవించును కాక. నువ్వు ఎలాగున్నావో మేం వినాలి. సహోదరి, నీవు నమ్ముతున్నావా? ఓహో, ప్రేమైన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామములో నా చేతులు మా సహోదరి పైన పెట్టి ఆమెను ఇప్పుడు నీవు స్వస్థపరచుదవని నమ్ముచు నిన్ను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే నమ్ము. అవును, నమ్మి వెళ్ళు. సహోదరుడా, నీవు నమ్ముతున్నావా? పాపములన్నీ ఒప్పుకున్నావా? ప్రేమిన దేవా, నా సహోదరుని నీవు స్వస్థపరిచి అతని బాగు చేయమని ప్రార్థిస్తున్నాను యేసుక్రీస్తు నామములు. అమేన్. సహోదరి, నీవు నమ్ముతున్నావా? ఓహ్ దేవా, ఈ వినమ్రమైన మాధుర్యమైన ఈ ఘడియలో పరిశుద్ధాత్మ ఈ స్త్రీని పరిపూర్ణురాలుగా చేయమని యేసుక్రీస్తు నామములు విధేయతతో నేను ప్రార్థిస్తున్నాను. ప్రేమైన సహోదరి, నీ కుమారుని నీ యొద్దకు దేవుడు పంపమని ప్రార్థిస్తున్నాను. దేవుని నిన్ను దీవించును. ప్రేమైన తండ్రి, ఇక్కడ ఉన్న మా సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మక మాధుర్యములో ఆయన ఇప్పుడు వచ్చి మా సహోదరిని స్వస్థపరచును కాక. యేసు నామములో అమేన్. నీకు ఆశీస్సులు సహోదరి. ప్రేమైన దేవా, నా సహోదరుడు ఇక్కడ నిలబడి ఉండగా నా చేతులు అతనిపై పెట్టి నేను ప్రార్థిస్తున్నాను. అతని స్వస్థత కొరకై అడుగుతున్నాను యేసు నామములు. నా సహోదరుడా, నిన్ను దీవించును కాక. సరే, చిన్న బాలుడు, ప్రేమైన దేవా, చిన్నవానిపైన చేతులుంచి అతని స్వస్థతగా యేసుక్రీస్తు నామములో అతన్ని దీవిస్తున్నాను. ఇప్పుడు నీవు నమ్ముతున్నావా సహోదరి? నీవు కూడా ప్రార్థన కావాలని కోరుతున్నావు. ప్రేమిన దేవా, నేను ఆమెపై చేతులుంచి ఆమెకై ప్రార్థిస్తున్నాను. నీ యొక్క ఆజ్ఞ అది. నీవు ఇలాగూ చెప్పితివి, నమ్మిన వారి వల్ల ఈ సూచనలు జరుగును. రోగుల మీద వారు చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ప్రభువా, అది నీవే చెప్పితివి. ఆమేన్. అది ఆయన చెప్పినది. ఆయన చెప్పులేదా? ఆయన చెప్పలేదా సహోదరి? ఆ విధంగానే చేయవలసినది. ప్రేమిన దేవా, నీవు మా సహోదరిని స్వస్థపరిచి ఆమెను బాగు చేయమని యేసుక్రీస్తు నామములో ఆమేన్. సహోదరి, దేవుడు నిన్ను దీవించును కాక. నమ్ముతారా? నీ వచ్చావా సహోదరి? ప్రేమైన పరలోకపు తండ్రి, ఏమి చేయవలనని నీవు చెప్పితువో అందుకు విధేయునవుతూ మా సహోదరి పైన నీ ఆశీర్వాదం అడుగుచున్నాను. నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును. రోగులపై వారు చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని నీవే పలికితివి. ఇది చెప్పుడికే ఒక క్షణం నేను ఇక్కడ నిలుపు చేయినా, ప్రజలు ఒక క్షణం విరామం తీసుకుంటానికై ఒక క్షణం మాత్రమే. ఒకనాడు ఒక విమర్శకుడు నాతో ఇలాగూ అన్నాడు, అది అలా కాదు, అయితే మీరు చూడండి, ఈ సూచికలు వెంబడించును అని ఆయన చెప్పాడు. యేసును నేర రూపంపై ఉంచిన నేర రూపణ అను నా వర్తమానమును మీరు వింటారు. తుషారా, వర్షం రాబోతుందని ఆయన నోహుతో చెప్పాడు. 120 సంవత్సరాల వర్షం రాలేదు, అయితే ఎలాగైనా వర్షం వచ్చింది. శారా ద్వారా అబ్రహాము కుమారుని పొందుకుంటాడని ఆయన అతనితో చెప్పాడు. అది 25 సంవత్సరాలు గతించిన తర్వాత ఇప్పుడు అని ఆయన చెప్పలేదు. వారికి కుమారుడు పుడతాడని ఆయన చెప్పాడు. 25 సంవత్సరాల తర్వాత అది జరిగినది, అవునా? ఎప్పుడు అని ఆయన చెప్పలేదు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. దేవుడు వారిని లేపును. రోగుల మీద చేతులిచ్చినప్పుడు వారు స్వస్థత నొందుదురు. అది ఆయన చెప్పింది కాదా? వారు పైకి లేచి దుమికి వెంటనే చేస్తారని ఆయన చెప్పలేదు. వారు స్వస్థత నొందుదురు అని ఆయన చెప్పాడు. చూశారా, అది ఆయన వాగ్దానం. అది మనం నమ్మవలసింది. రా సహోదరి, అది సత్యమైన నీవు నమ్ముతున్నావా? నీవు స్వస్థత పొందకుండా ఉండుటకు ఇక వేరే అభ్యంతరం లేదు. యేసుక్రీస్తు నామములో ఆమె యొక్క స్వస్థత కొరకు సహోదరి పైన నా చేతులు పెట్టుచున్నాను. ఆమేన్. సహోదరి, నీవు నమ్ముతున్నావా? అన్ని పాపాలు ఒప్పుకుని సంసిద్ధంగా ఉన్నావా? ప్రిమిన దేవా, నీ యొక్క ఆజ్ఞకు విధేయునిగా యేసు నామములో నా యొక్క చేతులు సహోదరిపై పెట్టుచున్నాను. ఆమేన్. ఎవరి కొరకైతే ప్రార్థన చేయబడిందో మీరిది నాకు తెలియచేయాలని నేను కోరుచున్నాను. ఈ కూటములో ముగిక ముందు ఏమి జరిగినదో మీరు నాకు తెలపాలని నేను కోరుచున్నాను. సభలో ఎదవారు ప్రజలు నిజంగా ఏం జరిగిందో తెలియచేయండి. ఒకవేళ రేపు లేదా ఏం జరిగిందో మీరు గమనించిన తర్వాత వారు పరీక్షించుకోవటానికి ప్రయత్నించిన దానికంటే, వారి విశ్వాసాన్ని పరీక్షించుకునే దానికంటే ఎంతో తేడా ఉన్నదని నా ఉత్తరాల సంచి నాకు చూపినది. ఎందుకనగా యేసు చెప్పాడు, వారు వారిపైన చేతులుంచినప్పుడు, వారి మీద వారు చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ఆయన ఏమని చెప్పాడు అర్థం చేసుకుంది. వారు నేలపైకి ఎగిరి క్రిందకు దుమ్ముతారు అని ఆయన చెప్పలేదు. వారు చేయగలరు, అయితే ఆయన చెప్పాడు వారు స్వస్థత నొందుతారు అని. అదే ఆయన చెప్పినది, అదే ఆయన చెప్పినది, అదే నేను నమ్ముచున్నది. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. అది అలాగే చేయుటకు వాక్యం చెప్పిన ఆయన ఇక్కడే ఉన్నాడు. అయ్యా, మీరు నమ్ముచున్నారా? పరలోకమందున ప్రియ తండ్రి, అతని యొక్క విశ్వాసాన్ని బట్టి, నమ్మకం యొక్క ఒప్పుకోలను బట్టి యేసుక్రీస్తు నామములో నా చేతులు అతని పైన పెడుతున్నాను. అతని యొక్క స్వస్థత కొరకై ప్రియమైన దేవా, యేసుక్రీస్తు నామములు ఆమె యొక్క స్వస్థత కొరకు ఈ స్త్రీ మీద నా చేతులు పెట్టుచున్నాను. సరే ప్రియమైన తండ్రి, యేసుక్రీస్తు నామములు ఆమె స్వస్థత కొరకు ఈ స్త్రీ పైన నా చేతులు పెట్టుచున్నాను. ఆమె స్వస్థత నుందునని నీవు చెప్పితివి. స్వస్థతకు సంసిద్ధంగా ఉన్నావా ప్రియమైన దేవా? నీవు ఈమెను స్వస్థపరచమని యేసుక్రీస్తు నామములు ఈమె మీద నా చేతులుంచుచున్నాను. సరే ప్రియమైన సహోదరి, ప్రతిదీ కూడా స్వస్థత కొరకై సిద్ధమైన నీ విశ్వాసము కలుసుకున్నది. నీవు బాగుపడతావని నమ్ముతున్నావా? దేవా, నీ యొక్క ఆజ్ఞకు లోబడిన వాడినై నా చేతులు ఆమె పైన పెడుతున్నాను. సర్వలోకమునకు సర్వ సృష్టికి ఆమె స్వస్థతకై యేసు నామములో నా చేతులు ఆమెపై పెడుతున్నాను. ప్రేమైన దేవా, యేసుక్రీస్తు నామములో నా చేతులు నా సహోదరి మీద పెట్టుచున్నాను, అతని యొక్క స్వస్థత కొరకు. ప్రేమైన దేవా, యేసుక్రీస్తు నామములో నా చేతులు నా సహోదరి పైన ఆమె స్వస్థత కొరకై పెట్టుచున్నాను. చిన్న దారులు గుండా వెళ్ళుట నీకు అలసట చేకూర్చాలని అనుకుంటలేదు. అది నీకు నమ్మినట్లయితే నీవు ఇప్పుడు బాగుంటావు. ప్రియమైన దేవా, యేసుక్రీస్తు నామములో నా సహోదరి నీవు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. వీరి కొరకు సహకరించుటకు అక్కడ ప్రార్థించుట కొరకు కొన్ని చేతి రుమాలు ఇతరమైనవి అక్కడ పెట్టబడి ఉన్నవి. ఈ యొక్క చిన్న మూటల కొరకు మీరు ప్రార్థన చేస్తూనే ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఇటువంటి చిన్న చిన్న వాటి కొరకు ప్రార్థన చేయుట ప్రజలకు చాలా వింతగా అనిపించవచ్చు. అయితే నా విధి నిర్వహణకు మీరు వస్తే గమనించుడి, ఈ సంవత్సరాల అన్నిటిలో ఉన్న సాక్ష్యాలను మనం భద్రపరచగలిగినట్లయితే ఈ విధముగా ఈ ప్రార్థనా గుడ్డలు పంపిన వారి సాక్ష్యాలను ఈ ప్లాట్ఫామ్ పైన పెట్టలేము అని అనుకుంటాను. ప్రపంచమంతా కూడా వారు లక్షల లక్షల మంది ఉన్నారు. అదేంటో మీకు తెలుసా? ఆ చిన్నవాని కొరకు ఆ చేతి రుమాలు నీవు తీసుకుంటే నీ యొక్క చేతి రుమాలు ఎక్కడికి వెళ్తుందో తెలుసా? సరే, అంగవిహీనులైన వారి కుంటి వారి కొరకు చిన్న బిడ్డల స్వస్థత పొందుట అంగవిహీనులైన వారు స్వస్థత పొందుట నేను చూశాను. అదేంటో మీకు తెలుసా? ఓరల్ రాబర్ట్స్ చెప్పినట్లుగా అది తాకుట ఎవతుంది. అది కేవలం తాకుట. మేం ప్రార్థిస్తాము, మాకు మేము ఇది చేయము, ఇది చేయమని బైబిల్ గ్రంథం మాకు ఆజ్ఞాపించినది. అది నిజమేనని మన అందరికి తెలుసు. అనేక మంది చేతి రుమాలను మరియు ఇతరమైన వాటిని అభిషేకిస్తారు. అది సరేనని మనం తలస్తాము. నిజం, వారు చేతి రుమాలను అభిషేకించమని బైబిల్ చెప్పట్లేదు. అయితే వారు పౌలు యొక్క శరీరం నుండి చేతి రుమాలను తీసిరి అని చెప్తుంది. నేను మాట్లాడుతున్నదేదో మీరు గ్రహించారా? వారేమి చూశారు? పౌలులో ఉన్న జీవింపచేయు శక్తిని వారు చూశారు. తద్వారా అతడు దేవుని యొక్క సేవకుడని వారు ఎదిగారు. అతనిలో దేవుడు ఉన్నాడని వారు ఎదిగారు. అతడు తాకిన ప్రతిదీ ఆస్వాదించబడి ఉన్నదని వారు ఎదిగారు. ఎంతమంది అది అర్థం చేసుకున్నారు? ఆమేన్ అని చెప్పండి. పావులు ఏది చేసినా తప్పక అది లేఖనమేనని నేను తలస్తున్నాను. అవునా? మీరు అలాగని మీరు అనుకోవట్లేదా? అలాగను అతడు చేయాలి అను భావమును అతడు ఎక్కడ కలిగి ఉన్నాడు అనున్నది నేను చెప్పాలనుకుంటున్నారా? ఎలీషా యుద్ధ నుండి అవునది నిజం. చూశారా, ఏలియా అన్నాడు, ఈ దండమును తీసుకుని నీవు వెళ్లిపోయి బిడ్డ మీద అది ఉంచుము. ప్రవక్త కర్రను పంపాడు. ఎందుకనగా అతడు తాకినటువంటి ప్రతిదీ దీవించబడినది. అతని స్థానం అతనికి తెలుసు. అలాంటి విషయాన్ని స్త్రీ నమ్మునట్లుగా అతడు చేసినది. చూస్తున్నారా, వారు రోగుల కొరకు ప్రార్థించుదురు అని బైబిల్ ఎన్నడూ చెప్పలేదు. అది ఎలాగూ చెప్తున్నది, వారు రోగుల మీద చేతులుంచెదరు అని. ఇప్పుడు ఆలోచించు, అపోస్తలుల పేతురులు దేవుని యొక్క సన్నిధి ఈ యొక్క మనుషుల్లో ప్రత్యక్షమవుట ప్రజలు చూశారు. అందుచేత అతని యొక్క నీడ క్రింద ప్రజలను పెట్టారు. వారు స్వస్థత పొందారు. అది లేఖనమని ఎంతమందికి తెలుసు? అది యోహాను 3:16. ఎంతగా లేఖనమైనదో అదే అలాగూ ఉంటున్నది. అవునా? అదంతా దేవుని యొక్క వాక్యము. ఆ మనిషి యొక్క నీడ ప్రజలను స్వస్థపరచలేదు. అయితే చూడు, దేవుని యొక్క శక్తి ఆ ప్రవక్త మీద ఉన్నట్లయితే అతడు చనిపోయిన తర్వాత సంవత్సరాలు సంవత్సరాలు తర్వాత అతడు చనిపోయిన తర్వాత అందుచేత చనిపోయిన ఒక మనిషిని అతని శరీరం పైన ఎముకల పైన విసిరివేశారు. చివరికి శరీరం కూడా అక్కడ లేదు, ఎముకలే ఉన్నవి. అక్కడ దేవుని యొక్క సన్నిధి ఆ ఎముకలపై ఉన్నది. చనిపోయిన మనుషుడు ప్రాణం పొందుకున్నంతగా దేవుని సన్నిధి ఆ ఎముకలపై ఉన్నది. అలాంటన్నీ విషయాలను చేసినటువంటి అదే దేవుడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. అది నీకు తెలుసా? నాకైతే లోకంలో ఉన్న అందరికంటే ఆనందకరమైన ప్రజలమని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఆలోచించి, ఇది నాకై నేను చేస్తున్న ఒకటి అని నా సభికులను నమ్ముటకు నేను అభిప్రాయం కలిగించట్లేదు. దానికంటే మిన్నగా మీకు తెలుసు, నేను మీ సహోదరుడను. అవును, నేను మీ యొక్క సహోదరుడు మాత్రమే. అయితే నాకు తెలుసు దేవుడు ఇక్కడే ఉన్నాడని. ఇది నాకు తెలుసు, ఆయన ఒకటి మనకు అనుగ్రహించాడని నాకు తెలుసు. అది మనం వివరణ చేయలేము, కేవలం దేవుని యొక్క వాక్యం వలన. ఈ సమయంలో అది ఇక్కడ ఉన్నది మనము నొక్కి చెప్తున్నాం. కనుక మనము కడవర దినాల్లో జీవించుచున్నామని ఎరుగునట్లుగా అది మనకు గుర్తింపును కూడా ఇచ్చుచున్నది. ఈ ప్రజలు, ఈ ఏర్పరచుకున్న వారు, ఈ ఎన్నికైన వారు, ఈ పిలువబడిన వారు, ముందుగా నిర్ణయించబడిన వారు తెలుసుకుంటానికి అది మనకు గుర్తింపుగా ఇచ్చుచున్నది. ముందుగా నిర్ణయించబడుట అనేది ఒక పెద్ద మాట. అది నిజమేనని మనందరికి తెలుసు. లోకములకు పునాది వేయబడక మునిపే ఆయన యొక్క భవిష్యత్ జ్ఞానమును బట్టి అనంతులకు దేవుడు ముందుగా నిర్ణయించాడని మనకు ఖచ్చితంగా తెలుసు. చివరికి గొర్రె పిల్ల వధించబడి ఉండెను. గ్రంథములో ఉండవలసిన ప్రతి ఒక్క పేరు గ్రంథములో వ్రాయబడి మునిపే గ్రంథములో పెట్టబడిను. అది నిజమేనని ఎంతమందికి తెలుసు? గ్రంథములో ఉన్న వారిని విమోచించుటకు యేసు వచ్చెను. బైబిల్ గ్రంథములో తెర వెనుక నుండి గొర్రెపిల్ల వచ్చి గ్రంథమును తీసుకుని ముద్రించబడి ఉన్న ముద్రలను విప్పెను. ఎందుకనగా ఆయన విమోచించిన వారందరినీ తన వారిని గట్టిగా చెప్పడానికి. ఇప్పుడు ఆయన ఒక విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. ఆయన ఎవరినైతే విమోచించున్నాడో వారి కొరకై విజ్ఞాపన చేయుటకు ఒక విజ్ఞాపనకర్త ఆయన. ఎవరి పేరైతే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నదో వారందరూ విమోచించబడతారు. గత రాత్రి నేను ఒక బాధకరమైన వివరణ చెప్పినట్లు ఇక్కడ ఆ చేతి రుమాలు మీరు తీసుకుంటుకై నేను ఎదురు చూస్తున్నాను. నేను ఒక బోధ చేయుటకు ప్రయత్నించడం లేదు. అయితే ఒక చిన్న వివరణ ఉన్నదని చెప్పాను. ఇది దేవదూషణగా అగుపించదని అనుకుంటున్నాను. అవును, అయితే ఒక వ్యవసాయదారుడు పొదుగుటకు కూర్చుండబెట్టగా చాలని గుడ్లు లేవు. అందుకని అతడు పక్షిరాజు గుడ్లను తెచ్చాడు. కోడి పెట్ట కింద దాన్ని పెట్టాడు. ఆ పక్షిరాజును పొదిగింది. కోడిపిల్ల అన్నింటిలో కూడా అది ఒక వింతైందిగా అయిపోయింది. ఎందుకనగా అటువంటి వాటిని అవి చూడలేదు కాబట్టి. అయితే అది చూచినదంతా కోడిపెట్టనే కోలని ఒక స్వరమనే అది విన్నది. అది దాని యొక్క స్వరం వల్లే వినిపించట్లేదు. లేదా కోడి గాని కోడిపిల్లల స్వరం వల్లే తాను అరవలేకున్నది. దిబ్బలోండి తాను తిను ఆహారమును తాను ఇష్టపడలేదు. ఒక ప్రత్యేకత దానిలో ఒకటి ఉంది. అయినప్పటికీ ఆ ప్రత్యేకత ఏదో దానికి తెలియదు. తర్వాత ఒక్క దినమున ఒక తల్లి పక్షాదు తాను చాలా గుడ్లు పెట్టిందని తాను తెలుసుకుంది. ఆమె కుమారుడు కాబోతున్నా అక్కడున్న గుడ్లలో ఒకటి తాను పొగొట్టుకుందని తనకు తెలిసినది. కాబట్టి దానికై వేటాడటానికి తాను వెళ్లిపోయింది. దాన్ని కొట్టులో తాను కనుగొన్నది. అది పెద్దగా అరిచినప్పుడు ఆ చిన్న పక్షాదు పిల్ల ఆమె తల్లి స్వరాన్ని గుర్తుపట్టినది. నా గొర్రెలు నా స్వర విరుడు అని యేసు చెప్పినట్లుగా. గత రాత్రి బాప్టిస్టు ప్రెస్బిటేరియన్ మొదలైన వారి పేర్ల జాబితా నేను చూచినప్పుడు ఒకవేళ వారు కోడిపెట్ట కిందకు తీసుకురాబడ్డారా అని నేను అనుకున్నాను. సహోదరుడా, క్షమించు నన్ను. అవును, అయితే అక్కడెక్కడో ఒక చోట తమ ప్రియ బిడ్డలున్నారని తల్లికి తెలుసు. కాబట్టి అక్కడున్న ఆ మనుషులు తల్లి యొద్దు నుండి వారు పొందిన ఆహార విషయమును గురించి వాగ్వాదం చేసుకుంటూ కాదు కాని మొదలైనవి కాదు కాని అయితే ఇప్పుడు వారు పక్షిరాజులు. వారి ఆహారము కొరకై వారు ఎగురుతారు. అవును, కొంచెం కాలం క్రితము టూస్టన్ నుండి వస్తూ లేక ఫీనిక్స్ నుండి టూస్టన్ వెళ్తూ నేను చూచిన ఒక ప్రదర్శన వల్లే సంఘం ఉంది అని నేను అనుకుంటాను. మర్మమైన ఒక దృశ్యాన్ని నేను చూశాను. జరిగిందేవో అది చూస్తే ఒక విధంగా నా గుండె పగిలినట్లయింది. పక్షిరాజు ఒక సహోదరుడు, సంఘానికి అది పోలిక. యెహోవా ఒక పక్షిరాజు. ఆయన ప్రవక్తలను పక్షిరాజులని పిలిచాడు. ఆయనకు ఆయనే యెహోవా పక్షిరాజు అని పిలుచుకున్నాడు. అయితే ఈ డేగా దాని యొక్క గుర్తింపుని ఎప్పుడో పోగొట్టుకున్నది. ఎందుచేతనగా అది ఇక ఆకాశంలోకి పయనించలేదు, ఎగరలేదు. అది అనుకున్నట్లుగా ఆహారాన్ని అది వేటాడుకోలేదు. అయితే అది టెలిఫోన్ తీగలపై కూర్చొని పాకీ వాని వల్లే పనులు చేస్తుంది. అది కార్లు వాహనాలు చంపినా చచ్చిపోయినా కుందేళ్లకై వేటాడుతుంది. అది గద్దలు అక్కడకు చేరుకుని కలిసి భుజిస్తవి. అది నడిచినట్లుగా నడవకుండా గద్ద మాదిరిగా అది దుముకుతుంది. దాని గుర్తింపును అది పొగొట్టుకున్నది. నేను ఎంతో దైవ సంబంధ ప్రేమతోనూ గౌరవంతోనూ చెప్తున్నాను. సంఘము ఒక సహోదరి పక్షిరాజు పిల్లగా దాని యొక్క గుంతింపును సంఘము పోగొట్టుకున్నది. అది లేక ఆమె చుట్టూ కూర్చొని ఉంటుంది. ఈ విషయాలు సరైనవా కాదా అని తెలుసుకుంటానికి వాక్యమును లోతుగా త్రవటుకు బదులుగా ఏదో ఒక చోట ఒక జ్ఞానవంతురాలైన గుంపు వారు తయారు చేసిన సండే స్కూల్ కుప్ప కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట చంపబడిన చచ్చిన కుందేళ్ల కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. గద్దమారిగా గంతులు వేయటం, అక్కడి నుండి ఎగిరిపోవటకు దేవుడు సహాయం చేయుడుగాక. ఈ వాగ్దానాలు సత్యం. అందులో గురించి ఎవరో చెప్పినవి కాదు, వాటి గురించి దేవుడు చెప్పినవి. అవి సత్యం. పక్షిరాజులతో నేను సహవాసం కలిగినందుకు నేనెంతో ఆనందంగా ఉన్నాను. వ్యాధులతో ఉన్న మన వారి కొరకు మనము కలిసి ప్రార్థిద్దాము. ప్రియమైన పరలోకపు తండ్రి, పావులు శరీరానికి తగిలిన చేతి గుడ్డలైనను వస్త్రములైనను వారు తీసుకున్నప్పుడు దయ్యములు ప్రజల్లో ఉండి వెడలిపోయేను, అపవిత్రాత్మలు వారిని విడిచిపెట్టి పోయినని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. తండ్రి, ఇప్పుడు ఇక్కడున్న ప్రతి వారిని ప్రతినిధిగా నేను ఈ చేతి రుమాల యొద్ నిలబడి ఉన్నాను. ఇది కలసి ఉన్న క్రీస్తు యొక్క శరీరము. ఆయన పెళ్లి కుమార్తెకు ప్రతినిధులుగా ఇక్కడున్న మేము ఆయన కృపా ప్రేమల బట్టి ఆయన రాజ్యములో కలిసి ఉంటున్నామని నమ్ముతున్నాము. మేము పరిశుద్ధులైన పౌలుము కాదని మాకు తెలుసు. అయితే నీవు ఇంకా యేసు అని మేము ఎరిగి ఉన్నాము. ప్రజల యొక్క విశ్వాసాన్ని నీవు గౌరవించమని మేము ప్రార్థిస్తున్నాము. పౌలు యొక్క దినాలలో వారు బ్రతికినట్లయితే ఇదే సువార్తను వారు వినియందురు, ఇవే విషయాలు వారు సూచిందరు. అందుచేత ఒకే రకమైన ప్రజలు ఉన్నారు. నీవు ఒకే దేవుడు. ప్రేమైన దేవా, వారి యొక్క విశ్వాసాన్ని నీవు ఘనపరచమని, బైబిల్ యొక్క దినములలో నీవు ఘనపరిచినట్లుగా చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి చేతి రుమాళ్లు, మూటలు దేవుని ప్రతిలుగా ఉన్నవో, వాటి యొక్క ప్రతి దయ్యపు శక్తి, ప్రతి యొక్క వ్యాధిని, ప్రతి యొక్క బాధను అట్టి వారి చేత బంధింపబడిన ప్రజల నుండి వ్యాధి మూలముగానున్న చీకటి శక్తి ప్రజల్లో నుండి వెళ్లిపోమును కాక. అది ఎలాగూ చెప్పబడింది, ఒకసారి ఇశ్రాయేళ్లు విధి నిర్వహణలో ఉండి వాగ్దాన భూమికి వెళ్తున్నారు, విధి నిర్వహణలోనే ఒక మూల శత్రు వచ్చి వారిని అడ్డగించింది. వారి యొక్క ప్రయాణంలో ఎర్ర సముద్రం వారి విధి నిర్వహణను నిలుపు చేస్తుంది. దేవుడు ఆకాశం నుండి అగ్ని స్తంభములు నుండి చూశాడు. సముద్రము భయపడిపోయింది, అది తన అలలను వెనుక మళ్లించుకుంది. ఎందుకనగా దేవుని యొక్క అలలు సముద్రము అడుగు భాగాన ఉండినవి. విధేయత మార్గాన వెళ్లటకు అది ఆయన బిడ్డలకు మార్గాన్ని ఏర్పరిచినది. దేవా, ఎర్ర సముద్రమే భయముతో వణికినట్లయితే, తన అలలతో వెనుకకు చుట్టుకుని పోతే, దాని నీళ్లను మళ్లింపజేసినట్లయితే, విధేయతో నడుచు యాత్ర చేయు, నీ బిడ్డలకు దానిని చేకూర్చుము. ప్రేమైన దేవా, ఎవరైతే వాగ్దానం చేస్తున్నారో అట్టి నీ కుమారుని యేసుక్రీస్తు రక్తము గుండా చూడుము. రోగంతో ఉన్న ప్రజల దేహముల పైన ఈ యొక్క చేతి రుమాలు పెట్టినప్పుడు దేవుని నేత్రాలు చుచ్చును కాక. ఆ యొక్క వ్యాధి, ఆ యొక్క దయ్యం భయపడి వెళ్లిపోవును కాక. మంచి ఆరోగ్యంతో బలముతో వాగ్దాన భూమికి వారి యాత్రను ప్రజలు కొనసాగించుదురు కాక. ఇశ్రాయేలు అరణ్య మార్గం నడిచేట్లుగా వారి యాత్ర అంతములో ఏ ఒక్క బలహీనుడు లేకుండేను. తండ్రి, మేము ఈ యొక్క చేతి రుమాలు యేసుక్రీస్తు నామములో పంపుచుండగా ఈ ప్రజల పక్షముగా ఇది నెరవేరును కాక. ఆమేన్. మిమ్మల్ని ఒక్కొక్కరిని దేవుడు దీవించును కాక. మీరిప్పుడు మీ చేతి రుమాలు తీసుకుని చుండగా మీ నిండు హృదయంతో మీరు నమ్ముడి దేవుడు ఇది ఆలకిస్తాడని మీకు తెలుసా? చూడండి, నేనిది మీకు చెప్పాలనుకుంటున్నాను. కొంచెమైనా మీరు సందేహించవద్దు. చూశారా, అది వింతగా కనిపించవచ్చు. క్షమించండి, ఒక నిమిషం, రవంతైనా అనుమానపడవద్దు. అయితే మనం ఏమి అడిగామో దేవుడు దయచేస్తాడు. ఇప్పుడు అదే నమ్మండి. దేవుడు ఇక్కడ ఉన్నాడని, నీ యొక్క హృదయ రహస్యాలు ఇరిగి ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? అది దేవుడినని మీరు నమ్మి తెలుసుకున్నారా? ఇప్పుడు మీ మనస్సు నిర్ధారణ చేసుకోండి, అది మరొకటి కాలేదు. అవునా? రేపు అనేది ఉన్నట్లయితే ఏమవుతుంది? సంవత్సరాల క్రితము ఒక చరిత్ర ఉంది. రాబోతున్న సంవత్సరాలలో ప్రజలు వచ్చి అది అలాగ ఉన్నట్లయితే వారు వచ్చి ఇలాగ చెప్తారు, ఓ నేనే అప్పుడు జీవించున్నట్లయితే జరిగినది నేను చూచిందును, అబ్బాయి అదంతా నేను తెలుసుకుని ఉందును, అప్పుడే వెంటనే అది నమ్మిందును. చూస్తున్నారా, మీరు నమ్మినదే అదే విషయం. దానిని అప్పుడు వెనక ఆయన చేసినది. అప్పుడు నీవున్నట్లయితే జ్ఞాపకంచుకో, అది ఇంకా ఆయనే, అది నీలో ఉన్న ఆయన యొక్క జీవమే. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక.